நமோ நாராயணாய, ஓம் நமோ வெங்கடேஷாய, ஓம் நமோ வெங்கடேஷாய. சிவாய நமஹ, சிவாய நமஹ, ஓம் நம சிவாய. ஓம் நமோ பகவதே ருத்ராய, ஓம் நமோ பகவதே ஸ்ரீ ராமகிருஷ்ணாய, ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. ஓம் ஸ்ரீம் ராம் ராம் ராமாய நமஹ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈరోజున ఇక్కడ మనం ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత గురి పూర్ణిమ. అంటే కొన్ని స్పెషల్ డేస్ ఉన్నాయి మనకి, దీపావళి, సంక్రాంతి, అలా కొన్ని స్పెషల్ డేస్ ఉన్నాయి. అలాగే గురి పూర్ణిమ కూడా ఒక స్పెషల్ డే మన అందరికి, అందులో ముఖ్యంగా భక్తులకి. లక్ష్మీదేవి భక్తులందరూ దీపావళికి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఇక మన ప్రాంతంలో తక్కువైనా బాంబేలో దీపావళికి లక్ష్మీదేవిని ఎక్కువ ఆరాధిస్తారు. అయితే దక్షిణాయనుడి ఉత్తరాయణ కాలంలో కూడా ఆ సంక్రాంతికి కూడా మనకు ముఖ్యమైన పండగది. అయితే ఈ రోజున ఇది గురి పూర్ణిమ. ఈ గురి పూర్ణిమ భక్తులందరికీ పర్వదినం, ఇది స్పెషల్ డే. కేవలం ప్రత్యేకంగా డివోటీస్కి ప్రత్యేకంగా, అంటే గురి పూర్ణిమ అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే గురువు పట్ల మనకున్న కృతజ్ఞతను తెలియపరచటం, గ్రాటిట్యూడ్. అయితే ఈ రోజున ఎందుకు ఏర్పాటు చేయాలి గురి పూర్ణిమ? ఈ రోజున వ్యాసుడు జన్మించినటువంటి రోజు, అంటే ఆయన శరీరం ధరించినటువంటి రోజు. విష్ణువుకు నాలుగు చేతులు ఉన్నాయి, వ్యాసుడికి రెండే చేతులు ఉన్నాయి, కానీ ఈయన కూడా విష్ణువుతోడు సమానం అని. మన పూర్వీకులు ఏం చేశారంటే ఈ వ్యాసుడు శరీరాన్ని తీసుకున్న, అంటే వ్యాసుడి జన్మదినం అయినటువంటి గురి పూర్ణిమని ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమని గురి పూర్ణిమగా ఏర్పాటు చేశారు. మనకు టీచర్స్ డేని ఇవన్నీ వస్తున్నాయి కదా, టీచర్స్ డే, తర్వాత చిల్డ్రన్స్ డే, ఇవన్నీ ఎలా వస్తున్నాయో, భక్తులందరూ ఎవరి గురువుని వారు ఆరాధించుకునే రోజుగా ఈ గురి పూర్ణిమని ఏర్పాటు చేశారు. మనకి వ్యాసుడి పేరు కృష్ణద్వైపాయనుడు, అసలు పేరు అది పేరు. మహాభారతం రచించాడు, లక్ష శ్లోకాలు ఉన్నాయి మహాభారతంలో. తర్వాత అష్టాదశ పురాణాలు రచన చేశాడు. ఈయనకి వేదవ్యాసుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మనకి ఆయన అవతారం, ఆయన జన్మను తీసుకోకముందు వేదాలన్న ఒక రాశి కింద ఉంది, విభజన లేదు, ఒక పోగు కింద, పెద్ద పోగు కింద ఉంది వేదాలంట. వేదం అంటేనే జ్ఞానం అని అర్థం. ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు వేద అని పేరు కూడా పెట్టుకుంటున్నారు. ఇది ఆయన ఒక వేద రాశి, ఒక రాశి కింద ఉండేది వేదం అంతా కూడా. దాన్ని ఏం చేశాడంటే నాలుగు భాగాలుగా విడదీశాడు. అంటే వేదాన్ని విభజించాడు కాబట్టి ఆయనకి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, నాలుగు వేదాల కింద విభజించాడు. మనకి ఈ అథర్వణ వేదంలో అంత యుద్ధాల గురించి చెప్తారు, వెపన్స్, ఏ వెపన్లో ఎంత శక్తి ఉందో. ఇప్పుడు మనకి యుద్ధాలు జరుగుతున్నాయి కదా, అంటే దానికి సంబంధించినటువంటి వారకు సంబంధించిన విషయాలను కూడా అథర్వణ వేదంలో ఉన్నాయి. అంటే మనం ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబులు, గన్స్, ఇవన్నీ ఎలా ఉపయోగిస్తారు, యుద్ధంలో అనేక రకాల వెపన్స్ ఉపయోగిస్తారు, దీనికి సంబంధించినటువంటి వివరాలు అథర్వణ వేదంలో ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, ఇప్పుడు మన ప్రాంతంలో ఎక్కువ యజుర్వేదాన్ని వాడుతూ ఉంటారు. ఇప్పుడు మన ప్రాంతంలో వాడే మంత్రాలు ఇవన్నీ ఎక్కువ యజుర్వేదాన్ని. తర్వాత ఎక్కువ వైష్ణవులు ఋగ్వేదానికి కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అంటే సామవేదం అంటే భగవంతుడు గీతలో ఏం చెప్పాడంటే వేదాల్లో నేను సామవేదాన్ని అని చెప్పాడు. అందులో సంగీతానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ వేదాల్లో ఉపనిషత్తులు ఉన్నాయి. ఋగ్వేదంలో, యజుర్వేదంలో, సామవేదంలో, అధర్వవేదంలో ఇవన్నీ ఉపనిషత్తులు ఉన్నాయి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే వేదంలో ఏదో ఆత్మవిద్య గురించి, ఆత్మజ్ఞానం గురించి, ఈశ్వరుడు గురించి చెప్పారనుకుంటారు. మీ భవిష్యత్తు జీవితం, మీరు ఏ నక్షత్రంలో పుట్టారు అంటే ఈ జ్యోతిష్ శాస్త్రం కూడా వేదంలో. చాలామందికి ఈ ప్రపంచాల గురించి వేదంలో ఏమీ లేదని, ఫైవ్ ఎలిమెంట్స్ గురించి, పంచభూతాల గురించి. ఆ పంచభూతాల వికారమే మన శరీరం. మీరు శవాన్ని కాలుస్తుంటే మీరు చూస్తే తెలుస్తుంది మనకి ఈ శరీరంలో వాటర్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే పంచభూతాలు కలియకపోవటం వల్ల మన బాడీ ఏర్పడింది. శ్మశానంలో బాడీని కాల్చినప్పుడు అవి విడిపోతూ ఉంటాయి, పంచభూతాలు విడిపోతాయి. అవి విడిపోవటమే చావు. మీరు ఈ బాడీని బలం చేసినప్పుడు చూస్తే గాలిలో కలిసి గాలి కలిసిపోవటం, నీటిలో నీరు కలిసిపోవటం, ఇందులోన మట్టి మట్టిలో కలిసిపోవటం, ఎక్కడ ఏ ఎలిమెంట్లో వచ్చింది ఆ ఎలిమెంట్లో కలిసిపోతూ ఉంటుంది. ఈ పంచభూతాలు కూడా సృష్టి అంటే ఏముంది, పంచభూతాలే సృష్టి. ఈ సృష్టి ఎలా వచ్చింది, ఎంతకాలం నిలబడుతుంది, మళ్ళీ ఎప్పుడు అంతమైపోతుంది, తర్వాత ఏ యుగంలో ఏ లక్షణాలు ఉంటాయి, ఇది కలియుగం. ఈ కలియుగంలో ఏ మనిషి బిహేవియర్ ఎలా ఉంటుంది, తర్వాత కృతయుగంలో ఎలా ఉంటుంది, ఇదంతా కూడా వేదంలో చెప్పారు. ఇల్లు ఎలా కట్టుకోవాలి, సింహద్వారం ఎటు ఉండాలి, గాలి ఇంట్లోకి బాగా గాలి రావాలంటే ఆ ఇల్లు నిర్మాణం ఎలా ఉండాలి, ఈ గృహస్థ సంబంధించిన అన్నీ కూడా వేదంలో ఉన్నాయి. వేదంలో విడిచిపెట్టి మంచి విషయాలు చెప్పకుండా విడిచిపెట్టిన ఒక్క విషయం కూడా లేదు, అన్ని విషయాలు చెప్పారు. చాలామంది ఏమనుకుంటారంటే వేదంలో ఏదో దేవుడి గురించి చెప్పారు, మనకు సంబంధం లేదు అనుకుంటారు. అందులో సైన్స్ గురించి ఉంది, ఈ గృహస్థ సంబంధించిన విషయాలు ఉంది. కొంతమంది ఆ వేదంలో జ్యోతిష్ శాస్త్రం ఉంది, ఎంత కరెక్ట్గా చెప్తారంటది. మీరు ఆ శిరస్సు వచ్చినప్పుడు, తల్లి గర్భంలోంచి శిరస్సు వచ్చినప్పుడు సరిగ్గా కరెక్ట్గా కనుక మీరు అది చెప్పగలిగితే టైము, అది సరిగ్గా బాడీ ఎప్పుడు చనిపోతుందో కూడా చెప్తారు. బాడీ కరెక్ట్గా ఎప్పుడు చనిపోతుందో గంటల తేడా లేకుండా చెప్పగలుగున్నారు. మన ఈ రమణ భాషను రాశారు తెలుగులో, ఆయన పేరు ఓరిగంటి రామచంద్రయ్య గారు అంటారు. ఆయన అనివారు, నాకు కారణం తెలియదు. ఏమన్నా నాన్నగారు ఈ సంవత్సరం వెళ్ళిపోతారంటే, నేను ఈ సంవత్సరం కనుక నేను జీవించగలిగితే ఇంకో మూడు సంవత్సరాలు అదనంగా నాకు జీవిస్తాను, ఈ సంవత్సరం తప్పిపోతే ఇంకో అదనంగా మూడు సంవత్సరాలు జీవిస్తానన్నవారు. ఆయన అనుకున్నప్పుడు ఆ సంవత్సరం వెళ్ళిపోయారు. బహుశా ఆయనకి ఎవరో క్యాలిక్యులేట్ చేసి చెప్పారు. అది కాదు, సంవత్సరాలు కాదు, మీకు కరెక్ట్గా నక్షత్రం భాగం అవి చెబితే ఆ శరీరం అంటే తల్లి గర్భంలోంచి ఆ శిరస్సు వచ్చిన టైం కరెక్ట్గా చెప్తే వాడు ఏ రోజుని ఎంత వయసులో ఏ గంటలో వాడు చనిపోతాడో అంత కరెక్ట్, అంత యాక్యురేసీ ఉంది జ్యోతిష్ శాస్త్రంలో కూడా. అంత యాక్యురేసీ జ్యోతిష్ శాస్త్రం ఎక్కడ వచ్చిందంటే ఖగోళంలోంచి వచ్చింది. ఎస్ట్రానమీలోంచే ఎస్ట్రాలజీ వచ్చింది అని ఈ కూడా వేదంలో చెప్పాడు. తర్వాత ఆ బిహేవియర్ ఎలా ఉండాలి, ఈ క్రమశిక్షణ డిసిప్లిన్ ఎలా ఉండాలి, మళ్ళీ మనం పతనం చేసుకోకుండా మళ్ళీ మనం ఎలా ఉద్ధరించుకోవాలి, కేవలం ఆర్థికమైనటువంటి అభివృద్ధి, సామాజికమైన అభివృద్ధి చెంది మన ఆధ్యాత్మిక అభివృద్ధి లేకపోతే మనకి ఎంత జీవితంలో ఎంత వెలుతు ఉంటుంది అని వేదంలో చెప్పాడు. చాలామంది ఆర్థికంగా చాలా బాగుంటారు, చాలా సాంఘికంగా బాగుంటారు, వాళ్ళు సమాజంలో గౌరవంగా బతుకుతూ ఉంటారు, కానీ లోపల అశాంతి ఉంటుంది, లోపల వెలుతు ఉంటుంది, వాడి జీవితం మీద వాడు కొంత రోత కనిపిస్తూ ఉంటుంది, మన లైఫ్ కంప్లీట్ లైఫ్ కాదని అనిపిస్తూ ఉంటుంది, ఏదో మనం ఇంకా కొరత ఏదో ఉందో మన జీవితంలో కొరత అని అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నిటికి వాడు కంప్లీట్ దాని అవ్వలేడు. స్పిరిచువల్ ప్రోగ్రెస్ లేకుండా, తన స్వరూపం తన తెలియకుండా మనిషి మనిషిగా ఉండిపోతాడు, కానీ వాడు పూర్ణ మానవుడు అవ్వలేడు. ఇది పూర్ణ మానవుడు అవ్వాలంటే బాహ్యంగా నీకు 100 కార్లు ఉన్నా, లేకపోతే 1000 ఫ్యాక్టరీలు ఉన్నా, లేకపోతే 1000 కోట్లు డబ్బున్నా, నీకు ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ దానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీకు లేకపోతే జీవితంలో ప్రతిదీ వెలితిగానే అనిపిస్తుంది. ఏదో అన్నీ బాగున్నాయి, మనకు పీస్ లేదంటే హ్యాపీనెస్ లేదంటే అది అన్ని తెలుస్తూ ఉంటుంది మీకు. దానికి కారణం ఏంటంటే మీకు ఆ స్పిరిచువాలిటీ ఆ స్ట్రెంగ్త్ లేకపోవటం వల్ల మనకు అది తెలుస్తూ ఉంటుంది. బాహ్యంగా ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా అంటే శాస్త్రం వేదంలో ఏం చెప్పారంటే మీ మైండ్ కంట్రోల్ లేదనుకోండి, సెన్సెస్కి కంట్రోల్ లేదనుకోండి, బాహ్యంగా చూస్తే రోజు స్పెషల్ విమానాల్లో తిరుగుతున్నారనుకోండి, లేకపోతే ఏదో అధికారంలో ఉన్నారనుకోండి, బయట ఎన్ని ఉన్నా బయట మీకు ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా మీ మైండ్ కంట్రోల్ లేకపోతే మీరు సుఖపడరు అని వేదంలో చెప్పారు. బయట 90 ఉండొచ్చు మీకు, కానీ మీ మైండ్ కంట్రోల్ లేదనుకోండి, సెన్సెస్ కంట్రోల్ లేదనుకోండి, వాడు సుఖపడ్డం కావడు జీవితంలో. ఇది గుర్తుపెట్టు. ఇవన్నీ వేదంలో మనకు పనికొచ్చి మాటలు అనేది చెప్పారు. పెళ్లి ఎలా ఉండాలి, మ్యారేజ్ లైఫ్ ఎలా లీడ్ చేసుకోవాలి, తర్వాత మనిషి ఆఫ్టర్ డెత్, ఆఫ్టర్ ఫిజికల్ బాడీస్ డెత్, శరీరం మరణించాక వాడు ఏమవుతాడు, జీవుడు ఏమవుతాడు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, మనకి పేరెంట్స్కి సంబంధం ఏంటి, మనకి బంధువులకి సంబంధం ఏంటి, ఈ సంబంధాలు ఎంతవరకు నిలబడతాయి అని చాలా డీటెయిల్గా చెప్పాడు వేదంలో. సరే, ఈ వ్యాధుల భాష్యుడికి ఇదంతా ఎందుకు వస్తుందంటే వ్యాధి వ్యాసులు ఏం చేశాయంటే 4 వేదాలు విభజించి వేదవ్యాసులు ఆయనకు ఒక ఏమని, ఈ వేదాలు చదివి అర్థం చేసుకోవడం చాలా కష్టం, మేధస్సు తగ్గొచ్చు అని ఏం చేశాడంటే వేదాలు సారమంతా తీసుకొచ్చి మహాభారతంగా పెట్టాడు. మహాభారతం అంటే మన చరిత్ర. ఆ మహాభారతంలో ఒక భాగమే భగవద్గీత. అది భగవద్గీత భారతంలో ఉంది కాబట్టి మహాభారతం అయిందని చెప్తారు. అది 100,000 శ్లోకాల గ్రంథం మహాభారతం. మహాభారతం అసూ ఎలా వస్తుంది, తర్వాత మనకి ఎందుకు మనం ప్రతి విషయానికి అశాంతి, ఒక మనిషి మానవుడు సుఖంగా ఎందుకు ఉండలేకపోతున్నాడు, తోటి మానవుడితోటి ఎందుకు వాడు కలిసి ఉండలేకపోతున్నాడు, తర్వాత సమాజంతో ఎందుకు ఐక్యంగా ఉండలేకపోతున్నాడు, ఇవన్నీ మహాభారతంలో కూడా అంటే మహాభారతం గురించి వ్యాసుడు అంతా భారతం రాసి ఒక మాట చెప్పాడు, ఈ భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే మానవుడు మనస్తత్వం ఎన్ని 100,000 మనుషులు ఉన్నారో అన్ని 100,000 మనస్తత్వాలు గల భారతాన్ని చిత్రించాడు. మనందరం శరీరాలు వేరువేరుగా ఉన్నాయి, మనస్సులు వేరువేరుగా ఉన్నాయి, లోపల అంతర్యామిగా ఉన్న నారాయణుడు ఒకడైనా మన బిహేవియర్ ప్యాటర్న్ రకరకాలుగా ఉంది. అంటే మనస్తత్వాలు ఎన్ని రకాల మనస్తత్వాలు సృష్టిలో ఉన్నాయో ఆ మనస్తత్వం వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో ఇవన్నీ భారతంలో చెప్పాడు. కర్ణుడు ఎలా ఉన్నాడు, అర్జునుడు ఎలా ఉన్నాడు, దుర్యోధనుడు ఎలా ఉన్నాడు, ధర్మరాజు ఎలా ఉన్నాడు, వాళ్ళ పద్ధతులు ఆ క్యారెక్టర్స్ అన్ని తీసుకొచ్చి ఒక్కొక్క క్యారెక్టర్ ద్వారా వ్యాసుడు అన్ని చెప్పుకొచ్చాడు భారతంలో. అంటే మనం భారతం చదివితే వేదాలు సారమే మహాభారతంగా తీసుకొచ్చాడు ఆయన. తర్వాత ఆయన బ్రహ్మసూత్రాలు రచించాడు. అంటే మనకి భగవద్గీత మనకి జిల్లా కోర్టు జడ్జిమెంట్ అయితే, ఉపనిషత్తులు హైకోర్టు అయితే, బ్రహ్మసూత్రాలు సుప్రీంకోర్టు. అంటే అది ఫైనల్ అన్నమాట. ఏంటి ఉపనిషత్తులు ఎలా చెప్పాడు, ఈ ఉపనిషత్తులు ఎలా చెప్పాడు, భగవద్గీతలో కాంప్లికేటెడ్గా ఉందంటే, కన్విన్సింగ్గా కనిపించడం లేదంటే, ఆ అధ్యాయం ఇలా ఉంది, ఈ అధ్యాయంలో ఇలా ఉంది, అక్కడ ఎస్ అంటాడో, ఇక్కడ నో అంటాడో, ఇదంతా కాంట్రాడిక్టరీగా ఉంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఈ అనుమానాలన్నీ కూడా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి, కొన్ని భగవద్గీతలో కనిపిస్తున్నాయంటే ఇలా చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ క్రోడీకరించి ఫైనల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఫుడ్ కోర్టు జడ్జిమెంట్, అది బ్రహ్మసూత్రాలు. మొత్తం 500 ఎన్నో బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. ఆ స్తోత్రాల్లో స్తోత్రం అంటే విశాలమైన అర్థాన్ని ఓ చిన్న వాక్యం ఇమిడి చేస్తాడు. స్తోత్రం అంటే విశాలంగా ఉంటుంది అర్థం, ఓ షార్ట్ సెంటెన్స్లో తీసుకొచ్చి ఆ స్తోత్రాన్ని రాస్తాడు. ఆ స్తోత్రాలు మనకు భారతం అర్థమైనట్టు, రామాయణం అర్థమైనట్టు అర్థం అవ్వదు. దాని తవ్వికొలిది లోతులు వస్తాయి. ఒక స్తోత్రాన్ని తీసుకుని దాన్ని తవ్వుతుంటే దానికి అగాధం, మనం మునిగిపోతాం శుభ్రంగా. ఇవన్నీ అంటే ఉపనిషత్తుల సారం, భగవద్గీత సారం, ఇవన్నీ తీసుకొచ్చి సూత్రాలు అంటే బ్రహ్మసూత్రాలు అంటే బ్రహ్మజ్ఞానం గురించి చెప్పింది ఫైనల్గా. నీకు కఠోపనిషత్తులు ఇలా చెప్పాడు, బృహదారానికి ఇలా చెప్పాడు, దీనికి వైరుధ్యం ఎక్కడుంది, అది నిజమా, ఇది నిజమా అనుకుంటే నీకు అక్కడ తేల్చేస్తాడు, బ్రహ్మసూత్రాల్లో తేల్చేస్తాడు. అంటే ఇది కొన్ని రకాల మనుషుల గురించి చెప్పాడు, కొన్ని రకాల గురించి మనుషులు చెప్పి, కానీ అల్టిమేట్ ట్రూత్, సుప్రీం ట్రూత్, ఆ సుప్రీం కాన్షియస్నెస్ మటుకు నీకు బ్రహ్మసూత్రాలు క్లారిటీగా చెప్పాడు. అయితే బ్రహ్మసూత్రాలు మనం భారతంలాగా మనం చదువుకునేది కాదు, గురువు చేత చెప్పించుకోవాలి. ఇప్పుడు మీకు స్వాములు భగవద్గీత చెప్తారు, తర్వాత ఉపనిషత్తులు చెప్తారు, అది బ్రహ్మసూత్రాలు ఏ మీటింగ్లోనే చెప్పరు. ఏం చేద్దంటే గురువు శిష్యు సంబంధం కింద అక్కడ కూర్చుని గురువు పాదాల దగ్గర నేర్చుకుని అది కూర్చుని నేర్చుకునే కానీ సూత్రాలు మీటింగ్లో చెప్పేది కాదు. అందుకే ఆయన బ్రహ్మసూత్రాలు కూడా రాశాడు. అయితే మనం ఇప్పుడు ఈ రోజున ఎందుకంటే పూర్వపు గురువులు ఏంటంటే మన గురి పూర్ణిమ రోజున ఒక వ్యాసునే కాదు, వశిష్ఠుడు, ఇంకా పూర్వం రామకృష్ణుడు, ఇంకా రమణుడు, ఇంకా చాలామంది గురువులు ఉన్నారు. వాళ్ళందరినీ తలపెట్టుకోవాలి ఈ రోజు. ఏం చేద్దంటే వాళ్ళకి వాళ్ళకు రుణపడి ఉన్నాం మనం. అంచేది మనం రోజు గురువుని స్మరించకపోయినా కనీసం గురు పూర్ణిమ రోజునైనా గురువుని స్మరించుకోవాలి. అంటే మన అందరికీ భక్తులందరికీ స్పెషల్ డే. భక్తులు ఈ గురు పూర్ణిమ రోజున మట్టికి మర్చిపోకూడదు. అంటే మీకు ఒక గురువు ఉండొచ్చు, పూర్వపు గురువులు అందరినీ తలపెట్టుకుని వచ్చి వాళ్ళందరికీ నమస్కరించి ప్రస్తుత గురువులకు కూడా నమస్కరించి ప్రస్తుత గురువులకు కూడా మనం గౌరవం తెలియపరిచి అందులో మీ గురువుకి కూడా ప్రత్యేకంగా మీ గురువుకి మీకున్న అటాచ్మెంట్ ఏంటో మీ గురువుని కూడా స్మరించుకుంటూ ఈ రోజున పూర్వపు గురువులు ప్రజెంట్లో ఉన్నటువంటి అందరి గురువుల్ని మీరు స్మరించుకుంటూ ప్రత్యేకంగా మీ గురువుని కూడా మీరు స్మరించుకుంటూ కాలక్షేపం చేయవలసినటువంటి రోజు గురు పూర్ణిమ. ఇది గురు పూర్ణిమ. అంచేది గురువు అంటే ఏమిటి? ఇప్పుడు మనకి పేరెంట్స్ ఏమి తల్లిదండ్రులు బట్టలు ఇస్తారు, ఏదో కారు కొనిస్తారు, ఏదో చేస్తూ ఉంటారు, మన కంఫర్ట్స్ తీసుకొస్తారు తల్లిదండ్రులు. అందుకంటే ఏమి చేయలేరు వాళ్ళు, బాహ్యమైన పనులు ఏదో చేస్తూ ఉంటారు. అంచేది గురువు కూడా మనకు తండ్రితోడు సమానం. ఓ జటాయువు రాముడు అంటాడు జటాయువు, నాకు ఒక తండ్రి కాదు అయ్యా, జటాయువు ఇద్దరు తండ్రులు ఉన్నాడు అంటాడు. నువ్వు కూడా తండ్రివే, ఒక బోధించేవాడే తండ్రి కాదు అయ్యా, నాకు శరీరాన్ని ఇచ్చాడు దశరథుడు. ఓ జటాయువు నువ్వు నా కోసం రావణాసుడితోటి ప్రాణాన్ని విడిచిపెట్టావు, నా కోసం ప్రాణం విడిచిపెట్టావు కానీ పెట్టి నువ్వు కూడా తండ్రివే నాకు. అంచేత నాకు ఇద్దరు తండ్రులు. రాముడు ఎందుకు చెప్పాడంటే దశరథి శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి నాకు తండ్రి. నువ్వేం చేసావు, నువ్వు అంటే ఇద్దరు రావణాసురుడు అంత బలవంతుడు నువ్వు కాదు, అది నీకు తెలుసు, రావణాసురుడు తెలుసు. కానీ నువ్వు నీకు ఎంత శక్తి ఉందో, రాముడి కార్యం మనం చెయ్యాలి, దైవ కార్యం మనం చెయ్యాలి. కొంతమంది ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే వాడికి శక్తి లేకపోయినా కలబడిపోతారు. వాడికి తెలుసు రావణాసురుడితో మనం యుద్ధం చేయడం, ఆ స్ట్రెంగ్త్ రావణాసురుడికి స్ట్రెంగ్త్ మనకు లేదని జటాయుకి తెలిసినా విరోచితంగా పోరాడితే రావణాసురుడు కూడా భయమేసాడు, యుద్ధం మనకంటే బాగా చేసేలా ఉన్నాడు, యుద్ధం ఆలస్యమయ్యే కొలిది నేనే ఓడిపోయేలా ఉన్నానని తెలిసి అప్పుడు జటాయు కత్తి తీసి వాడు జటాయు రెండు రెక్కలు నరికేస్తే వాడు ఆ పాయిన యుద్ధం జరుగుతున్న ఆ పాయి నుంచి కింద పడిపోయాడు. అంటే ఇది తర్వాత రాముడు వచ్చి రాముడు జటాయుని చూశాడు, ప్రాణంతో ఉన్నాడు, అక్కడ పెద్ద యుద్ధం జరిగినట్టు కనిపిస్తాను. అప్పుడు ఏమిటి ఇది పెద్ద యుద్ధం జరిగినట్టుందని జటాయు దగ్గరికి వచ్చాడు. ఒకవేళ జటాయువే చేతమ్మను చంపేశాడము, ఇక్కడ ఏదో పెద్ద భీకరమైన యుద్ధం జరిగినట్టుగా కనిపిస్తోంది అనుకుంటాడు రాముడు. అప్పుడు జటాయు ప్రాణంతో ఉన్నాడు, జటాయు సీతమ్మ నేను చంపలేదు, రావణాసుడు చంపాడు, వాడితోటి నేను పోరాటానికి దిగాను. నేనేమనుకున్నానంటే వాడితోటి పోరాటం మానేసి నీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నాను, వాడు రావణాసుడు సీతమ్మని తీసి చెప్పాడని. ఇన్ఫర్మేషన్ నేను కాకపోతే ఇంకొకటి ఇస్తాడు, నేను పోరాడాలనుకున్నాను రామ, ఇన్ఫర్మేషన్ నేనే ఇవ్వాలా, ఎవడో ఎల్లయో పుల్ల ఇస్తాడు. కానీ ముందు ఒక అన్యాయం జరుగుతుంటే ఇన్ఫర్మేషన్ కోసం నేను బతికొట్టం ఏంటి? అంటే నేను తీవ్రంగా పోరాడాను, ఎంతో కొన్ని గంటలు పోరాడాక వాడు నా రెక్కలు నరికేశాడు, ఇంకా ప్రాణం పోలేదు. అంటే అది నీకు యుద్ధం చేయటం అయిపోయింది, నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఈ ప్రాణం నిలబడి ఉందేమో అంటే అంటాడు జటాయుని చూసి. జటాయు నువ్వు పక్షివు కాదు, నువ్వు తండ్రివి నాకు. నువ్వు పక్షి రూపంలో ఉన్న తండ్రి. దశరథుడు నాకు శరీరం మాత్రమే ఇచ్చాడు, నువ్వేం చేశావు, నీ ప్రాణాన్ని ఇచ్చేశావు. అంతేకాదు, అంటే దశరథుడి కంటే ఆది ఇచ్చేవాడు వాడు, వాడు ఉనికి నా శరీరాన్ని ఇచ్చాడు అంతే. కానీ నువ్వేం చేశావు, నా ప్రాణాన్ని ఇచ్చేశావు, నీ ప్రాణాన్ని నాకు ఇచ్చేశావు. అంచేత నేను దశరథుడికి అపరకర్మలు చేయలేదు జటాయువు, నా చేతితోటి నీకు అపరకర్మలు చేస్తాను. ఆ జటాయు ఉందండి అదృష్టం, అది అదృష్టం. రాముడి చేతిలో దహన సంస్కారం దశరథుడికి జరగలేదు. దశరథుడికి రాముడి చేతిలో ఉరికాడు బిడ్డను, కానీ వాడి చేతిలో దహన సంస్కారం జరగలేదు. ఇంకేంటి, అరణ్యవాసానికి వచ్చేసాక దశరథుడు ప్రాణం విడిచిపెట్టాడు. వాడికి వాడికి భరతుడు చాలా మంచివాడు. ఇక రాముడు ఎంత బుద్ధిమంతుడో భరతుడు కూడా అంత బుద్ధిమంతుడు, అందులో తేడా లేదు. ఏమిటో అనవసరంగా భరతుడి మీద కైకేయి మీద ఉద్రేగి పడిపోయాడు దశరథుడు. అంచేత నాకు అపరకర్మలు కూడా రాముడు ఎలాగ వెళ్ళిపోయాడు, ఒకవేళ తీరా భరతుడు చేస్తాడేమో శత్రుఘ్ని చేయమని చెప్పాడు. అంటే వాడికి ఇది ఉద్రేగి పడిపోయాడు దశరథుడు, అది ఉద్రేగి పడిపోయాడు. అది లీల. అంటే దశరథుడు చాలా రాముడిని యువరాజ్ చేయాలనుకున్నాం, యువరాజ్ చేసి బదులు అరణ్యాలకు పంపేశాం అని ఉద్రేగపడి మరణించాడు. మరణించి చనిపోయేటప్పుడు ఏమన్నాయంటే, భరతుడు నాకు అపరకర్మలు చేయొద్దు, శత్రుఘ్ని చేయించమన్నాడు. ఏం రాముడు లక్ష్మణుడు, నేను దశరథుడికి అపరకర్మలు చేయదు, జటాయువు నా చేతితో నీకు అగ్ని సంస్కారం చేస్తాను. నువ్వు నాకు తండ్రివు, ఆ తండ్రి కంటే గ్రేటర్ నువ్వు. ఏం వాడు నాకు శరీరాన్ని ఇచ్చాడు, అంతవరకే. నువ్వు నా కోసం ప్రాణం విడిచిపెట్టి, ప్రాణం అంటే ప్రతి మనిషికి ప్రీతి, అలా ప్రాణం అంటే ప్రీతి లేని మనిషి లేడు. అటువంటి ఇష్టమైన ప్రాణాన్ని, ఆ ప్రాణాన్ని ఓ జటాయువు నా కోసం విడిచిపెట్టాను, అంటే నా చేతితో నీకు దహన సంస్కారం చేస్తానని చెప్పి ఆయనే రాముడే. ఇక్కడ మనం శ్మశానంలో ఒకడ పొలాలు పోలిస్తారు, ఇంకోటి చేస్తాడు. ఆ బిడ్డ ఏమో దహన ఆడి నిప్పు అంటే ఇస్తాడు. రాముడు అలా కాదు, వాడి చేతితోటే పొలాలు పేర్చాడు, వాడి చేతితోటే నిప్పు తీసుకున్నాడు, వాడి చేతితో శవాన్ని కడిగాడు. ఎవరు జటాయు శవాన్ని కడిగాడు, అన్ని ఆడి చేతులతోటే. ఆ జటాయుకి పట్టిందంటే అదృష్టం అంతా. ఇప్పుడు మన ఇంట్లో శవాలను తీసుకెళ్తాం, పొలాలను ఒకటే పేరుస్తాడు, ఇంకోటి పేరుస్తాడు. ఆ బిడ్డను తీసుకొచ్చి నిప్పే పెట్టమంటారు. రాముడు అలా కాదు, ప్రతి చిన్న పని కానించి పెద్ద పని కదా ఆడి చేతులతో చేశాడు. వాడి చేతులతో చేసి అగ్ని సంస్కారం చేసి జటాయువు, పెద్ద పెద్ద యోగులు, మహర్షులు, మహాత్ములు, ఆత్మజ్ఞాన సంపన్నులు, దైవీ సంపద గల వాళ్ళందరూ ఏ లోకంలోకి వెళుతున్నారు, జటాయువు. ఇది రాముడి ఆజ్ఞ, ఆ లోకంలోకి వెళ్ళి జటాయువు. ఇది రాముడి ఆజ్ఞ, జటాయువు ఆ లోకంలోకి వెళ్ళు. రాముడే కనుక ధర్మస్వరూపుడైతే, రాముడే కనుక సత్యసంధుడైతే, జటాయు నువ్వు ఎక్కడికి వెళతావు? మహాత్మ ఆత్మజ్ఞాన సంపన్నుడు, గొప్ప గొప్ప తపస్సులు చేసిన వాళ్ళు ఏ లోకాలకు వెళుతున్నారో, జటాయువు. ఇది రాముడి మాట, వెళ్ళి జటాయు ఆ లోకాలకు వెళ్ళు, అది రాముడి ఆజ్ఞ. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, అంటే గురువులు వశిష్ఠుడు వాళ్ళందరూ రాముడు చాలా వైరాగ్యంగా ఉండేవాడు. ఆ యువరాజు అవ్వకముందు చాలా వైరాగ్యంగా ఉండేవాడు. అప్పుడు వశిష్ఠుడు, అప్పుడు దశరథుడు పని చేయలేడు, కౌశల్య పని చేయలేదు. ఇప్పుడు వశిష్ఠుని పిలిచేడు, రాజ్యాన్ని పరిపాలన చేయాలి, వీడు ఇప్పుడే దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేలా ఉన్నాడు, చాలా వైరాగ్యంగా ఉంటున్నాడు, వీడు పరిపాలన చెయ్యాలి కదా అంటే, అప్పుడు గృహస్థ ధర్మం గురించి చెప్పి, పరిపాలన గురించి సెల్ఫ్లెస్ వర్క్ గురించి చాలా బోధించిన తర్వాత మళ్ళీ రాజ్య పరిపాలనకి వాడు మనస్సును సుముఖం చేశాడు. ఎవరు వశిష్ఠుడు అంటే వీడు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా. ఇది అది ఈ గురు పూర్ణిమ రోజున మన వశిష్ఠుడు కూడా మహాగురువే. వశిష్ఠుడికి ముత్తాత గారు ఏదో అవుతాడు వ్యాసుడికి. వశిష్ఠుడి వంశంలోనే వ్యాసుడు కూడా వచ్చాడు. సరే, మన గురువులు ఈ మధ్య కాలంలో జన్మించినటువంటి గురువులు మహాత్ములందరినీ, ఈ మధ్య కాలంలో చాలామంది గురువులు వచ్చారు, వాళ్ళని కూడా మనం తలపెట్టుకోవాలి. వాళ్ళు అంటే ఎవరికి ఏ గురువుకి భగవంతుడు ఏం చేస్తాడంటే, ఒక గురువుకు కొంతమంది అలా భక్తుల్ని కేటాయిస్తూ ఉంటాడు. రమణ మహర్షి గారు ఒక మాట అన్నవారు, ఏమండి ఏదైనా కొత్తగా కనిపిస్తున్నారంటే, వీరి కొత్తగా కనిపిస్తున్నారంటే, వీరి ముఖం ఎప్పుడు నేను చూసినట్లేదంటే, వీరు ఎవరండి అని కొత్త వాళ్ళు అడిగితే, ఏమయ్యా వారెవరో వీరెవరని అడుగుతున్నావు, ఎవరో వారైతే మన దగ్గరికి ఎందుకు వస్తారు, మన వాళ్ళు కాబట్టే మన దగ్గరికి వచ్చారు, వాళ్ళు మన వాళ్ళు కాదనుకో మన దగ్గరికి రారు అసలు. వీరెవరో వారెవరని అడుగుతారంటే, ఏదో జన్మాంతర అనుభవం ఉందో వాళ్ళకి మనకి, అందుకు వాళ్ళు వచ్చారు, లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు మన దగ్గరికి అంటే, మన మైండ్ మేకప్ను బట్టి, మెంటల్ మేకప్ను బట్టి భగవంతుడు మనకి ఒక గురువు దగ్గర మనకు అటాచ్మెంట్ ఉంటుంది. అంటే మనకున్న అటాచ్మెంట్స్ అన్ని తొలగించి ఆ గురువు మీద అటాచ్మెంట్ బాగా కలిగిన తర్వాత అప్పుడు వాడు సర్జరీ చేయటం ప్రారంభిస్తాడు. అంటే గురువుతో మనకి అటాచ్మెంట్ పెరిగి కొలిది ఈ వరలతో సంబంధించి అటాచ్మెంట్స్ తగ్గిపోతాయి, వాడి మీద ముందు ఫెయిత్ కలగజేసుకుంటాడు. మనం ఎవడం అంతా గురువేనండి. ఇప్పుడు ఈ రోజున ఆత్మజ్ఞాన సముపార్జన చెయ్యాలి, సత్య సాక్షాత్కారం పొందాలి, దైవ సాక్షాత్కారం పొందాలి అని మనలో ప్రేరణ కలిగించేవాడు కూడా గురువే. మనం ఏదో సబ్జెక్ట్ వింటున్నాం, సాధన చేస్తున్నాం, ఇదంతా మన తెలివితేటలని మనం అనుకుంటాం, లోపల నుంచి ఆ ఇంట్రెషన్ ఇచ్చేవాడు, ఇన్స్పిరేషన్ ఇచ్చేవాడు, అది మనం బాగుపడాలనే తలంపు బలంగా కలగజేసేవాడు, ఇవన్నీ గురువే. ఎంత గురువే లోపల ఉన్నాడు, నిజమైన గురువు లోపలే ఉంటాడు, నిజమైన గురువు లోపలే పనిచేస్తూ ఉంటాడు. అయితే బయట గురువు కూడా అవసరం. బయట గురువు ఎందుకంటే, అంటే గురువు అంటే గురువు అన్నా, తర్వాత ఈశ్వరుడు అన్నా, ఆత్మ అన్న పర్యాయ పదాలు. ఎవడైతే ఏదైతే ఆత్మో అదే ఈశ్వరుడు, ఏదైతే ఆత్మో అదే గురువు. అంటే చైతన్యం ఉంది, బ్రహ్మం ఉంది, మీరందరూ బ్రహ్మ సాక్షాత్కారం పొందాలి, అది పరమస్థితి. ఏది పొందిన తర్వాత మీరు తెలుసుకోవడానికి ఇంకా మిగలక, ఏది తెలుసుకున్నాక మీరు తెలుసుకోవలసింది ఉండదు, అదే బ్రహ్మము. అది ఎప్పుడో మీరు కలిసి ఆ బ్రహ్మ సాక్షాత్కారం అయిన తర్వాత మీరు శవాలు మోయక్కర్లేదు, అంటే వాళ్ళ శరీరం ధరించి భూమి మీద రావక్కర్లేదు, మీరు ఆనందంలో శరీరంతో సంబంధం లేకుండా, లోకంతో సంబంధం లేకుండా, ఆనందంలో శాంతిలో సుఖములో మీ దేహం ఉన్న లోపల ఊగిసలాడతారు, అది ఆ బ్రాహ్మణ స్థితి, అది సుప్రీం స్టేట్. ఆ సుప్రీం కాన్షియస్నెస్ పొందాలి, అది పొందింపు చేయటానికి, అది మనలో ఉంది, అది పొందింపు చేయటానికి సహాయ సహకారములు అందించేవాడు గురువు. అంటే మనం ఆ గుళ్ళోకి వెళతాం, ఈ గుళ్ళోకి వెళతాం, నమస్కారం పెట్టుకుని వస్తూ ఉంటాం, గుళ్ళో ఏముంటుందో రాయి ఉంటుంది, అదే దేవుడు అనుకుంటాం, నమస్కారం పెట్టిస్తాం, ఇప్పుడు వెంకటేశ్వరం దగ్గర కష్టపడి వెళ్తున్నాం, చూసి నమస్కారం, కానీ వెంకటేశ్వరం మనకేం టీచింగ్ లేదు. నువ్వు కష్టపడి వెంకటేశ్వరం దగ్గరికి వెళ్తున్నావు, టీచింగ్ ఎక్కడ ఉంది వెంకటేశ్వరం దగ్గర? అలా వెంకటేశ్వరమే కాదు, అది కాశీ వెళుతున్నాం, ఆ కాశీలో శివుని చూస్తాం, ఏదో దైవ అంటే అక్కడ మనం ఆ రూపంలో దైవాన్ని చూస్తాం, టీచింగ్ ఎక్కడుంది? టీచింగ్ లేదు. అందుచేత ఏం చేస్తాడంటే, ఒక బ్రహ్మము ఆత్మ ఏం చేస్తుందంటే, ఒకసారి అంటే మన బ్రహ్మమేంటి, బ్రహ్మమేంటి, ఏది ఏదో చెబుతున్నారు, మనకేం తెలియటం లేదు, ఏదో ఉందని చెబుతున్నారు, వీరికి వినికిడే కానీ అనుభవం లేదు, రుచి లేదు, ఇది పుస్తకాలు చదివి ఉందో ఉందనుకుంటున్నారు, ఉందే ఉందనుకుందో ఉందో లేదో అని మనకి చాలా అనుమానాలు వస్తాయి పైకి ఎక్స్ప్రెస్ చేయకపోయినా. గురువు అంటే ఆ ఉన్న పదార్థాన్ని గురువు ద్వారా చూడటం వాడు గురువు. ఏదో పదార్థం ఉంది అంటే దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు, ఉన్నది అదే, దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం ఆనందం, దానికి చావు ఎలా ఉంటుందో, పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు, దానికి విజయం లేదు, అది ఉంది, ఉందో లేదంటే ఉందో లేదో అని ఏ రోజు కారు సందేహాలు అనుమానాలు ఇవన్నీ ఏదో ఉంది అని గురువు కళ్ళల్లోకి చూస్తుంటే, ఆ గురువుని ఇంకా చూస్తుంటే, అలా బుద్ధుల్లాంటి మహాగురువుని మనం అలా చూస్తుంటే, ఏదో ఉంది, మనకు తెలియంది ఏదో ఉంది, వీడి కళ్ళ ద్వారా తెలుస్తుంది అని తెలియంది తెలియజేయచెప్పేవాడే గురువు, అది గురువు అంటే. ఊరికే బుడబొక్కల మాటలతో సరిపెడితే కుదరదు అది. అంటే అది నీకు అనుభవంలోకి తీసుకొస్తాడు గురువు, మీకు అనుభవంలోకి తీసుకొస్తాడు. అసలు ఉన్న అది ఉందో లేదో అన్నది గురువుని చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది ఉందని. అది అంచేత మనకి గురువు అనేవాడు ఈశ్వరుడు, ఈశ్వరుడు గురువుగానే వస్తాడు. ఎంచేతంటే ఈ కాశీ వెళ్ళగా, రామేశ్వరం వెళ్ళగా, లేకపోతే తిరుపతి పుణ్యక్షేత్రాలు చెరగ్గా చెరగ్గా అయ్యలేని మనం చూస్తున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ లోపల ఏముందో వాళ్ళకి తెలియదు. వాళ్ళ యొక్క చైతన్య స్థాయి పెంచాలని ఆ దేవుడు అనుకుని వాడే మామూలుగా మాంసంతో రక్తంతో ఎముకలతో శరీరం ధరించి భూమి మీదకి వస్తాడు వాడు గురు. ఏంటి అంటే స్వామి ఏమనుకుంటాడంటే, ఏదో మనం ఏం చెప్పటం లేదు పాపం, ఊరికే వస్తున్నారు, చూసి వెళ్తున్నారు, వెళ్ళిపోతున్నారు, నమస్కారాలు చెబుతున్నారు, నమస్కారాలు పెట్టి వెళ్ళిపోతున్నారు, ఒక మంచి మాట కూడా వాళ్ళకి చెప్పటం లేదు. అయితే మంచి మాట చెప్పాలంటే నోరు ఉండాలి, నోరు ఉండాలంటే బాడీ నోటి తొడగాలి అని వాళ్ళ దేవుడు ఏం చేస్తాడంటే, మానవ రూపం ధరించి కాళ్ళు చేతులు తొడుక్కుని ఒక హ్యూమన్ బాడీ రూపంలో దిగుతాడు వాడు దేవుడు. అంటే ఈశ్వరుడే ఆ రూపంలో వస్తాడు, ఆ రూపంలో వస్తాడు. వీడు బయట గురువు ఏం చేస్తాడంటే, లోపల గురువు ఉన్నాడు, బయట గురువు ఉన్నాడు. నిజమైన గురువు లోపల ఉన్నాడు, బయట లేడు. అయితే మనం ఎంతసేపు ద్వైత సంబంధాన్ని కోరుకుంటాం, మాంస సంబంధాన్ని కోరుకుంటాం, అంటే మనలాగే శరీరం ఉండాలి దేవుడికన్నా అనుకుంటా ఉంటాం, లేకపోతే అలా లేకపోతే ఏమి గుర్తింపు ఉండదు మనకి. అంచేది గురు రూపంలో వాడు వచ్చి ఏం చేస్తాడు, మనకున్న ఆకర్షణ ఏంటో చూస్తాడు, మనకున్న బయట ఆకర్షణలు ఏమన్నా చూస్తాడు, ఎక్కడెక్కడ మన బలహీనతలు ఉన్నాయని చూస్తూ ఉంటాడు. ఏం ఓ బ్రూటస్, డియర్ బ్రూటస్, మై డియర్ బ్రూటస్, ఎక్కడ చెప్తాడు, జూలియస్ సీజర్లో చెప్తాడు, ఓ బ్రూటస్ డియర్ బ్రూటస్ మై డియర్ బ్రూటస్ ది ఫాల్ట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ స్టార్స్. ఏమిటి నేను ఏ నక్షత్రంలో పుట్టాను, లేకపోతే నా నక్షత్రం అటువంటిది అయిపోయింది, నా తిది బాగోలేదు, వారం బాగోలేదు, నా జీవితం ఇలాగ అయిపోయింది అని చుట్టి పోసుకోకుని నక్షత్రాన్ని అంటాడు బ్రూటస్. బ్రూటస్ తోటి ఎవడో చెప్తా ఉంటాడు, షేక్స్పియర్ చెప్పారు, ఓ బ్రూటస్ డియర్ బ్రూటస్ మై డియర్ బ్రూటస్ ది ఫాల్ట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ స్టార్. ఎందుకు నీ తిదిని వారాన్ని నక్షత్రాన్ని చుట్టి పోసుకుంటున్నావు, నీ యొక్క పొరపాట్లన్నీ నీ బలహీనతలో ఉంది, ఏ కారణం వల్ల నీ మనస్సు ఏ కారణం వల్ల బయటకు వచ్చేస్తుంది అది చూసుకో. అంటే నీ వీక్నెసెస్లో నీ ఫాల్ట్ అంతా నీ బలహీనతల్లో ఉంది, ఫాల్ట్ అంతా నీ మనస్సు బాహ్యముఖం అయిపోతుంది, నీ ఫాల్ట్ అక్కడ ఉంటా అక్కడ ఉంది, నీ ఫాల్ట్ అంతా నువ్వు చేసే స్నేహాల్లో కూడా కొంత దోషం ఉంది బ్రూటస్. ది ఫాల్ట్ ఈజ్ ఇన్ యువర్ వీక్నెసెస్, ది ఫాల్ట్ ఈజ్ నాట్ ఇన్ యువర్ స్టార్స్. ఎందుకు తిదిని వారాన్ని నక్షత్రాన్ని చిట్టుకు పోసుకుంటారు, ముందు మీ బలహీనతలు చూసుకోండి లోపల అని. నీ లోపల బలహీనతలు తీసుకో, ఏ కారణం వల్ల నీ మనస్సు బాహ్యముఖానికి వెళుతుందో అది కూడా చూసుకోవయ్యా అని. బయట గురి ఏం చేస్తాడంటే, నీ కూడా తిరుగుతూ ఉంటాడు, నీ కూడా అన్నం తింటాడు, నీ కూడా మజ్జిగ నీ మజ్జిగ తాగితే మజ్జిగ తాగుతాడు, మీరు ఏడుస్తున్నారని కూడా వాడు ఏడుస్తాడు, ఏంటి గురువు ఏడుస్తున్నాడు అనుకుంటారు, మీరు నవ్వుతే ఆడు ఏడుస్తాడు, ఎందుకంటే మీరు నవ్వారు కాబట్టి నేను నవ్వుతున్నాను అంటాడు, ఎందుకు నవ్వుతున్నాడు ఆడు తెలియదు, మీరు నవ్వుతే ఆడు నవ్వుతాడు, మీరు ఏడిస్తే ఆడు ఏడుస్తాడు, అంటే మీ సమస్యలన్నీ వాడే సమస్యలు అనుకుంటాడు. మీ సమస్య మీ కూడా ఇలా తిరుగుతూ ఉంటాడు, మీకేదో మంచి మాటలు చెప్తాడు, ఇదంతా ఎందుకు చెప్తా అంటే మీ లోపల నాశనం. మీకు లోపల బ్రాహ్మణస్థితి ఒకటి ఉంది, మీ హృదయంలో ఒక బంగారం ఉంది, తర్వాత ఒక చావులేని సత్పదార్థం ఉంది, అది మీ హృదయంలోనే ఉంది, అది మీకు తెలియటం లేదు. ఈ బయట గురించి ఏం చేస్తాడంటే, దాని యొక్క ఔన్నత్యాన్ని, దాని యొక్క ఇంపార్టెన్స్ని, లోపలున్న ఆ సత్య పదార్థం యొక్క సత్పదార్థం యొక్క ఇంపార్టెన్స్ని వాడు బయట గురువు మామూలుగా మీతో తిరుగుతూ ఉంటాడు, ప్రత్యేకంగా క్లాస్ తీసుకపోయినా మామూలుగా చెబుతూ ఉంటాడు. చెప్పి ఏం చేస్తాడంటే, మీకున్న బలకి ఏ కారణం వల్ల మీ మనస్సు బాహ్యముఖం అవుతుందో చూసుకుంటా ఉంటాడు. ఫలానా కారణం వల్ల నీకు మనస్సు బాహ్యముఖం అవుతుందని ఏం చెప్పడాడు. చెప్పి ఏం చేస్తాడంటే, ఏ కారణం వల్ల నీకు బాహ్యముఖత కారణాన్ని తెలిసేవాడు దానికి మంట పెడతాడు వాడే గురువు. మీకు లోపల చూడండి ఒకసారి, ఏదో కదులుతా లోపల అంటారు, ఏళ్ళ పొద్దున్న ఎవరు అంటున్నారు, ఎవరో ఏదో కదులుతాండి, ఇంటి పరిస్థితులన్నీ బాగున్నాయండి, ఈ లోపల ఏదో కదులుతుంది అంటే మాకు లోపల ఏదో ఆందోళనగా ఉంది అంటే అన్నారు. అది గురువు చేసే పని, నీకు అన్ని బాగానే ఉంటాయి, లోపల ఏదో వెలుతుంటా ఉంటుంది, ఏదో కదులుతా ఉంటుంది, ఏదో అశాంతి వస్తుందండి, ఏదో స్ట్రగుల్ ఉంటుంది, ఏంటి ఏమి లేదానికి లోపల పోరాటం వచ్చేస్తుందండి. అన్ని తిండి బట్టలు ఉన్నాయి, తిరగటానికి కార్లు ఉన్నాయి, కావలసినంత తిండి ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, కంపెనీ ఉంది, స్నేహితులు ఉన్నాయి, మరి కాశీ వెళ్ళటానికి, రామేశ్వరం వెళ్ళటానికి విమానాలు ఉన్నాయి, ఇవన్నీ తిరుగుతున్నాక అంతా బాగానే ఉంది, ఫ్రెండ్స్ సర్కిల్ కూడా బాగానే ఉంది, ఏంటి లోపలి గొడవ ఏంటి? ఇదంతా ఫారెస్ట్ కింద ఉందండి, బయట జీవితం బాగానే, లోపల ఇదంతా ఫారెస్ట్ కింద ఉందండి, అడవంతా మన లోపల ఉందంటది. వాడు ఏం చేస్తాడంటే, నీకు అడవి లోపల ఉన్న అడవి నీకు తెలుస్తానంటే నీకు తెలియజేయడం గురువు అక్కడ చెరుగుతాడు మిమ్మల్ని. ఏంచేదంటే ఈ సహస్రారంలో ఉన్నటువంటి నీ నీ బలహీనతలు నీకు తెలియవు. వాడు ఏం చేస్తాడంటే చెలికి అక్కడ ఇప్పుడు చేపలు పట్టేవాళ్ళు చూడండి, చేపలు పట్టేవాళ్ళు ఈ బురదను తిరుగుతూ ఉంటారు. ఆ బురదను తిరుగుతుంటే ఈ మట్టగడుచులు చిన్న చిన్న చేపలు ఉంటాయి. కొంతమంది పెద్ద పెద్ద బొచ్చులు ఏమి ఇష్టం ఉండదు, చిన్న చిన్న చిరు చేపలు అంటే బాగా ఇష్టంగా తింటారు. అది చింతకాయలు ఎందుకు కలుపుకుంటారండి. కొంతమంది పెద్ద పెద్ద తలకాయలు ఉండాలి, కొంతమందికి పెద్ద పెద్ద కొంతమందికి పెద్ద పెద్ద తలకాయలు ఇష్టం ఉండరండి. చిన్న చిన్న చేపలు ఉంటాయి, చిరు చేపలు ఉంటాయండి. అదే చింతకాయలను ఎందుకో కలుపుకుంటారు, కలిపి చాలా ఇష్టంగా తింటారండి. ఆ చిరు చేపలు మామూలుగా దొరక ఉండదు, ఆ కింద బురద బురద అటు ఇటు దిండితే ఉంటాయండి, పైకి వస్తాయండి. పైకి వస్తే ఇది వల్ల వేసి పట్టుకుంటూ ఉంటారు. అది గురువు ఏం చేస్తామంటే మనలో కూడా చిరు చేపలు ఉంటాయి, అది బురదలు ఉంటాయి కనపడు. తలకాయలు పెద్ద తలకాయలు ఉంటే తెలిసిపోతూ ఉంటాయండి, ఈ బురద కెలుగుతూ ఉంటాడు. కెరికినప్పుడు ఏంటండి, ఈ మధ్యన మాకు ఏంటి శాంతిగా లేదండి, అంతా గొడవగా ఉంది, అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి, ఏదో విరుచిగా ఉంది అంతా ఉంటాడు. కానీ ఈ పని అంతా గురువు చేస్తున్నాడు అని లోపల అది తెలియదు. పాపం వాడేం చేస్తున్నాడు తెలియదు, లోపల ఏదో ఉందండి, పోరాటం ఏదో ఉంది, ఏమి లోటు లేదండి, అంతా బాగానే ఉంది, ఏంటి లోపల ఏదో ఉందా, ఏదో ఉంది, ఏదో ఏదో వెలిచే వాడు లోపల ఏదో మైనస్ పాయింట్స్ ఉన్నాయని వాడికి తెలుస్తూ ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్నది తెలుగుతాడు మీ మైండ్ బ్రెయిన్లోకి రావటం. అంటే మైండ్కి సీట్ బ్రెయిన్, గాడ్కి సీట్ స్పిరిచువల్ హార్ట్. అంటే మన రక్తాన్ని పంపు చేసి హార్ట్ని ఫిజికల్ హార్ట్ అంటారు. కృష్ణుడు అన్నాడు గీతలో అన్నాడు, అందరి హృదయాల్లో నేను అంతర్యామగా ఉన్నాను. అదేమో స్పిరిచువల్ హార్ట్. మనకి హాస్పిటల్లో గుండెకి వైద్యం చేస్తున్నారు చూడండి, రక్తాన్ని పంపు చేస్తున్నది గుండె, అది ఫిజికల్ హార్ట్. ఇది భగవంతుడి స్పిరిచువల్ హార్ట్. ఐఎమ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ అర్జున, నేను అందరి హృదయాల్లో అంతర్యామగా ఉన్నానని చెప్పింది ఫిజికల్ హార్ట్ కాదు, అది స్పిరిచువల్ హార్ట్ అండి. అంటే ఇప్పుడు మనం నేను అంటాం చూడండి, ఆ నేననే తలంపు కూడా మూలం అదే. మనం నేను నేను అంటాం, ఆ నేననే తలంపుకి అత్తవారి ఇల్లేమో తలకాయ, పుట్టిల్లేమో హార్ట్ అండి, ఆ స్పిరిచువల్ హార్ట్. మనం గాఢ నిద్రలో ఉండగా పుట్టింటికి వెళ్ళిపోతున్నది, అది మళ్ళీ మెరుకు రాగానే అత్తవారి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. గాడి నిద్రలో పుట్టింటి కాడ ఉంటుందండి అది, అదేమి అలా అది ఉండదండి. మరి మనకి వచ్చినప్పటికి ఈ సహస్రంలోకి వచ్చేస్తుంది. అంటే మెదడులో మెదడులోకి వచ్చాక తలంపు పెద్దదిగా చూపిస్తుంది అన్నమాట, మన తెర మీద బొమ్మ ఉన్నట్టు పెద్దదిగా చూపిస్తుంది. ఆడు ఏం చేస్తాడంటే అండి, మిమ్మల్ని కెలుగుతాడు లోపల. ఆ కెలికినప్పుడు ఈ చిరు చేపలు ఏ విధంగా అయితే వలలో పడిపోతాయి పైకి వచ్చేసి, మీ చిరు చేపలు లోపల నా చిన్న చిన్న కోరికలు, పెద్ద పెద్ద కోరికలు మీకు కనిపిస్తూ ఉంటాయి, చిన్న చిన్న చెరుకు కనపడం మీకు. అవి ఏం చేస్తాయని, చిన్న అవి సహస్రాల్లోకి వచ్చేస్తాయి. ఇలా కెలికేటప్పటికి మెదడులోకి వచ్చేస్తాను, మెదడులోకి వచ్చేసేటప్పటికి అప్పుడు ఓహో ఈ బలహీనతలు కూడా మనకున్నాయా, అందరిలోనే గౌరవం పొందాలని కూడా కోరికలు ఉన్నాయా, చాలా కోరికలు ఉన్నాయే, బట్టతోటి తిండితోటి సరిపెట్టుకోవటం లేదే, మనకు ఊరేగింపుల మీద కూడా సరదా ఉందే అని మనకు ఏమున్నాయో తెలుస్తా, మనకు రంగుల మీద ఇష్టంగా ఉంది, అన్ని ఏమి ఇష్టాలు ఉన్నాయి అన్ని తెలుస్తాయి. అంటే వాడు ఏం చేస్తాడంటే, నువ్వు బ్రాహ్మీ స్థితికి నీ నువ్వు లోపల బ్రాహ్మీ స్థితి పొందటానికి నీకేమైతే ఆటంకాలు ఉన్నాయో దాన్ని పొందటానికి ఎందుకు పొందలేకపోతున్నావో ఉంది ఆల్రెడీ ప్రజెంట్, ఆల్వేజ్ ప్రజెంట్, అది ఎందుకు నువ్వు పొందలేకపోతున్నావు గురువు చూస్తూ ఉంటాడు. గురువు చేసే పని బయటికి మామూలుగా ఏమి చేయడు మిమ్మల్ని, ఆ కత్తులు కటారులు ఏమి పుచ్చుకోడు, మీరు బాగుపడండి అని కూడా గురువు చెప్పడదు ఆశ్చర్యం. కాలేజీలో నేషనల్ హై స్కూల్లో నేషనల్లో మీరు బాగుపడండి మీరు బాగుపడండి అని చెప్తారు, అలాగేం చెప్పడు. వాడు లోపల చేసి సర్జరీస్ అని సాయిలెంట్గా చేసుకెళ్ళిపోతాడు. గురువే కాదు అది బుద్ధిమంతులు కూడా వాళ్ళు చేసే పని సైలెంట్గా చేసుకెళ్ళిపోతారు. వాళ్ళకి గురువుకి టామ్ టామ్ అక్కర్లేదు, పబ్లిసిటీ అక్కర్లేదు, అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, ఎందుకు అక్కర్లేదు చెప్పండి. వాడికి ఇతరులు లేరు, గురువు అంటే చైతన్యం. అహంకారానికి ఇతరులు ఉన్నారు, అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానానికి ఇతరులు లేరు. అంటే ఇతరులే లేనప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు అడిగి ఇతరులే లేనప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు, పబ్లిసిటీ లేదు, గుర్తింపులు ఎందుకు, దానికి వాడికి అవసరం లేదు. అంచేది వాడు పని లోపల ఉంటాడు, వాడు సైలెంట్గా వచ్చి ఉన్నాడు, సైలెంట్గా వర్క్ చేస్తూ ఉంటాడు. నీకు సటిలెంట్ మీ బుద్ధి సూక్ష్మతి ఉంటేనే కదా వాడు వర్క్ చేస్తున్నట్టు మనకు సంగతి తెలియదు. నీకు బుద్ధి సూక్ష్మత ఉందనుకోండి, ఏకాగ్రత ఉందనుకోండి, నీ మైండ్ మీ మైండ్లో మీ మైండ్ సైలెంట్గా ఉందనుకోండి, మీ మైండ్లో డిస్టర్బెన్స్ లేదనుకోండి, ఆడు తీసుకొచ్చి గొడవలు మీకు తెలుస్తూ ఉంటుంది. ఆడు ఏం మాట్లాడకపోయినా ఎవడో ఉన్నాడు లోపల అర్థం చేస్తున్నాడు వల్లనే ఆడు తీసుకొచ్చి గొడవలు. అయితే మీకు లోపల లోచూపు ఉండాలి. వీడు ఏం చేస్తాడు బయట గురువు ఏం చేస్తాడంటే, మీ గొడవ తిరుగుతాడు బయట, మీ మనసు ఎందుకు బాహ్య ముఖానికి వెళతందో చూస్తూ ఉంటాడు. అన్ని ఆ పరిస్థితి మీలో ఏ బలహీనతలు ఉన్నాయో తెలిసే సంఘటనలు అక్కడ మీకు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అది మాట్లాడు, అటువంటి సంఘటనలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. కావాలని క్రియేట్ చేస్తాడు. తర్వాత మీలో దుఃఖం ఎంత ఉందో చూస్తూ ఉంటాడు. మనం ఎవరినడే అడిగితే, ఏమంటే మీరు బాగున్నారా, ఇలా పొద్దున్న రాక్షరామ్ గారిని ఒకటి అడిగాను, మీరు బాగున్నారంటే బాగానే ఉన్నామండి, అబద్ధం అది. చాలామంది మీరు ఎలా ఉన్నారండి, హ్యాపీగా ఉన్నారంటే ఈ హ్యాపీగా ఉన్నామండి, ఎవడ అన్నీ అబద్ధాలు. ఇంచేదంటే హ్యాపీగా లేవంటారు, ఎందుకు హ్యాపీగా లేరు, ఎందుకు హ్యాపీ లేరు ఇక్కడ చెప్పలేరు. అమెరికాలో అది చెప్పేస్తారు, నేను మా ఆయన పేచీలు పెట్టుకుంటున్నామన్నా మెంటల్ డాక్టర్ ఫోన్లోనే చెప్పేస్తారు. ఇక్కడ మన అంతా ఇక్కడ అన్ని చెప్పరు, ఓపెన్ మైండ్ కాదు మనం. అమెరికన్ పీపుల్ ఓపెన్ మైండ్, తప్ప ఒప్పో మా ఇలా పేచీలు పెట్టుకున్నామండి, ఒకరినొకరు కొట్టుకున్నామండి, తిట్టుకున్నామండి అని చదివి మనసు సంక్షేమ బిడ్డలు పంపించారు, బిడ్డలు చేస్తూ ఉంటారు. అది ఓపెన్ మైండ్. అది అమెరికాలో అంతా ఓపెన్ మైండ్, మనది ఓపెన్ మైండ్ కాదు, అసలు ఓపెన్ మైండ్ కాదు, ఓపెన్ మైండ్. సో లార్జ్, సో బిగ్, సో రిచ్ అండ్ సో వైడ్ ఆల్సో. మనకంటే కొంచెం విశాలంగానే ఉంటారు. ఇప్పుడు మనం సంపాదించేదంతా సంతానం ఇచ్చేయాలనుకుంటున్నాం. వారిని బఫెట్ వాళ్ళు ఆడే కదా అమెరికాలో పెద్ద, వాళ్ళు సంపాదించింది ఏదో కొంత ఇస్తారు పిల్లలకు, మిగతాదంతా వాళ్ళు ఎవరు. వాళ్ళు ఏం చెప్తారంటే మొత్తం అంతా ఇచ్చేస్తే వాళ్ళకి స్వామర్థనం నేర్పినట్టు అవుతుంది, వాళ్ళు పాడు చేసినట్టు అవుతుంది అంటారు. వారిని బఫెట్ ఇప్పుడు ఇండియా ప్రపంచంలో ధనవంతులు, వాళ్ళు 20% కంటే వారసులకు ఇవ్వటాడు, పాడైపోతారని చెప్తాడు. ఎక్కువ ఇస్తే తన లేజినెస్ వచ్చేస్తుంది అంటారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడం నేర్చుకోవాలి. అంటే అమెరికాలో కొన్ని లక్షణాలు మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు ఉన్నాయి. మనలాగా వాళ్ళు వీళ్ళు చూడలేదు, ఈ పెద్ద అబ్బాయి చూడలేదు, పెద్ద కోడలు చెప్పలేదు, ఇలాగ అమెరికాలో ఎవరు అనుకోరు అసలు. అందరు చూసి అలవాటు లేనివాడు చూడడం, మనకు 1000 ఎకరం ఇచ్చినా చూసి అలవాటు ఉన్నాడుగా పైసైనా చూస్తూ ఉంటాడు, అది వాడు నేచర్. అయితే అమెరికాలో అసలు వాడు చూడాలి వీడు చూడాలి అనుకోరు, డిపెండ్ అవ్వరు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి లేనప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి జాయిన్ అయిపోతారు. అందుకని వాళ్ళు మనల్ని ప్రేమిస్తే బాగుండు, వీళ్ళు నన్ను ప్రేమిస్తే చాలని 7 మంది ఎకరం ఇచ్చాను, వీడు మాట్లాడటం లేదు. ఇటువంటి పిచ్చబడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తక్కువ. వాళ్ళు చూడటం ఏంది, ఎవడో చూడటం ఏంటండి, మనకి ఇదే గొడవ. ఆ పెద్ద కోళ్ళు చూడాలి, చిన్న కోళ్ళు ఏం వాళ్ళు చూడటం ఏంటండి, అంటే మనంతరం మనం శాంతిగా ఉండలేమా, మనంతరం మనం సుఖంగా ఉండలేమా, మనంతరం మనం ఆనందంగా ఉండలేమా, మన కాళ్ళలో నిలబడే మనకు శక్తి లేదా, ఎంతసేపు వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలి, అదే ఒకసారి బానిసత్తండి. చివరికి అది ఏమవుతుందంటే ఒక స్లేవ్ మెంటాలిటీ వచ్చేస్తున్నాడు. అది ఇప్పుడు గురువు గురించి చెప్పుకుంటున్నాం కదా, గురువు ఏం చేస్తాడంటే మీలో ఉన్న బలహీనత, వాళ్ళు ఏం చెప్పండి నీడు ఈ బలహీనత ఉందని చెప్పడం. గురువే కాదు గుడ్ మ్యాన్ కూడా చెప్పడం, బ్యాడ్ మ్యాన్ అయితే చెప్తాడు, ఆడు విమర్శిస్తూ ఉంటాడు. బ్యాడ్ మ్యాన్ అయితే విమర్శిస్తూ ఉంటాడు, గుడ్ మ్యాన్ అయితే విమర్శించదు కానీ అలా వాచ్ చేస్తూ ఉంటాడు, ఆయన ఎలా సేవ్ చేయాలో చూస్తూ ఉంటాడు. మామూలు ఒక జంట్లుగానే పడుతుంది. కానీ ఈ గురువు ఏం చేస్తాడంటే అలా చూస్తే వాడు ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటుంది. గురువు ప్రాక్టికాలిటీ అంటే వాడు ఏదైతే పొందాడో, ఏదిగా ఉన్నాడో అది మీ చేత పొందింపజేయాలనే తహతహ. వాడు ఏ సుఖాన్ని అనుభవిస్తున్నాడో మీరు కూడా సుఖాన్ని అందుకోవాలి, అందుకంటే ఒక ప్రయోజనం ఉండదు. ఏం చేస్తే వాడికి ప్రయోజనం ఏమి, గురి సేజ్ ఇది బాడీలెస్, సేజ్ ఇది మైండ్లెస్, సేజ్ ఇది వరల్డ్లెస్ అండ్ సేజ్ ఇది గాడ్లెస్ ఆల్సో. అది ఏదో ఏ భాష్యంగా ఏమి లేదని గురువు తెలుసు. అలా భాష్యంగా ఉన్నదంతా లోపల ఉంది, భాష్యంగా ఏమీ లేదు, ఆ ఉన్నదే మనకు బయట కనిపిస్తుందని గురువు తెలిసి మీరు కొన్ని కొన్ని బలహీనతలు చాలా లోతుగా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. నీకు టీచింగ్ వల్ల పావు, నీకు ఇండైరెక్ట్గా వాడు టీచ్ చేస్తున్నా ఆ టీచింగ్ వల్ల పావు. వాడు సైలెంట్గా ఏం చేస్తాడో ఒక సంఘటన క్రియేట్ చేసి మిమ్మల్ని తలుపు సందులో పెట్టి నొక్కేస్తాడు. అక్కడ ఏదో సంఘటన క్రియేట్ చేస్తాడు వాడు, మిమ్మల్ని నొక్కేస్తే కక్కేస్తారు. మీరు ఆ నొక్కితే కక్కాలి కదా, మనిషిని కక్కాలంటే నొక్కాలని, అది నొక్కకుండా కక్కడవడం అంటే ఏదో సంఘటన, అటువంటి సంఘటన వాడు క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి మీ లోపల ఉన్న పసరంతా కక్కించడం అంటే మీ బ్రెయిన్లో క్లారిటీ తీసుకురావాలి, మీరు పరిశుద్ధురవ్వాలి. లోపల అంతఃకరణలో క్లారిటీ తీసుకురావాలి అంటే నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నారో, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారో, దైవ సాక్షాత్కారం కూడా అంత స్పష్టంగా పొందుతారు. ఒకసారి నరేని అడిగాడు రామకృష్ణుని, మీరు దేవుణ్ణి చూచారాన, అంటే ఏదో పుస్తకంలో చదివాను ఉన్నాడని చెప్పుకుంటారు, నేను నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నానో, నువ్వు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నానో, అంతకంటే స్పష్టంగా చూశాను నరేని. వాడు షాక్ అయిపోయాడు. మిగతా గురువుల దగ్గరికి వెళ్తే వాడేమన్నాడంటే, ఆ ఉపనిషత్తులో ఉంది, ఈ ఉపనిషత్తులో ఉంది, మనం శాస్త్రం చెప్పింది నమ్మాలి, శాస్త్రం మీద శాస్త్రం ఎలా చెప్తే మనం వినాలి, శాస్త్రం చెప్పిన శాస్త్రం మీద విశ్వాసం ఉండాలి మనకి, శాస్త్రం మీద నమ్మకం కూరితే దేవుడి మీద కూడా నమ్మకం కూరుతుంది అని ఎలా చెప్తాం. ఇటువంటి మాటలు రామకృష్ణుడు చెప్పలేదు. అంటే ప్రాక్టికాలిటీ, గ్రౌండ్ రియాలిటీని దగ్గర పెట్టుకుని, నేను నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నాను, నువ్వు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నావు, నేను కూడా ఈశ్వరుని అంత స్పష్టంగా దర్శిస్తున్నాను. అంటే ఎవరో ఏదో చెప్పారు అక్కడ ఉన్నాడు, లేదా ఆ శాస్త్రం ఎలా చెప్పాడు అక్కడ ఉన్నాడు, అలా ఏం చెప్పలేదు. ఇంకా లోపల బయట గురి ఏం చేస్తాడంటే, బయట కారణాలు ఏమున్నాయి, మీరు బయట మీ మనసు ఏ కారణాలు బయటకు ఆడుతుందో చూసుకుంటూ మిమ్మల్ని నెమ్మదిగా ఏం చేస్తాడంటే లోపల గెంటుతాడు. ఇలా లోపల గెంటికి వెళ్తూ ఉంటాడు. మీరు ఏమీ చదువుకోలేదండి, ఎంత జ్ఞానం చెప్తున్నారని ఎవరు రామకృష్ణుని అడిగితే, నిజేనయ్యా నేను చెప్తా ఉంటాను, భగవంతుడు రాశి కింద పోస్తూ ఉంటాడు, ఆ రాశిని నేను పంచి పెడతా ఉంటాను, ఈ పని ఇంకో అది అవగానే మళ్ళీ ఇంకో రాశి గెంటేస్తాడు నా పక్కకి, ఆ రాశి కూడా పంచి పెడతాను, ఇది అవగానే ఇంకో రాశి గెంటేస్తాడు, ఈ రాశి కూడా పంచి పెట్టేస్తాను, నాకు చదువులేని మాట నాకు తెలియదా, ఇదంతా ఈశ్వరుడు చేస్తున్నాడు, నా చేత ఆయన చెప్పిస్తున్నాడు, కానీ నేనేమన్నా చెప్పటానికి నేనేమన్నా ఇక్కడ నేనేమి లేదు, వాడు పలికిస్తున్నాడు నా చేతికి రాసి అందిస్తున్నాడు, ఊరికే నీకు పంచి పెడుతున్నాను, కానీ చెప్పటానికి నేను ఎవడన్నాడు. ఇంకా బయట గురువు ఏం చేస్తాడు, అలా చూసి మీతో తిరుగుతూ ఉంటాడు, మీతో మాట్లాడుతూ ఉంటాడు, కానీ మిమ్మల్ని ఎక్కడికి పంపాలో అది మిస్ అవ్వడు, మిమ్మల్ని ఎక్కడికి పంపాలో అక్కడ మిస్ అవ్వడు. లోకంలో చాలా ఆకర్షణలు ఉంటాయి, ఏ ఆకర్షణ మనం గురి అవుతున్నామో చూస్తాడు, మళ్ళీ ఆకర్షణ నుంచి మళ్ళీ ఎలా విడిపించాలో కూడా చూస్తూ ఉంటాడు. ఇలా చూపించి వాడు ఏం చేస్తాడంటే లోపల గురువుకి మన జుట్టు తీసుకెళ్లి అందించేస్తాడండి. అమ్మది అక్కడ ఉన్న ప్రమాదం ఉంది. ఆ లోపల గురువు ఏం చేస్తాడంటేనే ఆడికి జుట్టు అందుతుంది కదండి, వాడు లోపల లాక్కుపోతాడు, వాడు లోపలికి లాక్కుపోతాడు, ఆడు లోపలికి ఆడు గుంజేస్తాడు. ఇంకా బయట గురువు లోపల గెంటుతో ఉంటాడండి, లోపల గురువు ఏం చేస్తాడంటే లోపలికి నువ్వు ఏదిగా ఉన్నావు ఆ స్వరూపం దగ్గరికి ఆడు గుంజుకుపోతూ ఉంటాడు. గురికి ఏం చేస్తాడంటే మనల్ని అక్కడ లోపల గురువు దగ్గరికి, ఆ చైతన్యం దగ్గరికి, ఆ కాన్షియస్నెస్ దగ్గరికి, ఆ ట్రూత్ దగ్గరికి అందిస్తాడండి. ఇది పట్టుకెళ్ళి మిగతా క్షవరం అంతా ఆడు చేసేస్తాడు, లోపల మిగతా పని అంతా ఆడు చేసే, అంటే బయట గురువు కంటే లోపల గురువు చేసే పని ఎక్కువ ఉంది. గుడికి జుట్టు తీసుకెళ్లి అందించేస్తాడంతే వాడు, తర్వాత ఆడు చేయవలసిన పని అంతా లోపల గురువు చేస్తూ ఉంటాడు. అంటే తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ, ఈశ్వరుడా అరుణాచలేశ్వరుడా నేను తల్లి ప్రేమ చూశాను, తండ్రి ప్రేమ చూశాను, స్నేహితుల ప్రేమ చూశాను, చాలా ప్రేమలు రుచి చూశాను, కానీ అదే అరుణాచలేశ్వరుడా మా హ్యూమన్ లవ్. హ్యూమన్ లవ్ ఎప్పుడు డివైన్ లవ్తో సమానం కాదు. హ్యూమన్ లవ్కి ఏదో కారణాలు ఉండాలి, డివైన్ లవ్కి ఏదో కారణాలు అక్కర్లేదు. ఎప్పుడు కూడా కారణ భక్తి నిలబడదు, అకారణ భక్తి నిలబడుతుంది. అయితే ఈశ్వరుడు మీద మనకు భక్తి ఉండాలి, కారణం కనపడకూడదు, అది నిలబడుతుంది. ఏదో కారణం వల్ల వచ్చే భక్తి ఉన్నా మంచిది నిలబడదు. అయితే ఓ అరుణాచలేశ్వరుడా నీ ప్రేమతోటి సమానమైన ప్రేమ భౌతికంగా నాకు ఎక్కడ కనిపించలేదు, మనుషుల యొక్క ప్రేమలో ఎక్కడ నాకు కనిపించలేదు. నేను చాలా ప్రేమలు చూశాను, స్నేహితుల ప్రేమ చూశాను, భార్య ప్రేమ చూశాను, తల్లి ప్రేమ చూశాను, తండ్రి ప్రేమ చూశాను, డొమెస్టిక్ మెంబర్స్ ప్రేమలు చూశాను, చాలా ప్రేమలు చూశాను. ఓ అరుణాచలేశ్వరుడు నీ ప్రేమతోటి అంటే అది ఆ ప్రేమలో పొల్యూషన్ ఉండదు. ఈశ్వరుడి ప్రేమలో పొల్యూషన్ ఉండదు, హ్యూమన్ లవ్లో పొల్యూషన్ ఉండదు, డివైన్ లవ్లో పొల్యూషన్ ఉండదు. అంచేత నీ ప్రేమతోడు సమానమైన ప్రేమ ఈ ఎర్త్ మీద, ఈ ప్లానెట్ మీద నాకు ఎక్కడ కనపడలేదు అరుణాచలేశ్వరుడు. కొంతమంది వాళ్ళ కోసం వాళ్ళే పని చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు, దాన్ని కామం అంటారు. చాలా మంది కామం ఏమనుకుంటారు, కామం అంటే ఏమనుకుంటారంటే స్త్రీ పురుష సంబంధం అని అనుకుంటారు. కేవలం కామం అంటే అది కాదు, స్త్రీ పురుష సంబంధం కాదు, మనం మన గురించి ఆలోచించుకుంటా ఉంటాం అనుకోండి, దాన్ని కామం అన్నారు. మన గురించి ఆలోచించుకుంటా ఉంటాం ఎక్కువ, కూర్చున్నా నుంచున్నా మన గురించి మనం ఎక్కువ ఆలోచించుకుంటాం, మన స్టేటస్ ఎలా పెంచుకోవాలి ఇలాగ ఆలోచించుకుంటాం, అదే కామం. ఇతరుల గురించి మనం ఏదైతే పని చేస్తుంటే ఇతరుల వెల్ఫేర్ గురించి మనం ఎంత కొంచెం పని చేసినా దాన్ని ప్రేమ అంటారు. మన గురించి మనం పని చేసుకునేది కామం అంటారు. కామం వేరు, లవ్ వేరు. మనం ఏమంటుకుంటామంటే మన గురించి మనం పని చేసుకునేది కూడా ప్రేమే అనుకుంటున్నాం. అలా కాదు, ఇతరుల గురించి మనం ఎంతో కొంత చేయగలిగితే దాన్ని ప్రేమ అంటారు. మన గురించి మనం చేసుకునేది అంత కామం, అది ప్రేమ అవుతుంది, ఇది కామం అవుతుంది. అది స్పెసిఫిక్గా తెలియాలి. అది మనకి మనం పని చేసేటప్పుడు కూడా స్పెసిఫిక్గా తెలియాలి. ఏంచేదంటే ఈ ఆత్మజ్ఞానం కేవలం పుణ్యకర్మలు చేయటం వల్ల రాదు. పుణ్యకర్మలు చేయటం మంచిదే, సత్కర్మలు చేయటం మంచిదే, సజ్జనతో సహవాసం చేయటం మంచిదే, ఏదో చేయటం వల్ల ఇది రాదు. మీరు 1000 గ్రంథాలు చదివినా, 1000 మంది సజ్జనతో సహవాసాలు చేసినా, మీరు ఎంతో పాండిత్యం సంపాదించినా, ఎంతో ధనం సంపాదించినా, ఎంతో యశస్సు సంపాదించినా, మీ సంతానం అందరూ బుద్ధిమంతులైనప్పటికీ గురువు యొక్క దయ లేకుండా, గురువు యొక్క అనుగ్రహం లేకుండా బ్రహ్మ సాక్షాత్కారం సాధ్యము కాదు. ఈ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్. మళ్ళీ దీనికి అప్పీల్ లేదండి. గురువు యొక్క దయ లేకుండా, గురువు యొక్క కంపాషన్ లేకుండా, మీరు మామూలుగా కాలేజీల్లో చదువుకోండి, హై స్కూల్లో చదువుకోండి, అది కేవలం పొట్టక పరిమితం. అదే మీ పొట్ట బాగా వెళ్ళిపోతుంది, ఓ చిన్నకారు కొనుక్కోవచ్చు, ఓ మేడ కొనుక్కోవచ్చు, షికారులు చేస్తూ ఉండొచ్చు, హాయిగా తిరుగుతూ ఉండొచ్చు, సమాజంలో వీళ్ళు బాగా బతుకుతున్నారని చెప్పుకుంటారు, మీరు కూడా బాగా బతుకుతున్నారు. అంతవరకు అది అంటే కేవలం శరీరానికి సంబంధించిన భౌతిక విద్యలు పొట్టకు సంబంధించినవి, కానీ మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళరు, లోతుకి తీసుకెళ్ళరు. మీరు బయటికి చాలామంది ఎంత గొప్పగా కనిపించినా లోపలికి ఒక అంగుళం దిగమంటే అంగుళం కూడా దిగలేరు. ఒక అంగుళం బయట ఏలాది మైడి స్పీడ్గా వెళ్ళిపోగలం, కానీ లోపలికి ఒక అంగుళం కూడా కిందకి దిగలం. అది చాలా కష్టం కూడా. టు నో ఉపనిషత్తు చెప్పింది, టు నో ద ట్రూత్ వీ హ్యావ్ టు డీప్ ఇన్ అవర్ గర్ నాట్ నియర్లీ వైడ్ అన్ ద సర్ఫేస్. ఇప్పుడు ఇక్కడ పోయి నీళ్ళు కావాలంటే ఒకే చోట నుయ్యి తవ్వుకుంటే వెళ్ళాలి. అలా తవ్వుకుంటే ఎల్లగెళ్ళగా మనకు వాటర్ దొరుకుతుంది. అలా నువ్వు డీప్ని అవ్వాలి. డీప్ని హృదయం యొక్క లోయలు పెరుగుతుంటే, నీ హృదయం యొక్క లోతులు పెరుగుతుంటే నీకు ఆ జ్ఞాన గంగ దొరుకుతుంది. ఆ జ్ఞాన గంగ దొరుకుతుంది అని చెప్పి ఇక్కడ నువ్వు ఏమి చెప్తున్నాడంటే, గురువు అంటే మహాసముద్రం. గురువు అంటే ఆడేది అలా కనిపిస్తున్నాడు మీకు, నల్లగానో తెల్లగానో పొట్టిగానో కనిపిస్తున్నాడు. ఆడి ఊరికే దొంగ వేషం అది. ఆడి శరీరాన్ని తొడుక్కు వస్తున్నాడు. మనకు మన బట్టలు ఎలా తొడుక్కుంటామో ఆడేది శరీరం తొడుక్కు వస్తూ ఉంటాడు. ఊరికి పైకి మాట్లాడుతూ ఉంటాడు, కానీ లోపల మహాసముద్రం వాడు, ఓషన్ వాడు, ఓషన్ వాడు. దానికి లోపల మటుకి సముద్రంగా ఉంటాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఇండివిజువల్ ఈ దేహాభిమానం ఉంది ప్రతి వాడికి. ఎవరి దేహం అంటే వాడికి ఇష్టం, నా ఎంత ఇక్కడ మీ దేహం అంటే మీ ఎవరి దేహం అంటే వాళ్ళకి చాలా బాగా ఇష్టం. మన శవం అంటే మనకు బాగా ఇష్టం. అంటే మనకు నేను ఉంది, పైగా ఎప్పుడు పెట్టాడో ఈ మా ఎక్కడ ఉంది, ఎక్కడ ఎప్పుడు ప్రారంభమైందో, ఎప్పుడు పెట్టాడో ఈ నేననే తలంపు ఎప్పుడు పెట్టాడో మనకు తెలియకుండా పెట్టేశాడు. అక్కడి నుంచి పట్టుకుందాం మనకు గొడవ. ఇంట్లో ఉన్న పేచీలకి అదే కారణం. ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదు. ఈ నేననే తలంపు ఎప్పుడు పెట్టేశాడో పెట్టేశాడండి. పెట్టేస్తే ఇంకా నేను కోసం మనం బతకటం, అదే మాయ. మా ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది అనుకోండి. భగవంతుడు ఎప్పుడు పెట్టాడో మనకు తెలియదు. ఈ నేననే తలంపు లోపల పెట్టేశాడు మనకు తెలియని ఒక పెట్టేశాడు. పెట్టిస్తే అది ఈడ్చిపోతాం మనం. ఇంకా పుణ్యం లేదు, పాపం లేదు, దేవుడు లేడు, ఏమి లేదు. ఇంకా చావటం పుట్టడం, చావటం పుట్టడం, ఇంక ఇదే పనే. కానీ ఆ తలంపు ఏ క్షణంలో పెట్టాడు, మా ఎంత అక్కడ ఉంది, అజ్ఞానం అంత అక్కడ ఉంది, అవిద్య అంత అక్కడ ఉంది. అది ఉన్నాను చెప్పు, వాడి శాంతి సాగరానికి చేరలేడు, వాడి శాంతి సాగరానికి, కాంతి సాగరానికి చేరుకోలేడు. ఎందుకు? గురువు అంటేవాడో మహాసాగరం, లిమిట్లెస్. ఓ గడ్డ బ్యూటిఫుల్, ఓ గడ్డ బ్యూటిఫుల్, ఓ గడ్డ బ్యూటిఫుల్, ఓ గడ్డ బ్యూటిఫుల్, ఆడు బహు ఎట్ ద ఫీట్, ఆడు బహు ఎట్ ద ఫీట్, ఓ గడ్ బ్యూటిఫుల్, ఓ గడ్ బ్యూటిఫుల్, దౌవరు డీప్ ఇన్ ది ఓషన్, దౌవరు డీప్ ఇన్ ది ఓషన్, దౌవరు బ్లో ఇన్ ద స్కై. వాడు గురువు అంటే, అంటే గురువు సముద్రం ఎంత లోతుగా ఉంటాడో ఆకాశం ఎంత విశాలంగా ఉంటుందో వాడి గురి. బయటికి ఉరికే కళ్ళు, మనలాగే కళ్ళు ఉంటాయి, మనలాగే చేతులు ఉంటాయి, మనలాగే కాళ్ళు ఉంటాయి, మనలాగే బట్టలు వేసుకుని అలా తిరుగుతూ ఉంటాడు. గురువు అంటే వాడు కాదు, లోపల ఓ గడ్డు బ్యూటిఫుల్, ఓ గడ్డు బ్యూటిఫుల్, ఓ గడ్డు బ్యూటిఫుల్, ఓ గడ్డు బ్యూటిఫుల్, ఐడు బహు ఎట్ దై ఫీట్, ఐడు బహు ఎట్ దై ఫీట్, దౌవర్ డీప్ ఇన్ ద ఓషన్, దౌవరు డీప్ ఇన్ ద ఓషన్, దౌవరు దౌవరు హై ఇన్ ద మౌంటైన్, దౌవరు బ్లూ ఇన్ ద స్కై. అంటే ఆకాశం ఎంత విశాలముగా ఉందో, సముద్రం ఎంత లోతుగా ఉందో, గురువు యొక్క లోపల భాగం అంత అలా ఉంటాడు వాడు. అంటే వాడికి అద్దులేమి లేవు, వాడికి అద్దు లేవు. మనకి నేనుకి దేహగతమైన నేనుకి అద్దులు ఉంటాయి, ఆ దేహమే అద్దు. వాడికి దేహానికి సంబంధించిన చుట్టాలు, దేహానికి సంబంధించిన విరోధాలు దేహానికే, స్నేహాలు దేహానికే. మన అహంకారాన్ని, మన అహంకారాన్ని ఎవడ పెంచుతాడు వాడు స్నేహితుడు, మన అహంకారాన్ని ఎవడ విమర్శిస్తాడు వాడు శత్రువు. మనకి ఇలా ఇలా మన స్నేహాలని, విరోధులని ఇలాగ మనం ఇలా పెంచేసుకుంటాం. అంటే మనం నేను కల్పించుకునే విషయాలు ఎంత అబద్ధం, ఈ నేను కూడా అంతే అబద్ధం. నేను ఎంత అసత్యమో ఈ నేను కల్పించే విషయాలు కూడా అంతే అసత్యం. వాడు గురువు ఏం చేస్తాడు, వాడు మహాసముద్రం, వాడు మహాసముద్రం అక్కడికి లాగేయాలని చూస్తా అంటాడు, అక్కడికి లాగేయాలని చూస్తాడు. వాడు వాడు దొంగడు, వాడు పైకి మనతో ఇష్టంగా మాట్లాడటానికి, ఎందుకంటే ఆ సముద్రంలో మనం కూడా లాగేద్దాం. పైకి ఊరికి అలా మాట్లాడతాడు అంటే నిజం అనుకోకండి, ఊరికి అలా మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఓషన్లో లాగాడు, దౌవరు డీప్ ఇన్ ద ఓషన్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి లిమిట్స్ ఉండవు, ఇంకా అద్దులేముండవు, అద్దులేముండవు ఇంకా అక్కడికి. ఆ వాషంలోకి వెళ్ళాక ఇంకా అద్దులేముండవు. ఇప్పుడు మనం సుబ్బారావు, ఎల్లయ్య, పుల్లం అంటే మనకు సరదాగా ఉంది, మన శరీరం అంటే మనకు బాగా ఇష్టం ఉంది, మన మనస్సు అంటే బాగా ఇష్టం, మన ఇష్టం, మన మన పేరు మరీ ఇష్టం. మనకు ఒక రూపాయి గోడ మీద పేరు రాశారు, తల తల మెరుస్తూ ఉందంట, పేరు కూడా మెరుస్తూ ఉంటాం, తల 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 మెరిసిపోతూ ఉండాలి. అది ఇచ్చింది రూపాయి, అక్కడ రాత్రి 10 రూపాయలు అవుతుంది. ఇలాగంటే ఇది ఒక మాయ, ఇదే మాయ. నేను పెట్టేశాడు, ఎప్పుడు పెట్టాడో మనకు తెలియకుండా పెట్టేశాడు. మనం ఓడ తీసుకుందాం ఉంటుంది రావటానికి. ఈ రమణ మహర్షి గారు నేను పోగొట్టలేదు, వచ్చే కదా రావటం, ఊరికే పోగొట్టుకో పోగొట్టుకో అని చెప్తున్నాడు. అది లాక్కుందాం అంటే రావటాలేదు, ఎప్పుడు పెట్టేశాడు, అంత బలంగా పెట్టేశాడు. మనం లాక్కుందామన్నా లాగా ఎంత ప్రయత్నం చేసి లాక్కుందామన్నా రావటాలేదు. మనం లాక్కోవడానికి ప్రయత్నం చేసిన అక్కడ డివైన్ ఇంటర్ఫీరెన్స్ ఉండాలి. డివైన్ ఇంటర్ఫీరెన్స్ లేకపోతే మనం సాధ్యం కాదు, కేవలం హ్యూమన్ ఎఫర్ట్ సరిపోదు. అంచేది వాడు ఏం చేస్తాడు, ఆ సముద్రంలోకి లాగేయాలని చూస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మన మనసుకి దేహానికి పరిమితమై ఉన్నాం మన, అది ఏంటి, అది విశాలముగా ఉంటుంది. అది ఇక్కడ ఆ వస్తువు ఇక్కడ ఉంది, అక్కడ లేదని లేదు, అది విశాలముగా ఉంటుంది. అది సముద్రం ఎంత విశాలంగా ఉంటుందో, సముద్రం ఎంత లోతుగా ఉంటుందో, ఆ గురువు ఏదో పోలికి పోల్చాలి కాబట్టి సముద్రంతో పోలిస్తున్నాం. గురువు అంత లోతుగా ఉంటాడు. ఇప్పుడు నది చూడండి, చాలా వేగంగా ప్రవహిస్తుంది, ప్రవహించి ప్రవహించి ఏం చేస్తుందండి, సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో కలిసిపోయిన తర్వాత దాన్ని నది అంటారు, సముద్రం అంటారు. మనం ఈ ఎల్లమ్మని, ఈ పుల్లమ్మని, లేదా నారాయణ అని, రాజుగారని, రెడ్డి గారని, చౌదరి గారని, శాస్త్రి గారని, శర్మ గారని, ఇలా మనం ఏదో పేర్లు పెట్టుకుని ఇలా తిరుగుతున్నాం. మనం నీకు అర్థమవుతుందా, మనలందరినీ నదులు, నది సముద్రం ఏ విధంగా అయితే నదులు లాగేస్తున్నాయో, అలాగే పరమేశ్వరుడు గురువు రూపంలో వచ్చి మనలందరినీ ఆయన ఆ సముద్రంలో, ఆత్మ ఆనంద సాగరంలో, ఆ శాంతి సాగరంలో, అది మామూలుగా ఓషంలో, అది ఉప్పు సముద్రం కాదు, అది మన ఇక్కడలాగా ఈ బంగాళాఖాతంలాగా అరేబియా సముద్రం లాగా, అది ఉప్పు సముద్రం కాదు, శాంతి సముద్రం, జ్ఞాన సముద్రం. అది అందులోకి లాగే, ఒడిపెట్టి లాగేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఆ గురువు అనుగ్రహం, మనం ఆ సముద్రంలోకి వెళ్ళకూడదు, మనకు రూపం పోతుంది, పేరు పోతుంది. ఇప్పుడు ఏదో గంగానది అంటున్నారు, గోదావరి నది అంటున్నారు, ఈ ఐడెంటిటీ పోతుంది, ఈ అస్తిత్వం పోతుందని సముద్రంలోకి వెళ్ళకూడదు అని అనుకున్నా, ఆ గురువు అనుగ్రహం వస్తే మనతో ఇష్టంతో, మన ఇష్టాలతోటి, మన లైక్స్ డిజ్లైక్స్ తోటి సంబంధం లేకుండా ఆ సముద్రంలోకి లాగేస్తాడు వాడు గురువు. మన లైక్స్ డిజ్లైక్స్ పెట్టుకుని కూర్చుని అక్కడ ఆగదు, ఆ బడి లాగేస్తుంది. మనం ఏదో పెట్టుకుని కూర్చున్నా మన ప్రతి మైండ్ అడ్డుగా ఉన్నా అక్కడ లాభం లేదా అది లాక్కుపోతుంది. అంత వేగంగా ఉంటుంది గురువాన్ విగ్రహం. అంచేత సాధ్యము అసాధ్యము అనే డిక్షనరీలో మీడియం సాధ్యం అండి అది పాజిబుల్ అనేది ఇది ఇంపాజిబుల్ అండి అనుకుంటాం. ఇది ఎలా సాధ్యమవుతుందండి? ఇది అసాధ్యమే, అది సాధ్యమే, ఆ పని జరుగుతుందండి, ఈ పని జరుగుతుంది, ఇది పాజిబుల్లే, అది ఇంపాజిబుల్, ఇలా అనుకుంటా ఉంటాం. మన డిక్షనరీ మాటలు ఉన్నాయి కదా. కానీ గురువు యొక్క దయలో గురువు అనుగ్రహం ముందు ఏదైనా అసాధ్యం అనే మాటకు అర్థం లేదు. అసాధ్యమైన మాట డిక్షనరీలో ఉంది కానీ గురువు దాయక ముందు ఏది అసాధ్యం అంటలేదు. మీరు అలా కూర్చుని ఉన్నారు, మీరు కూర్చుని వాళ్ళు నిలబడకుండా మిమ్మల్ని ఆత్మజ్ఞానం అందివ్వగలరు వాడు గురువు. ఎలా సాధ్యం అండి? మాలో చాలా బలహీనతలు ఉన్నాయండి, చాలా స్వార్థం ఉంది అని ఎన్నెందుకున్నా నీ బలహీనతల్ని, నీ స్వార్థాన్ని, నీ బాడీ బౌండ్ ఆయన్ని, నీ ఫాల్స్ ఆయన్ని, ఆర్టిఫిషియల్ ఆయన్ని అని బయటికి లాగి మంట పెట్టి మీకు ఆత్మస్వరూపాన్ని ఇవ్వగలరు వాడు గురువు. వాడికి వాడికి అసాధ్యం అంటూ లేదు, వాడి డిక్షనరీలో అసాధ్యం అంటూ లేదు. ప్రతిదీ సాధ్యం. అసాధ్యం అనే మాట గురువు దృష్టిలో లేదు, ఏదైనా సాధ్యం. అంచేత మనం ఎంత పాండిత్యం ఉన్నా, మనకి ఎంత ధనం ఉన్నా, ఎంత యశస్సు ఉన్నా, ఎన్నున్నా సరే, ఎన్నున్నా సరే ఆ గురువు యొక్క దయ, ఆ ఈశ్వరుని దయ లేకపోతే మనం ఈశ్వరుని స్వరూపం పొందలేం. అది మన వల్ల కాదు, మన సాధ్యం కాదు. ఎంచండి మనం ఉన్న మన లోపల ఉన్న బరువైన రాళ్ళని తీసి మనం బయటకు వేయలేం. మనంతరం మనం బరువైన రాళ్ళు తీసేసుకుని బయట వేయలేం. అది చాలా కష్టమవుతుంది. మన అది సాధ్యం కూడా కాదు. మనం ఏదో ప్రయత్నం చేయాలి. తర్వాత మనం ప్రయత్నం చేస్తున్నాం, ఇదంతా బాగా సాధన చేస్తున్నాం, మంచి రైట్ పాత్రలో ఉన్నాం, మన రాంగ్ పాత్ర లేదు, రైట్ అండర్స్టాండింగ్లో ఉన్నాం, రైట్ పాత్రలో ఉన్నాం, అంతా బాగానే ఉంది అనుకున్నా ఇది కూడా గురువు అనుగ్రహం మనకు తెలియదు. మనకు అండర్స్టాండింగ్, ప్రాపర్ అండర్స్టాండింగ్ వస్తుంది అనుకోండి, రైట్ అండర్స్టాండింగ్ వస్తుంది అనుకోండి, మనం భగవంతుని పొందాలనేటువంటి ఆవేశం మనలో, ఆదర్శం, ఆ డిజైర్ స్ట్రాంగ్గా వస్తుంది అనుకోండి, ఇవన్నీ వస్తాయంటే మన తెలివితేటలను బట్టి వస్తున్నాయి. మనకి వివేకం బాగుంది, వైరాగ్యము బాగుంది, మనం ప్రాపర్గా ఆలోచించగలుగుతున్నాం అని బ్యాలెన్స్డ్గా బ్యాలెన్స్డ్ థింకింగ్ ఉంది మనకి, అంచేత మనకి ఈశ్వరుడి మీద ఆకర్షణ కలుగుతుంది అని ఇలా అనుకున్నా అది కూడా దైవానుగ్రహం మనకు తెలియదు. ఎంత మనం తెలివి వల్ల వచ్చేస్తానని అనిపిస్తా ఉంటాం. ఆ ఈగో మనలో ఈగో ఉంటుంది కదా, వ్యక్తి భావన, ఆ ఇండివిజువల్ అది. అంటే గురువు చేసే పని ఏంటంటే గురువు యూనివర్సల్ అది, మనది ఇండివిజువల్ అది. వాడు మనకు బెనిపించి అలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు, అలా చూడు, ఇలా చూడు అని ఈ ఇండివిజువల్ అని ఆ యూనివర్సల్ అని లోపలికి లాగేస్తాం. అది వాషింగ్ వెళ్ళిపోదు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నో మోర్ బర్త్, నో మోర్ సారో, నో మోర్ డిఫికల్టీస్, నో మోర్ రీబర్త్, ఇంకేమి లేదు. సారో అంటే వాడికి సారో అంటే ఏంటి తెలియదు. ఎక్కడికి ఆ వాషంలో మనం ఐక్యమయ్యాక నో మోర్ రీబర్త్, నో మోర్ సారో, నో మోర్ టెన్షన్, ఇంకేమి ఉండదు అక్కడ. అంతే ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతి. అప్పుడు లోపల మీకు ఇంకా విరుచి ఉండదు, లోపల ఇంకా అసలు విరుచి ఉండదు. అంటే మీకు యాజ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్లో మనకి మీ కంఫర్ట్స్ ఉన్నంత మాత్రం చేసి స్పిరిచువల్గా మీరు ఎవాల్వ్ అవ్వలేరు, ఎవాల్వ్ అవ్వలేరు. కంఫర్ట్ కంట్రోల్ ఉండాలి, మైండ్ కంట్రోల్ ఉండాలి. తర్వాత ఇక్కడ జ్ఞాన లక్షణాలు కొన్ని ఇస్తాడు. అంటే ఇక్కడ స్వామి వాసుదేవ స్వామి కొన్ని జ్ఞాన లక్షణాలు చెప్పారు. ఏం చెప్తున్నా అంటే మిమ్మల్ని మీరు పొగుడుకోవద్దని. అంటే కొంతమంది ఆత్మస్థుతి వాళ్ళని వాళ్ళే పొగుడుకుంటూ ఉంటారు. ఏమంటే పెళ్ళికొడుకు చాలా మంచివాడు, మరేం చెడ్డేం లేదండి, ఏదో 10 ఎకరాలు పొలం ఉంది, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఒక 2 తేడాలు ఉన్నాయి, వాడు 5 విషయాలు పట్టించుకోవద్దని. ఏమన్నారంటే వాడు సొంతంగా ఆలోచించుకున్నాడు, ఎవరు చెప్పినా ఎంత అదే తేడా కానీ మిగతా ఆస్తి అది బాగానే ఉందండి. అది పెళ్లి చేయమనా వద్దనా? అంటే పెళ్లి చేయమనా వద్దనడు? ఆస్తి ఉందండి, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాడు సొంతంగా ఏమి విషయం ఆలోచించుకున్నాడు, ఎవరైనా చెబితే వెండట్టు. ఆ 2 తేడాన్ని పెళ్లి కొడుకులో మిగతా నీ బాగానే ఉన్నాయి, ఎలాగా బుర్రగా ఉంటాడు, ఆ తోలు కూడా ఎలాగానే ఉంటుంది, చేయొచ్చా అని చెప్పి ఇంటికి చేయమని వద్ద చేయమని చెబుతాడు. ఇది పరిస్థితి అని చెప్పాడు. పెళ్లి చేయమనా వద్దనా? కొంతమందికి ఈ వీక్నెస్ బలహీన. తర్వాత కొంతమందికి ఎవరితో చేసి పొగిడించుకోవడం ఇష్టం. ఇప్పుడు ఈ మంత్రులు చెబుతూ ఉంటారు, మీరు అక్కడ వంతెన దగ్గర రెడీగా ఉండండి, పంచరత్నాలు కూడా రాయించండి, మీరు వచ్చినప్పుడు జనాన్ని కూడా పోజేయండి. అంటే మంత్రి గారు వచ్చారని జనం లేకపోతే ఎలాగా? ఏ బండి మీద మామూలుగా నాలుగు లారీలు పెట్టి తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేసి అంటే ఏంటి, వాళ్ళు ఇదంతా ఏంటి పాపం, వాళ్ళు అమాయకులు ఈగోని గ్లోరిఫై చేసుకుంటున్నారు. మనకు తెలియదు వంతిని కానీ జనం ఉంచాలి, అది భజంత్రీలు ఉండాలి, తర్వాత తర్వాత ఏదో పెట్టాలి, మా ఊరేగింపుగా తీసుకెళ్ళాలి, ఇవన్నీ వాళ్ళే పురమాయించుకుంటారు. వాళ్ళ అనుచరులు ఉంటారు, వాళ్ళ ద్వారా పురమాయించుకుంటారు. ఇదంతా దేనికి? అజ్ఞానంలో కూరుకుపోవడానికి, ఈగోని గ్లోరిఫై చేసుకోవడం. అంటే ఏది ఎక్కువైతే మనకు ఆత్మజ్ఞానం రాదో అది ఎక్కువ చేసుకోవడం, ఈగోని గ్లోరిఫై చేసుకోవడం. తర్వాత ఇంకోటి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తే, ఈ లక్షణాలు జ్ఞాన లక్షణాలు. అంటే ఈ లక్షణాలు మీకు వస్తాంటే సూర్యుడు ఉదయించిన అంటే ఇంకా వెలుగు వస్తా, అరుణోదయం అయిన తర్వాత ఇంకా మనకు లైట్ బాగా వచ్చేస్తాయి. ఈ లక్షణాలు కనుక మీకుంటే అంటే మీకు జ్ఞానం వస్తుందనే సూచనలు ఉన్నాయి. అది మీరు చూసుకోండి, లోపల చూసుకోండి, బయట ఏమి చూడకండి. బయట ఏముంది, బయట ఏమి లేదు, మీకు లోపలనే బయట కనిపిస్తున్నాయి. అయితే ఈ లోపల చూసుకోండి, మీరు ఈ లక్షణాలు ఎంతవరకు ఉన్నాయో చూసుకోండి. ఇప్పుడు మనం జ్వరం ఉందో లేదో థర్మామీటర్ పెట్టి అలా చూసుకుంటాము. మీకు జ్ఞానం వచ్చే ముందు ఈ గుణాలు ఉండాలి. అంటే ఈ గుణాలు గుణం కూడా సంపద, గుణం కూడా సంపద. అంటే రూపం కంటే గుణం గొప్పది, గుణం కంటే జ్ఞానం గొప్పది. అందుచేత ఈ గుణాలు చూసి ఉన్నాయని లేదు చూసుకోండి అంటున్నాడు. అంటే మీరు మిమ్మల్ని పొగు ఆత్మస్థుతి పనికి రాదు అంటున్నాడు. కొంతమంది వాళ్ళని వాళ్ళే పొగుడుకుంటా ఉంటారు. మరి ఏం చేస్తారు, ఎవడు పొగట్టకపోతే మనం పొగుడుకపోతే ఎలాగని అంటారు. మమ్మల్ని ఎవడో పొగట్టడం లేదండి, మరి ఎవడో పొగడకపోతే మేమేం చేస్తే, మమ్మల్ని మేమే పొగుడుకోవాలి కదా అంటారు. అది ఒకటి మైనస్ పాయింట్. అంటే దీని అర్థం ఏది, మిమ్మల్ని మీరు పొగుడుకొని మాటలు ఎక్కువ చెప్తా అంటే మీ అజ్ఞానాన్ని గ్లోరిఫై చేసుకోవడానికి, మీ బాడీ బౌండ్ అయిన గ్లోరిఫై చేసుకునే మాటలు ఒక మాట కూడా మీరు మాట్లాడకూడదు. రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి ఎవరైనా పంచరత్నాలు తీసుకొచ్చి, మీరు కుమారస్వామి అంశ జన్మం, మీరు అరుణాచలేశ్వరుడు, వాడి కథ, ఆ దేవుడి కదులుతున్నాడు, ఈ దేవుడి, ఆ దేవుడి కదలటం లేదు, ఈ దేవుడి కదులుతున్నాడు అని చెప్పి మీరు కూడా ఈశ్వరుడితో సమానం అంటే ఎందుకు వచ్చినా ఈ మాటలు అనేవి ఎందుకు? ఈ మాటలు అనేవి దేనికి వచ్చిన మాటలు? మీరు రమణ మహర్షి ఏదైతే పొందాడో అది మీరు పొందటానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ అహంకార గోలిఫై చేయటం? రమణ మహర్షి గారు అంతర్వాడు ఇంతర్వాడు అంటే మీకు కలిసి వచ్చేదేంటి? మీరు బాగుపడే విధానం చూసుకోండి, మీరు బాగుపడే విధానం చూసుకోండి. అంటే ఏ స్థితి రమణుడు పొందాడని మీరు అనుకుంటున్నారో ఆ స్థితిని మీరు పొందటానికి ప్రయత్నించండి. అంతేకాని రమణ మహర్షి ఇంతర్వాడు అంతర్వాడు ఈశ్వరుడు అంశం చెప్పినా ప్రయోజనం లేదు. మీరు లోపలికి వెళ్ళండి, మీరు లోపలికి దిగండి. అంటే బయట గురువు ఏం చేస్తాడంటే మీకు బయట దృష్టిని పలతపరిచేస్తాడు, బయట దృష్టిని తగ్గించేస్తూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, మీకు బయట దృష్టి తగ్గిన వెంటనే అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి బయట గురివేమో బాహ్య దృష్టి తగ్గిస్తాడు, తర్వాత మీకు అంతర్దృష్టి కలిగాక లోపల గురువు లాగేస్తాడు. వాడు చేసే పని ఉంది, ఈడు చేసే పని ఉంది. అవి అంతర్దృష్టి అయ్యాక వాడు లోపల గురువు లాగుతాడు. ఈ బాహ్య గురువు బాహ్య దృష్టి తగ్గించడానికి వీడు మీకు శరీరం తొడుక్కుని వస్తాడు. అది మనలాగా మనకు నోరు ఉంటుంది, వాళ్ళు మనలాగా కళ్ళు ఉంటాయి, మనలాగా ఉంటాడు చూడటానికి, మనలాగా ఉంటాడు. అది చేసే పని మటుకు డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నారంటే, స్వామివారు ఏం చెబుతున్నారంటే, మీకు జ్ఞానం వచ్చే ముందు సూచనలు ఉంటాయి. మనిషి ఆ జిజ్ఞాసం ఉన్నవాడు, అంటే ముముక్షత్వం ఉన్నవాడు, వాడిని వాడు ఎవడో పొగుడుకోడు. అంటే ఆత్మస్థుతి పనికిరాదు. ఆత్మస్థుతితోటి పరనందోటి దీనివల్ల మనకు అశాంతి వస్తుంది. ఆత్మస్థుతితోటి పరనందోటి తర్వాత కొంతమంది పరులు నిందిస్తూ ఉంటారు, అదొక అలవాటు. దానివల్ల ఏమవుతుందంటే వాడు వాళ్ళు పొల్యూషన్ పెరిగిపోతూ ఉంటుంది, మైండ్ పొల్యూషన్ పెరిగిపోతూ ఉంటుంది. అయితే మీకు ఆత్మస్థుతితోటి పరనందోటి జనరల్గా ఈ కామన్గా చాలా మందిలో ఉంటాయి. కామన్గా ఈ ఆత్మస్థుతితోటి పరనందోటి చాలా మందిలో ఉంటాయి. ఇంకా దుర్జనుడు ఎవడంటే, వాడి బలహీనత మటుకి ఎవరికి బయటికి రాకుండా 4 కోట్లు తొడిగేసుకుని కాపాడుకుంటుంటాడు. ఎవరి వాడి బలహీనత మటుకి వాడు టామ్టామ్ చేస్తాడు, వాడే దుర్జనుడు. సజ్జనుడు దుర్జనుడు. దుర్జనుడు అంటే ఎవడంటే, వాడి బలహీనతలో 4 కోట్లు ఇలా తొడిగేసుకుని కప్పెట్టుకుని ఉంటాడు. వాడి బలహీనతలో ఎవరి వాడి బలహీనత మటుకి టామ్టామ్ చేస్తూ ఉంటాడు, అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటాడు. వాడిని దుర్జనుడు అంటారు. ఏమంటారు, వాడు దుర్జనుడు. అంచేది నీకు ఏం చేద్ది, ఆత్మస్థుతి పరనంద రెండు బలహీనతలే. అంటే జ్ఞాన సంపాదించినగా ఆటంకం వస్తాడు. ఇదికి అర్థం చేసేది నీ జ్ఞాన సముపార్జనకి అంటే బ్రాహ్మి స్థితి పొందటానికి ఈ రెండు ఆటంకాలు వస్తాయి. తర్వాత సహనం ఒకటి ఉండాలి, ఓర్పు ఉండాలి, అది ఒకటి నేర్చుకోమంటున్నాడు. ఇప్పుడు మీకు డబ్బు లేదనుకోండి, డబ్బు లేదు అనుకుంటే రాదు కదా, డబ్బు సంపాదించడం మీరు ప్రయత్నం చేస్తున్నారు, టాలరెన్స్ అంటే సహనం ఉండాలి. ఆ సహనం వల్ల ఏమవుతుందంటే మీ గుండె లోతులు పెరుగుతాయి, మీ హృదయం యొక్క లోతులు, దాని టాలరెన్స్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు, దాని టాలరెన్స్ అంటారు. అంటే సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఒకసారి తుకారాం భార్య అనుకుంటాను, తుకారాం భార్య తుకారాము చెరిగ్గాడు పెట్టుకుంటుంది, ఆడు చెరిగ్గాళ్ళన్నీ దారిలో పంచిపెట్టుకు వస్తున్నాడు. ఇంటికాడు చూస్తే చెరిగ్గాళ్ళు తక్కువ ఉన్నాయి, ఇంటికి రానిచ్చాడు. ఇంటికి రానిచ్చి భర్తను ఏం చేసిందంటే తుకారాం భార్య ఓ చెరిగ్గాడు పెట్టి కొట్టేసింది, కొట్టేసి ఆ చెరిగ్గాడు రెండు ముక్కలు అయిపోయినాయి. అప్పుడు తుకారాం ఏమన్నాడంటే ఓ ముక్క నువ్వు తీసుకో, ముక్క నేను పుచ్చుకుంటాను తినేద్దాం అన్నాడు. ఎలా అయినా చెరిగ్గాడు నువ్వు రెండు ముక్కలు చేయాలి కదా, నా ఈపే చేసావు రెండు ముక్కలు, నువ్వు ఓ ముక్క నీకు ఓ ముక్క నాకు అన్నాడు. వాడికి తొక్కారు, వాడికి వైకుంఠంలోంచి మాన వచ్చిందండి, వాడికి ఈ మహర్షులకి యోగులకి ఎవరికి విమానాలు రాలేదు కానీ ఆ తుకారానికి విమానం వచ్చింది తీసుకెళ్ళటానికి. నేను అక్కడ కూడా వెళ్ళి చూసి పోనాకంతా అరగంట ప్రయాణం ఉండదు, ఒక గంట ప్రయాణంలో అరగంట ప్రయాణం. భౌతికంగా ఈ కలియుగంలో భగవంతుని విమానం పంపి వాడిని తీసుకెళ్ళాడు తుకారాం. వాడు అన్నాడండి అందరూ నేనని పోగొట్టుకోవాలి, నేనని పోగొట్టుకోవాలంటారు, అంటే బాడీ బౌండ్ అయినే ఈ నేననేది కూడా ఒక తలంపే, అది మొదటి తలంపు. అక్కడ నేననే తలంపులోంచి నీకు రాంగ్ థింగ్ ప్రారంభమవుతుంది, అది పోగొట్టుకోవాలి, పోగొట్టుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి, గురువులు చెబుతున్నారు. అది పోగొట్టుకోవడానికి నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఆ పాండురంగడ మీద ఉన్న ఒక భక్తులు ఆ ప్రవాహంలో ఆ డివోషన్లో అంటే పాండురంగడ పాదాల మీద నాకున్న డివేషన్లో ఆ ప్రవాహం ఈ నేను ఎప్పుడు పోయిందో పోయింది, పోయిన తర్వాత తెలిసింది పోయిందని అది పోగొట్టుకోవడం నేను ప్రయత్నం చేయలేదు అన్నాడు వాడి తుకారం. ఇప్పుడు చూడండి మన జేబులో ఒకసారి పరచిపోతుంది, అది పరస పోయినట్టు మనకు తెలియదు. ఇంటికి వెళ్ళాక ఇక్కడ జేబులో పరస పెట్టుకుంటాం, అప్పుడు పోయింది అప్పుడు తెలుస్తుంది మనకు పోయిందని, మామూలుగా అది పోయినప్పుడు తెలియదు. అలాగే తుకారాం ఏం చేశాడంటే ఈ నేను పోగొట్టుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, నాకు డివోషన్ ఉందంతే, పాండురంగడ మీద డివోషన్ ఉంది, అది తప్పించి నాకేం తెలియదు. మామూలుగా లౌకికంగా ఎప్పుడు దేవుణ్ణి ఇది కావాలని అడగలేదు, నాకు ఇది కావాలి అని ఎప్పుడు దేవుణ్ణి అడగలేదు, అడగకూడదని కదా అవసరం లేక అడగలేదు. అంటే అక్కడ నెస్టిటీ నాకేం కనపడలేదు, ఇది అడగాలని. భగవంతుడి కనిపిస్తే చీపురు కట్టి అడుగుతాం, మోక్షం అడుగుతాం, అది కాదు. దేవుడు మనకు కనిపించాడు అయితే చీపురు కట్టి ఇవ్వ, చీపురు కట్టి ఇవ్వని అడగాల, లేకపోతే మోక్షం అడగాల, లేకపోతే వైరాగ్యం అని అడగాలి, జ్ఞానం ఇమ్మని అడగాలి, లేకపోతే మా ఇంట్లో చీపురు కట్టిపోయింది ఓ చీపురు కట్టి అంటే అర్థం ఏంటి ఈ మాటలకి. అయితే మనకి ఏదైనా దేవుణ్ణి అడగటానికి కూడా కొంత యోగ్యత ఉండాలి, కొంత అర్హత ఉండాలి, లేకపోతే ఏది అడగకూడదు, ఏది అడగాలో ఏది అడగకూడదు కూడా మనకు తెలియదు. అయితే మనం ఏది సాధనలు చేసి ఏది పోగొట్టుకోవడానికి చూస్తున్నాము అది తుకారాం అన్నాడు. నాకు తెలియకుండా పోయింది అన్నాడు. ఎలా పోయింది? ఆ ఈశ్వరుడు పాదాల యందు ఆయన ప్రవహిస్తున్నటువంటి భక్తి ప్రవాహంలో ఎప్పుడు కొట్టుకుపోయిందో కొట్టుకుపోయింది. నదీ ప్రవాహంలో దొంగలు ఎలా కొట్టుకుపోతాయో, గోదావరి నదికి వరద వచ్చినప్పుడు పెద్ద పెద్ద దొంగలు ఎలా కొట్టుకుపోతాయో ఈ ఫాల్స్ ఎలా కొట్టిపోయింది. అప్పుడు అది దేహాభిమానం పోయిందని, దేహాభిమానం పోయింది పోవటం కానీ ఏ ప్రక్రియ వల్ల పోయిందో నాకు తెలియలేదు అన్నాడు తుకారాం. తర్వాత ఈ సాధనలో మనం ఏం చేయాలంటే మనం ఏది కాదో అందులోంచి తగ్గించుకోవాలి, ఏది కాదో మనం ఇడిపోవటం నేర్చుకోవాలి. మనం ఏది కాదో మనకు తెలుస్తూ ఉంటుంది, మనం కల్పించుకున్న గొడవలు కొన్ని ఉంటాయి, మనం ఏది కాదో మనకు తెలుస్తూ ఉంటుంది, కొంచెం ఎంతో కొంత తెలుస్తూ ఉంటుంది, ఏమాత్రం వివేకమున్నా తెలుస్తూ ఉంటుంది. అది మనం కాదని తెలిసినప్పుడు అందులోంచి కొంచెం అంటే తాదాత్మ్యం తగ్గించుకుంటూ వస్తే గూట్లు పడిపోతాం. గూడు అంటే మన హార్ట్, అంటే ఎక్కడైతే ఈశ్వరుడు అంతర్యాముగా ఉన్నాడో ఆ స్పిరిచువల్ కేవ్, అది భగవంతుని హృదయవాసి. ఏం వాడు భగవంతుడు ఎవడు? ద్రౌపదిని ఏమన్నా అంటే కృష్ణ ఏం ద్వారకావాస మధురవాస ఏదేం పిలుపు, ద్వారకావాస అని పిలుస్తావంటే ద్రౌపది నువ్వు హృదయవాసాన్ని పిలవలేవా? నీ హృదయంలో నేను ఉన్నాను కదా, ఎందుకు ద్వారక నుంచి రా ద్వారక నుంచి రావంటే ద్వారక నుంచి రావడానికి టైం పడుతుంది కదమ్మా, హృదయవాస అంటే అక్కడ కనిపిస్తాను, నీకు హృదయంలో ఉన్నా కదా. ద్వారక వాసాను మధురి నుంచి రా, ద్వారక నుంచి రా, అయోధ్య ఏం పిలుపులమ్మా, హృదయవాసాన్ని అక్కడే ఉన్నాను కదా నేను. అయితే అది మనకి, మనం భగవంతుని మన హృదయంలో ఉన్నాడు అంటే అది మనకు అర్థం కావటం లేదు కాబట్టి, హృదయంలో ఉన్నాడు అంటే మనకు అర్థం కావటం లేదు కాబట్టి, అంటే మనకి దేహబుద్ధి ఎక్కువ, అంటే ఏదో ఒక రూపానికో నామానికి పరిమితం అయిపోయి ఉంటాం మనం. అది దేహబుద్ధి ఎక్కువ కాబట్టి మనకి ఆ రూపాన్ని ధరించిన వాళ్ళ రూపంతో తాదాక్ష్యం పొందుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళు ఏం చేశారంటే రాముడు నేను, ఆ కృష్ణుడు నేను, రావు చెట్టుని నేను, సముద్రాన్ని నేను, కుమారస్వామి నేను, శివుడు నేను. వాళ్ళు ఆ దేవతలను ఎందుకు ఆరాధించమన్నారంటే, మనకు కూడా ఏదో దేహం ఉండాలి, రాముడు కృష్ణుడు ఏదో దేహం ఉండాలి, మనందరం దేహదారులు అంచేది దేహం. మనలాగే ఇంకో దేవుడికి కూడా దేహం ఉండాలి. దేహం ఉంటేనే మనం వాడిని పూజించగలం, కానీ అది పూజించడానికి అవకాశం లేదు. కానీ ఫస్ట్ ఆయన చెప్పింది మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటంటే, నేను రాముడిని అని కృష్ణుడి అని చెప్పలేదు, అందరి హృదయాల్లో అంతర్యామగా ఉన్నానని మొదటి వాక్యం చెప్పాడు. అది మనం అందుకోలేమని తెలుసు, దేహదారులు అది అందుకోలేమని, అది నిర్గుణం నిరాకారం. అది మనం దేహాభిమానం ఉన్న వాళ్ళు నిర్గుణాన్ని నిరాకారాన్ని అందుకోలేరు, సగుణాన్ని సాకారాన్ని అందుకోగలం. అంచిగా వాడు కృష్ణ రూపంలో రాముడి రూపంలో అవతరించాడు, మన కోసం అవతరించిన పని, మన కోసం అవసరం. రామాయణం అంటే రాముడు ప్రయాణం. ఎక్కడి నుంచి ప్రయాణం? అయోధ్య నుంచి లంక దాకా వెళ్ళాడు. రామాయణం అంటే రాముడు చేసిన ప్రయాణం. అయోధ్య నుంచి ఎక్కడికి వెళ్ళాడు? లంక దాకా వెళ్ళాడు. అధర్మాన్ని తగ్గిస్తూ ధర్మాన్ని పెంచుకుంటూ వాడు ప్రయాణం చేశాడు. ఎక్కడి నుంచి? రాక్షస సంహారం చేస్తూ, ఉత్తములకు రక్షణిస్తూ, సజ్జనులకు రక్షణిస్తూ, దుర్జనులను ఎలిమినేట్ చేస్తూ అయోధ్య నుంచి లంక దాకా ప్రయాణం చేశాడు. రాముడు చేసిన ప్రయాణాన్నే రాముడు అని పిలుస్తారు. అది ఇంకోటి తులసీదాస్ గారు అన్నారు, రామ్ అంటే చాలా, రామా అని కూడా అన్నక్కర్లేదు, రామ్ అంటే చాలు అన్నారు. సౌందర్యం రూపంలో ఉందా, హృదయంలో ఉందండి సౌందర్యం. అంతా ఎక్కడ ఉందంటే, అంటే ఆ సౌందర్యం, సౌందర్యం ఎక్కడ ఉందంటే హృదయం, మన హృదయంలో ఉన్న సౌందర్యం. ఒకసారి నేను ఆంజనేయ స్వామి నాకు సిరిలో ఆంజనేయ స్వామి స్వప్న దర్శనం ఇచ్చాడు. ఎప్పుడు నాకు స్వప్న దర్శనం ఇవ్వలేదు, నీ ఆంజనేయ స్వామిని ఎప్పుడు ఆరాధించలేదు. ఆయన ఎప్పుడు స్వప్న దర్శనం ఇచ్చాడు, ఎవరు సిరిడి లేదని. ఆశ్చర్యం, దేవుడు దెయ్యం మాట ఉదయండి, ఆ రూపాన్ని రెండు కళ్ళతో చూడలేక నేను కళ్ళు మూసుకున్నాను స్వప్నంలో. దేవుడు దెయ్యం కూడా ఉదయండి. అంటే భౌతిక సౌందర్యం, ఆత్మ సౌందర్యం కాదు, భౌతిక సౌందర్యం. అంటే అందుకే సుందరకాండ అని పేరు పెట్టాడు వాడు, బహుసుందరుడు ఆంజనేయ స్వామి అని చెప్పి పేరే సుందరకాండ. వాడు నాకు స్వప్న దర్శనం ఇచ్చినాడు, ఎక్కడ శరీరంలో స్వప్న దర్శనిస్తే ఏంటి అసలు శరీరధారులు ఎవడన్నా ఎంత అందంగా ఉంటారా అని రెండు కళ్ళతో అలా చూశాను. రెండు కళ్ళతో చూడలేక, సౌందర్యం చూడలేక కళ్ళు మూసుకున్నాను. తర్వాత నాకు అనిపించింది, ఓ సుహేష్పీర్ అన్నాడు, ఎవడైనా అందంగాళ్ళు, అందమైన వాళ్ళు ఉంటే వాళ్ళు అందమైన వాళ్ళు అని అంటారు. బ్యూటీ వాక్స్ అంది ఎత్త అంటాడు షేక్స్పీర్ డ్రామాలో. అంటే సౌందర్యమే ఓ రూపం ధరించి భూమి మీదకి వచ్చి నడిచెళ్ళిపోతాను. అది ఎల్లమ్మ పుల్లమ్మ కాదు, సౌందర్యం ఓ రూపం తొడుక్కుని వచ్చి భూమి మీదకి వచ్చి నడిచి వెళ్ళిపోతుంది అన్నాడు షేక్స్పీర్. ఆ షేక్స్పీర్ కూడా, ఆ షేక్స్పీర్ ఆంజనేయ స్వామి సౌందర్యం షేక్స్పీర్ వర్ణించలేడు అనిపించింది. ఇదికే వాళ్ళు బాగా అందంగా ఉంటారని చెప్పడానికి షేక్స్పీర్ వాళ్ళు అందంగా ఉన్నారని చెప్పకుండా బ్యూటీ వాక్స్ ఆన్ ది ఎర్త్ అంటాడు. ఆంజనేయ స్వామి సౌందర్యం చూసినప్పుడు అప్పుడు మనకి ఆత్మ సౌందర్యం చూడలేము, ఈ బాహ్య సౌందర్యం చూడలేక కళ్ళు మూసుకున్నాం. ఇంకా ఆత్మ సౌందర్యం ఎంత అపూర్వంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఉదాత్తంగా ఉంటుందో, ఎంత వండర్ఫుల్గా ఉంటుందో అనిపించు. నిజమైన సౌందర్యం మన లోపలే ఉంది. అది బయట ఏం లేదు, నిజమైన సౌందర్యం మన లోపల ఉంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అని చెప్పి వాడు ఓర్పు సహనం, అంటే సహనం నేర్చుకోమంటున్నాడు. నీకు డబ్బు లేకపోతే డబ్బు సంపాదించుకోవటం, చదువు లేకపోతే చదువు నేర్చుకోవటం, ఇవన్నీ ఎలా చేస్తున్నారు. సహనం లేదు అనుకోకూడదు, కల్టివేట్ చేయాలి. అలా కూడా మనకు భక్తి లేదు అనుకోవడం, సంపాదించుకోవాలి, భక్తి సంపాదించుకోవాలి. తర్వాత మనలో ఏదైనా బలహీనతలు ఉన్నాయనుకోండి, అది పోవటం కష్టంగా ఉంటే ఆ బలహీనతలు ఎవరి దగ్గర లేవో వాళ్ళతో స్నేహం చేయాలన్నాడు ఐన్స్టీన్. అన్నాడు, నీకు జ్ఞానం పట్ల నిజంగా అది అపేక్ష కనుక ఉంటే, ఆ జిజ్ఞాస కనుక ఉంటే హైదరాబాద్ కాదయ్యా, భూమి యొక్క అంచులు దాకా ప్రయాణం చేశాడు అన్నాడు. మేము అరుణాచలం వెళ్తానక దూరం దూరం అనుకుంటున్నాం, బద్దకించడానికి సార్లు మానేస్తాం. హరిశ్చరణ్ అన్నాడు, జ్ఞాన సముపార్జనకి ఇప్పుడు చూడండి, మన పిల్లలందరూ అమెరికా వెళ్ళిపోతున్నారు సంపాదించుకోవడానికి. ఎందుకు వెళ్తున్నారు అమెరికా? అది ఏదో 10 పైసలు సంపాదించుకోవడానికి. అలాగే హరిశ్చరణ్ నాడు జ్ఞాన సముపార్జన కోసం అవసరమైతే నువ్వు భూమి యొక్క అంచు దాకా వెళ్ళు. మాకు అడగలేదు, జిన్నూరు నుంచి అరుణాచలం అంటే మాకు ఏదో అమెరికా వెళ్ళినట్టు ఉంటుంది. భూమి యొక్క అంచు దాకా వెళ్ళన్నాడు జిజ్ఞాస కోసం. హోలీ కంపెనీ కోసం అవసరం జిజ్ఞాస భూమి యొక్క అంచు దాకా వెళ్ళి నువ్వు ప్రయాణం చేసి సంపాదించన్నాడు. అంచేది నువ్వు సహనం కల్టివేట్ చేయాలి. అంటే సహనం వల్ల ఏమవుతుందంటే అది మన డీప్న అవుతుంది. అంటే రాముడి గురించి చెప్పాడు వాల్మీకి, భూమికి ఎంత సహనం ఉందో రాముడికి ఎంత సహనం ఉందని. ఈ భూమికి ఎర్తకి ఎంత సహనం ఉందో రాముడికి అంత సహనం ఉందని. రాముడి ముఖంలో మీకు ఈ వికారాలు కడవు. మనల్ని ఎవరైనా పొగిడితే ముఖంలో తేడా వచ్చేస్తుంది, తిరిగితే ముఖంలో తేడా వచ్చేస్తుంది, ఉద్రేక పడిపోతాం, కళ్ళు ఎరబడిపోతాయి, బీపీ వచ్చేస్తుంది, తలకాయ పొడి వచ్చేస్తుంది, అన్నీ వచ్చాయి. ఒకసారి సీతం మంది నువ్వు అనవసరం అరణ్యవాసాలకు రావటం అనవసరం, అయోధ్యలో అంత కంఫర్ట్గా అక్కడ ఉండదు, అది పరుపులు మంచాలు ఏముండవు, నేల మీద పడుకోవాలి అరణ్యవాసంలో, ఎందుకు నీకు రావటం అనవసరం అని చెప్తుంది. వీడికి వెళ్ళాలన్నది, ఎవరికి సీతమ్మకి వెళ్ళాలని వాడు వద్దంటున్నాడు. ఇద్దరి మధ్యన కొంత డైలాగ్ ఘర్షణ జరిగింది. వాడు వద్దంటాడు, వీడు వెళ్ళండి, ఆవిడ కోపం వచ్చేసింది. ఎవరికి? సీతమ్మకి సహనం తగ్గిపోయింది. కోపం వచ్చేమంటే, రామా నువ్వు పురుషుడి వేషంలో పైకి కనిపిస్తున్నావు కానీ నీకు అన్ని స్త్రీ లక్షణాలు ఉన్నాయంత, నువ్వు పైకేమో పురుషుల్లా కనిపిస్తున్నావు, నీకున్న లక్షణాలన్నీ స్త్రీ లక్షణాలని. సీతమ్మ అప్పుడు కూడా క్వైట్గా ఉన్నాడు. వాడు రాముడు క్వైట్గా ఉన్నాడు, కూల్గా ఉన్నాడు, ముఖంలో వికారం కనపడాలి. వాడు రాముడు, నీకు రాముడిలో ఎక్కడ ఆత్మస్థితి కనపడదు. ఎక్కడైనా మంచి ఉంటే నేర్చుకోవాలనుకుంటాడు. ఏదైనా వాడు ఈ శత్రువులో కూడా ఏదైనా మంచి కనిపిస్తా ఉంటుంది నేర్చుకునే బుద్ధి ఉంది రాముడికి. వాడు శత్రువైనా సరే, బాహ్యంగాడు శత్రువైనా సరే, ఒక మంచి ఉంటే అవి నేర్చుకోవాలనిపిస్తుంది. వాడు నేర్చుకుంటాడు, నేర్చుకోమని ప్రోత్సహిస్తాడు కూడా అన్నవాడు. అసలు వాడికి వాడికి అసలు వాడు లోపల వాడు రాముడు లోపల ఉన్నాడు. మనకు ఒక వ్యక్తి భావం రాముడు చూసినప్పుడు కనిపించదు, ఇంపర్సనల్గా ఉంటాడు. రాముడు బిహేవియర్ అంతా కూడా ఇంపర్సనల్లే. అయితే మన భారతీయులు ఎక్కువ 180 మంది రామనామం చేస్తారు ఎక్కువ. ఇప్పుడు కూడా రామనామం ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. అంటే బిహేవియర్ అంతా ఇంపర్సనల్గా ఉంటుంది, ఇంపర్సనల్ బిహేవియర్. తర్వాత అక్కడ ఎక్కడ మనకి ఈ నామబుద్ధి రూపబుద్ధి దానికి ఎక్కడ ప్రాముఖ్యత ఇవ్వడం అంత. అంటే మనకి ఊరికే మానవ రూపంలో కనిపిస్తున్నాడు. మానవ రూపంలో ఒకే రోజుని 14,000 మంది రాక్షసులను సంహరించాడు. మామూలు రాముడిలాగా, మామూలు మనుషులాగే కనిపిస్తాడు మనకు. ఒకే రోజుని ఎత్తిన బాణం దింపకుండా 14,000 మంది రాక్షసులను సంహారం చేశాడు. లక్ష్మణుడు కళ చేసుకుని కూర్చో, హాయిగా కూర్చో అన్నాడు. నువ్వే ఇంటర్ఫీర్ అవ్వద్దు, కూర్చోమన్నాడు. 14,000 మంది రాక్షసులను సంహారం చేస్తే ముఖం మీద చెమట కూడా పట్టలేదు వాడు రాముడు. అంటే రే కూల్ ఖరీదు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారికి ఖరీదు ఉంది, సుభాష్ చంద్రబోస్కి ఖరీదు ఉంది, రాముడి ఖరీదు ఇటువంటి కాదు. రాముడి ఖరీదు వెరీ కూల్ ఖరీదు, ర్యాష్నెస్ ఉండదు. నీకు మామూలుగా కామన్గా కనిపిస్తాడు, మనం ఎలా ఉన్నాం రాముడి పై కదా కామన్గా కామన్ మ్యాన్ లాగా కనిపిస్తాడు. వీడు దేవుడు అని చూసినప్పుడు వీడు దేవుడు అనే మనకు భావన కలగదు, మనకేం భావన కలగదు. లోపల శక్తి పెట్టుకుంటాడు, పైకి మనకు అందరిలాగా కనిపిస్తూ ఉంటాడు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఆ ధైర్యానికి అందు హద్దులు లేవు. అలా కాదు, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారనుకోండి, ఆయనకి ధైర్యం ఉన్నందుకు ర్యాషనల్స్ ఉంది. అలాగే సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఖరీదు ఉంది. సుభాష్ చంద్రబోస్ కానీ అక్కడ ర్యాషనల్స్ ఉంది, ర్యాషనల్స్ ఉంది. అలాగే అలాగే మీకు రాముడు ఉన్నాడు అనుకోండి, ఖరీదు అని కనిపిస్తుంది, ర్యాషనల్స్ కనిపిస్తుంది. అది వేరే, ఇది వేరు. అసలు ఒకవేళ మీరు మామూలుగా వీడు ఎవరైనా చంపేటప్పుడు అది చాలా ఉద్రేకం కనిపించడం ఏదో కనిపిస్తుంది, వీడికి అల్లూరు సీతారామరాజు కాదు. ఆయన ఉద్రేకం మామూలుగానే ఉంటాడు, మామూలుగా ఉండి క్వైట్గా ఉండి హాయిగా ఉండి ప్రశాంతంగా ఉండి మనం భోజనం చేసిన తర్వాత ఫ్యాన్ కింద కూర్చుని అలా విశ్రాంతిగా ఉంటే, అలా విశ్రాంతిగా ఉండే 14 రాక్షసులు చంపాడు వాడు రాముడు. ఎక్కడే టైరమ్మ, అది టైరైన మాట సమస్యలేదు వాడు రాముడు. మన అల్లూరి సీతారామరాజు గారు, సుభాష్ చంద్రబోస్ ఇటువంటి వాళ్ళు కాదు రాముడు అంటే. అంటే ఇది కరేజ్ వేరు, ర్యాష్నెస్ ఉంటుంది ఇందులో. వాడికి ర్యాష్నెస్ ఎక్కడ కనపడదు. అయ్యో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? సహనం, టాలరెన్స్. అంటే మీరు ఏది లేదు అనుకోకూడదు, నేర్చుకోవాలి. అంటే వాల్మీకి ఏమని చెప్తాడంటే, ఈ ఎర్తకి ఎంత సహనం ఉంది, భూమికి ఎంత సహనం ఉందో రాముళ్ళు అంత సహనం కనిపిస్తుందని వాల్మీకి చెప్పాడు. తర్వాత వాల్మీకి ఏమన్నాడంటే, రాముడికి రాముడిని మనం చూడటం కదా, రాముడి చేత మనం చూడబడాలన్నాడు. వాల్మీకి ఏమన్నాడంటే రామాయణంలో, రాముడిని మనం చూడటం కాదు, రాముడి చేత మనం చూడబడాలి. మనం చూస్తే సరిపోదు, ఆయన చేత మనం చూడబడాలి రాముడు. అప్పుడు మనకు అదేంటో, ఆ రాముడి యొక్క దయ అప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఆయన చేత మనం చూడబడాలి, ఏం అక్కర్లేదండి. ఒక్క దేవతా పురుషుడి అనుగ్రహంతో, 100 దేవతా పురుషులు దయ అక్కర్లేదు మనకి. ఒక్క దేవతా పురుషుడి అనుగ్రహం చాలు మనం బ్రాహ్మణ స్థితి పొందుతాం. ఒక్క దేవతా పురుషుడి అనుగ్రహం సరిపోదు, 100 అక్కర్లేదు. ఒక్క దేవతా పురుషుడి గ్రేస్ సరిపోతుంది. తన సహనం లేదు లేదు, ఏది కూడా లేదు లేదు అనుకోకూడదు. కల్టివేట్ చేయాలి, నేర్చుకోవాలి. సహనం లేదనుకోండి, అది నేర్చుకోవాలి. ఈ సహనం లేకపోవటమే, ఈ సహనం లేకపోవటంలో రాజకీయంగా చాలా పొరపాట్లు చేశాడు బోసు. రాజకీయంగా చాలా బ్లండర్ చేశాడు బోసు. అంటే ధైర్యం లేక కాదు, అక్కడ సహనం తగ్గిపోయింది. ఒకసారి గాంధీ గారు బోసు శత్రువులు అని అనుకుంటారు. మామూలుగా భాషలు చూస్తే గాంధీ గారి పత్తి వేరు, సుభాష్ చంద్రబోస్ పత్తి వేరు. చాలామంది వాళ్ళు ఇద్దరు శత్రువులు అనుకుంటారు. ఒకసారి గాంధీ గారితో ఎవరో మాట్లాడుతూ, ఇది పేట్రియాట్ అన్నాడు. ఎవరు అది పేట్రి? దేశభక్తులే. సుభాష్ చంద్రబోసు దేశభక్తి అన్నాడు బాపూజీ దగ్గర అన్నమాట. పేట్రియాట్ ఈజ్ ఎ పేట్రియాటర్స్, ఈజ్ ఎ పేట్రియాట్ ఆఫ్ పేట్రియాట్స్. దేశభక్తులే చిన్న మాట, దేశభక్తులకి దేశభక్తులు, దేశభక్తులు దేశభక్తులు కాదు, దేశభక్తులకి దేశభక్తులు. పేట్రియాట్ ఆఫ్ పేట్రియాట్స్. అయితే ఆయన విధానాలు నాకు నచ్చవు, కానీ ఆయన దేశభక్తిని ఎలా శంకిస్తాను? ఆయన దేశభక్తిని శంకిస్తే నేను మహాత్ముని ఎలా అవుతాను? నేను ఆయన సుభాష్లో ఉన్నటువంటి దేశభక్తిని శంకిస్తే నేను మహాత్ముని కాదు, దురాత్ముని. నేను ఈజ్ ఎ పేట్రియాట్ ఆఫ్ పేట్రియాట్స్. అయితే ఆయన విధానాలు నాకు నచ్చవు అంతే, అంత మాత్రం చేసి మీ శత్రువులను కాదు. ఆయన లోపల దేశభక్తి గుర్తించలేని అంత తెలివి తక్కువ అని కాదు. ఈజ్ ఎ పేట్రియాట్ ఆఫ్ పేట్రియాట్స్. అంటే ఇప్పుడు ఇంతకీ ఏమిటి, ఆయనకి సహనం తక్కువ ఉండటం వల్ల, కరేజ్ ఉంది, సహనం లేకపోవటం వల్ల పొలిటికల్ బ్లండర్స్ చేశాడు. పేట్రియాటిజంలో తేడా ఏమి లేదు. అంటే ఇక్కడ స్వామి ఏమంటున్నారంటే, మనల్ని సహనం నేర్చుకోమంటున్నారు, తర్వాత గురువుని ఉపాసించమంటున్నారు. ఇది చెప్పేస్తున్నారు ఇక్కడ. అంటే గురువుని ఉపాసించడం వల్ల గురువు దయ మనకు కలుగుతుంది. ఆ గురువు రూపం, ఆ రూపాన్ని ధ్యానం చేయాలి. ఆ గురువు యొక్క గురువుని స్మరించుకుంటాడని, ఆ గురువులోని గుణాలు సౌందర్యాన్ని ఆస్వాదించాలి. ఆ గురువుని తలపెట్టుకుంటారు, ఎప్పుడు గురువుని చలపెట్టి మీకు నిద్ర తొందరగా నిద్ర పట్టడం లేదనుకోండి, మీ ఫేవరెట్ గాడ్ మీ ఇష్టదైవాన్ని కానీ గురువు గారిని స్మరించుకుంటే స్లీపింగ్ పిల్ కంటే బాగా పనిచేస్తారు. అదే స్లీపింగ్ పిల్ ఏంటంటే, నిద్ర పట్టినప్పుడు మెరుకొచ్చేవాడు చాలా బద్ధకంగా ఉంటాడు, ఒళ్ళంతా బద్ధకంగా ఉంటాడు. స్లీపింగ్ పిల్ చాలా మంది మింగుతారు. అది మామూలుగా మింగినప్పుడు నిద్ర పట్టొచ్చినా మెరుకొచ్చేవాడికి ఒళ్ళంతా బరువుగా ఉంటుంది, నెప్పుడుగా ఉంటుంది, అది ప్రాపర్గా ఉండదు. అలా కాకుండా మీరు సాయంత్రం నిద్రపోయినప్పుడు మీరు ఈశ్వరుని కానీ, లేకపోతే మీ ఫేవరెట్ గాడు రాముడు, నారాయణుడు, ఎవడొకడు ఈశ్వరుడు, శివుడు, ఎవరు మీ ఫేవరెట్ గాడిని కానీ, లేకపోతే గురువు కానీ, కొంతమంది కానీ గురువు అన్నట్టుగా గురువుని ధ్యానం చేస్తూ ఉంటారు. మరి మీ గురువు కానీ, అది మీ ఇష్టాన్ని బట్టి, మీ లైకింగ్ని బట్టి ఎవరొకరు సాంచేపు. అంటే రాజగోపాలాచారి అన్నాడు, రాజగోపాలాచారి అంటే నక్క అని అర్థం. అంటే నక్క కొన్ని తెలివితేటలు ఉంటాయి, రాజాజీ కానీ తెలివితేటలు ఉంటాయని. వాడు ఏమన్నాడంటే, భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి తేడా ఏంటంటే, ఇప్పుడు నరసాపురం రేవు దగ్గరికి వెళ్ళారనుకోండి మీరు, ఆ గోదావరి ఈదుకుని వెళ్ళొచ్చు. ఆ నరసాపురం గోదావరిని ఈదుకుని కూడా ఆ వైపుకి వెళ్ళొచ్చు. ఈదుకుని వెళితే అది జ్ఞాన మార్గం. కాకుండా ఇది అక్కడ బోటు ఉంటే ఆ బోటు సహాయంతో మీరు ఆ పక్క వెళితే అది భక్తి మార్గం. అంటే జ్ఞాన మార్గం కంటే భక్తి మార్గం సేఫ్ సైడ్ అని చెప్పాడు. జ్ఞాన మార్గం ఏమో కోతి మార్గం, భక్తి మార్గం పిల్లి మార్గం. అది కోతి, ఇది పిల్లి. ఈ పిల్లి మార్గం అంటే మీరు కోతిలు. కోతిలు ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని, ఆ పిల్లల్ని నోటితో పట్టుకో, పొట్ట పట్టుకుంటాయి. ఆ కోతి వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ కోతి పిల్లలు పొట్ట పట్టుకుంటాయి. పాపం ఎప్పుడైనా అజాగ్రత్తకుంటే పొట్ట పొట్ట ఈ కింద పడిపోతాయి కోతి పిల్లలు. అంచేత అది అది జ్ఞాన మార్గం. ఇది భక్తి మార్గం అంటే పిల్లి మార్గం. పిల్లి అంటే పిల్లి పిల్లలు నోటిలో పెట్టుకుంటుంది. పిల్లి ఏం చేస్తుందంటే తన పిల్లలు నోటిలో పెట్టుకుంటుంది. ఇది అజాగ్రత్తగా పిల్లి పిల్ల అజాగ్రత్తగా ఉన్న పనులు తీసుకెళ్లి డెస్టినేషన్ చేర్చారు. ఇది భక్తి మార్గం. ఇది పిల్లి మార్గం ఏంటి? భక్తి మార్గం. జ్ఞాన మార్గం ఏంటి? కోతి మార్గం. అంటే దీని అర్థం ఏంటంటే జ్ఞాన మార్గం కంటే భక్తి మార్గం సేఫ్గా ఉంటుందని చెప్పడానికి ఆచార్యులు వారు చెప్పాడు. నది దాటొచ్చు, ఎలాగైనా దాటొచ్చు, ఈదుకుని వెళ్ళొచ్చు, లేదా ఏదైనా బోటు మీద వెళ్ళొచ్చు. ఈదుకుని వెళ్ళడంలో కొంత రిస్క్ ఉంది, బోటు మీద వెళితే మీకు రిస్క్ ఏమి లేదని చెప్పడం కోసం చెప్పటం. తర్వాత ఇక్కడ ఏమంటే గురువు ఉపాసన. ఉపాసన లేకుండా జ్ఞానం రాదు. ఉపాసన లేకుండా జ్ఞానం రాదు. వాడిని ఆచరిస్తూడా, నాకు నీ బంధంలో పడ్డాను. నన్ను నీ బంధంలో పట్టడం లోకం బంధాన్ని ఊడిపోయాను. అరుణాచలేశ్వరుడా, నువ్వంటే ప్రేమిస్తున్నాను, నువ్వంటే ఇష్టమే, నువ్వంటే ఇష్టం బాగా పెంచేసుకున్నాను. పెంచేసుకోవటం వల్ల నాకు వచ్చిన లాభం ఏంటంటే లోకానికి సంబంధించిన ఇష్టాలన్నీ పోయినాయి. లోకంలో ఏ అటాచ్మెంట్స్ ఉంటాయి, బంధాలు ఉంటాయి కదా, అన్నీ పోయినాయి. లోకానికి సంబంధించిన బంధాలు అన్నీ పోయినాయి. ఇంచేది బంధం పోయింది, నిన్ను పట్టుకున్నాను. నిన్ను పట్టు నీ పట్ల ఉన్న అటాచ్మెంట్ వల్ల లోకంలోని అటాచ్మెంట్స్ అన్నీ పోయినాయి. ఏమి లేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు వచ్చిందని నీ అటాచ్మెంట్లో పడ్డాను. ఈ కొండ దేవుడు అనుకుని, అంటే ఇది కొండ ఏమో మన శరీరాన్ని నేను ఎలా అనుకుంటున్నామో శివుడేమో కొండ నేను అనుకుంటున్నాడు. శివుడు అంటే శివుడు మన దేహంతో తాదాత్యం పొందుతున్నాం, శివుడేమో అక్కడ కొండతో తాదాత్యం పొందుతున్నాడు. ఇప్పుడు నీ అటాచ్మెంట్లో పడ్డాను. నీ అటాచ్మెంట్లో పెట్టడం వల్ల సేఫ్ సైడ్ నాకు లోకం గొడవలు అన్నీ ఎదిరిపోయి లోకం అటాచ్మెంట్స్ పోయినాయి. ఇప్పుడు నేను హృదయ గుహలోకి వెళ్ళాలి. నీ అటాచ్మెంట్లో పడ్డాను, మరి నీ అటాచ్మెంట్లోంచి ఇప్పుడు బయటికి రాలేకపోతున్నాను. నీ నాకు వచ్చిన లాభం ఏంటంటే నీ అటాచ్మెంట్ వల్ల లోకం అటాచ్మెంట్స్ అన్ని పోయినాయి. కానీ ఇప్పుడు నీ అటాచ్మెంట్లోంచి ఎంత ప్రయత్నం చేసినా లోపల బయటికి రాలేకపోతున్నాను నీ అటాచ్మెంట్లో. అంటే దేవుడు ఇక్కడే ఉన్నాడు, దేవుడు ఈ కొండ రూపంలో ఉన్నాడు. దేవుడు అంటే నువ్వే. అది అటాచ్మెంట్లోంచి అంటే నిరాకారంలోకి, నిర్గుణంలోకి రాలేకపోతున్నారు. ఆచరిస్తాడు, నాకు ఎవరు నువ్వే సహాయం చేయాలి, కానీ ఎవరి సహాయం నీకు రికమెండేషన్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు అని చెప్పి నీ అటాచ్మెంట్ నిర్గుణ స్థితిగా నిరాకార స్థితికి నీ హెల్ప్ వల్ల నేను నిర్గుణ స్థితి నిరాకార స్థితి పొందగలను. ఇప్పుడు నీ మీద ఉన్న అటాచ్మెంట్ నీ దైవం నాకు పోవాలి, కానీ ఇంకో మార్గం లేదన్నాడు. నీ మీద నాకు నా అటాచ్మెంట్ నీ గ్రేస్ వల్ల, నీ కంపాషన్ వల్ల పోవాలి, కానీ ఇంకో నా ఇంకో మార్గం అనేది పోదు. అంటే నీ మీద అటాచ్మెంట్, నాకు లోకానికి సంబంధించిన అటాచ్మెంట్స్ అన్ని పోయినాయి. ఇప్పుడు నీ అటాచ్మెంట్ కూడా పోవాలి. నీ అటాచ్మెంట్ పోవాలంటే నీ గ్రేస్ లేకుండా అది సాధ్యం కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సాధనా పరంగా మీరు ఒక మాట మాట్లాడండి, అది చేతితో పని చేయండి, లేదా కాళ్ళతో తీర్థయాత్రలు చేయండి, ఎక్కడికి వెళ్ళండి, లేదా మీరేదో మీరు చేసే పనులు మీరు చూసుకోండి. ఈ యాక్టివిటీ అంతట్లో కూడా ఈశ్వరుని దయ సంపాదించాలనుకో, అది చేయవలసిన పని. అది సంపాదన అంటూ ఉంటే ఇదే సంపాదన, ఈశ్వరుని దయ సంపాదించాలి. మీకు మాట ద్వారా కానీ, చేత ద్వారా కానీ, అయితే అది పుణ్యక్షేత్రానికి వెళ్ళటం వల్ల కానీ, లేకపోతే మీ డే టు డే లైఫ్లో, మీ దైనందిన జీవితంలో, మీ వ్యవహార జీవితంలో కానీ, అంటే మీ లివింగ్ ప్యాటర్న్ ఎలా ఉండాలంటే ఈశ్వరుని దయ మనం ఎంతవరకు సంపాదించాం అంటే మీ అకౌంట్లో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి కదా, అలా నీ అకౌంట్లో ఆ దేవుని మీ అకౌంట్లో దేవుని ఈశ్వరుని దయ పెరిగిపోతూ ఉండాలి. నీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి కదా, దేవుని ఈశ్వరుడు అకౌంట్లో ఈశ్వరుడు ద్వారా మీరు పొందే దయ నిలవ ఎక్కువైపోవాలి. ఆ నిలవ సంపాదించాలి. మీరు ఏదో నిన్న మంచి పని చేశాను కదా, ఇంక ఇవ్వాలి ఇంచుకోలేదు అన్నారు, అలా అనుకోకూడదు. ఏదో అలా దయ మీకు చేతనంత వరకు దయ సంపాదిస్తూ ఉండాలి. ఆ దయ ఎక్కువైపోవాలి, దానికి నిలవ అకౌంట్ పెరిగిపోతూ ఉండాలి. అంత అంత సంపాదించాలి. ఈశ్వరుని దయ కన్నా సంపాదిస్తే మనకు జ్ఞానం ఏర్పాడు. ఈశ్వరుని అనుగ్రహం సంపాదిస్తే జ్ఞానం ఏర్పాడు. జ్ఞానం ఆయన స్వరూపమే. ఈశ్వరుడు జ్ఞానం లేకుండా ఉంటాడా? ఒకసారి రమణ మహర్షి గారిని ఎవరు అడిగారు, ఏమన్నా రాముడికి జ్ఞానం ఉందా అంటే అన్నాడు, రామా 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 అని నువ్వు స్మరిస్తాంటే నీకు జ్ఞానం వస్తాంట. ఆయన జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు అయ్యా? అదేం ప్రశ్న? రామా రామా అని స్మరించుకుంటాంటే నీకే జ్ఞానం వచ్చేస్తాంటే ఆయన జ్ఞానం లేకుండా ఎవరి పేరు స్మరించడం వల్ల నీకు జ్ఞానం వస్తుందో, ఆయన జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు? అది ప్రశ్నే చెప్పదు, అది ప్రశ్నే చెప్పబోయేది అని చెప్పాడు. అంటే ఆ శబ్దాన్ని స్మరించడం మీరు పెద్ద కష్టపడక్కర్లేదు. తర్వాత మీరు రామనామం కానీ కృష్ణనామం కానీ నారాయణ స్మరణ కానీ శివస్మరణ కానీ మీరు మానసిక ఇది మనసుతో మీకు భగవంతుడితో మానసిక అనుబంధం పెట్టుకోండి. మీరు ఫ్యాక్టరీలో పనిచేయండి, లేదా ఉద్యోగం చేయండి, అక్కడ చేయండి. మన శరీరం ఎక్కడ ఉందనేది ముఖ్యం. అది అరుణాచలంలో ఉందా, హైదరాబాద్లో ఉందా, రామేశ్వరంలో ఉంది కదా, ఈ శవం ఎక్కడ ఉందని ముఖ్యం కాదు. మీరు ఈశ్వరుతో మానసిక అనుబంధం పెట్టుకోవాలి. మెంటల్ కాంటాక్ట్, మెంటల్ కాంటాక్ట్ ఉండాలి. ఆ మానసికమైనటువంటి అనుబంధం ఉండాలి. ఒక మానసికమైనటువంటి అనుబంధం ఉండాలి. మీ మనసు ఎప్పుడు ఆయన పాదాల దగ్గర. ఈ లోకంలో ఒక శరీరానికి ఒక పని చేయాలి. మీ శరీరం ద్వారా ఏ పని అయితే జరగవలసి ఉందో అది వద్దు వద్దు, ఈ పని విడిచిపెట్టుకోవాలి అనుకున్నా రావలేదు. మొట్టికాయలు మొట్టి ఈశ్వరుడు ఆ పని చేయిస్తాడు. పట్టుకోవడం నీకు ఇష్టం కాదు, విడిచిపెట్టడం నీకు ఇష్టం కాదు. పట్టుకోవడం నీ చేతులు లేదు, విడిచిపెట్టేయడం మాకు ఇష్టం లేదు. ఇదే ఉదాహరణ. మాకు ఏమీ చెప్పకూడదు అనిపిస్తుంది మాకు. మాకు ఊరికే ఎక్కడ చూడ మౌనంగా కూర్చుని కాలక్షేపం చేస్తే సరిపోతుంది. టీచింగ్ ఆఫ్ చేయాలని నోటికి 100 రూపాయలు ఉంటే టీచింగ్ పెరిగిపోతుంది మాకు. మాకు ఇది టీచింగ్ చెప్ప మీ హృదయపూర్వకంగా మేము చెప్పాలని చెప్పటం లేదు. మాకు చెప్పాలని చెప్పటం లేదు, కానీ పరిస్థితులు ఎలా వస్తున్నాయి చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఏదో మీరు నాన్నగారు బాగా చెబుతున్నారని మీరు అనుకోవచ్చు, కానీ చెప్పాలని మటుకు చెప్పటం లేదు. పూర్తిగా 100 రూపాయలు ఇష్టంగా చెప్పటం లేదు. ఏదో చెబుతున్నాం సంతు గడవటం కోసం చెబుతున్నాం. మా మైండ్ చెబుతూ ఉంటుంది కదా, మా మైండ్కి 100 రూపాయలు ఇష్టంగా మటుకు చెప్పడానికి చెబుతున్నాం. ఏదో కాలక్షేపానికి 100 రూపాయలు ఇష్టంగా చెబుతున్నామని చెప్పటం లేదు. అయితే ఈ గీతలో భగవద్గీతలో ఏం చెప్పాడంటే, నీ దేహ ప్రారంభంలో ఏదైనా పని ఉంటే నువ్వు చేయకు తప్పదు అర్జున. ఆ పని అయిష్టంగా చేసి బదులు ఇష్టంగా చేయబోయా, అదే యోగం. ఇప్పుడు మీరు ఏదో డ్యూటీ చేస్తున్నారు, ఇంటికాడో బయట ఏదో చేస్తున్నారు, అది అయిష్టంగా చేయకూడదు. ఇష్టంగా చేయాలి, శ్రద్ధగా చేయాలి. ఇప్పుడు మా పని ఏంటంటే కృష్ణుడు చెప్పినట్లేదు, నువ్వు ఇష్టంగా చేయటం లేదు, కానీ చేస్తామంటే చేస్తాం, అయిష్టంగా చేస్తాం, అది మానేయమన్నాడు. నువ్వు చేసేది ఇష్టంగా చేయాలి, లైకింగ్ ఉండాలి అక్కడ నీకు. అంటే నువ్వు ఇష్టంగా చేస్తే నీకు లాభం ఏంటంటే పాత వాసనలు పోతే కొత్త వాసనలు రావని. నువ్వు ఇష్టంగా చేస్తాంటే పాతప్పులన్నీ ఇంకా ఊడిపోతే కొత్తప్పులు చేయక్కర్లేదని. నువ్వు అయిష్టంగా చేస్తాంటే పాతప్పులు అలా ఉంటాయి, మళ్ళీ కొత్తప్పులు వచ్చి మేలపడిపోతూ ఉంటాయి. అయితే నువ్వు చేసే పని అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి. ఇష్టంగా చేస్తే ఏమవుతుందంటే నీకు లోపల పూర్వజన్మ నుంచి వచ్చిన వాసన అన్ని పోతుంది, కొత్త వాసన రావు. అప్పుడు వాసన శూన్యస్థితి వస్తుంది. వాసన శూన్యస్థితి ఎప్పుడు వచ్చిందో, ఒకసారి మెరిసినట్టు ఆకాశంలో వర్షాకాలంలో ఒకసారి ఆకాశం ఎలా మెరుస్తుందో, ఇక్కడ ఉన్న వస్తువు తడుక్కుని మీకు మెరుస్తుంది. మెరిసినప్పుడు ఏమవుతుందంటే ఏదో ఉంది, ఆ ఏదో ఉంది, ఏదో ఉందని అనుకుంటూ ఉంటాం. ఏదో ఉంది, ఏదో ఉందని అనిపిస్తుంది. ఏదో ఉంది ఇప్పుడు తెలుస్తుంది మనకి. అంటే అండర్స్టాండింగ్ లేకపోయినా, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఏదో ఉందని స్పృహ వస్తుందని అక్కడ దాన్ని పట్టుకోవాలని తెలుసుకుని అక్కడ సాధన బలంగా చేస్తారు. అంటే మీకు రుచి తెలుస్తుంది, ఆ టేస్ట్ మీకు తెలిసాక మీరు విడిచిపెట్టడం. ఇక్కడ లోపల మీ ఆత్మగతమైనటువంటి రుచి, హృదయగతమైనటువంటి టేస్ట్ మీకు తెలిసాక ఇంకా అదే మిమ్మల్ని లాగేస్తుంది. మీరు వెళ్ళక్కర్లేదు, అదే లాగేస్తుంది. ఆ లోపల రుచి తెలుస్తుంది అనుకోండి, మీరు అది మీ లోపలికి అది మిమ్మల్ని లాగేస్తుంది. లోపల ఆనందం, లోపల శాంతి. అయితే ఇప్పుడు మనం శాంతి శాంతి అనుకుంటే లోకానికి సంబంధించింది కాదు కాదు, లోకానికి సంబంధించినటువంటి మనం ఏ బజార్లో డబ్బు పెట్టి ఏ వస్తువులు కొనుక్కున్నాం, బయట మనుషుల్లోంచి కానీ, బయట వస్తువుల్లోంచి కానీ, బయట పదార్థంలోంచి కానీ, ఏ ప్రెజర్ను తీసుకుంటాను అప్పటికీ భవిష్యత్తులో ఇదంతా నీకు సారో కింద మారిపోతుంది అర్జున. ఓన్లీ ఇండిపెండెంట్గా నువ్వు హ్యాపీనెస్ ఇండిపెండెంట్గా ఉండాలి, నీ ప్రెషర్ ఇండిపెండెంట్గా ఉండాలి. అలా కాకుండా బయట మనుషుల మీద ఆధారపడి కానీ, బయట పదార్థాల మీద ఆధారపడి కానీ, బయట సంఘటన మీద ఆధారపడి కానీ నీకు ప్రెషర్ వస్తా అంటే ఒకవేళ ఇదంతా సారే కింద మారిపోతుంది. ఇప్పుడు బుద్ధిని చేయనివ్వండి, రమణ చేయండి, అంటే దుఃఖ స్పరిశ అనేది, అశాంతి స్పరిశ అనేది ఎలా ఉంటుందో తెలియని స్థితికి తీసుకెళ్ళటానికి ఒక ఎఫర్ట్. అది మనందరం ఆర్థికమైన అభివృద్ధి కోరుకుంటాం కానీ ఆధ్యాత్మిక అభివృద్ధి కోరుకోవటం లేదు. ఎంచేది దాని ఇంపార్టెన్స్ మనకు తెలియదు. అది మనకు ఎంచేదండి, దాని ఇంపార్టెన్స్ మనకు తెలియదు కాబట్టి దాని ఇంపార్టెన్స్ తెలియచేపటమే గురువు చేసే పని. ఎప్పుడే మనం 2 గంటలు అవుతాం మారుపెట్టి తొందరగా, 1 గంట ఎక్కువ చెప్పక్కర్లేదు ప్రవచనం. నేను టైం పొడిగించేస్తాం, నేను కాలాన్ని పొడిగించడం అలవాటు మాకు. అంటే మాకు టైం సెన్స్ లేదని అర్థం. ఎప్పుడు కూడా టైం సెన్స్ ఉండాలి. రోడ్డు సెన్స్ లేకపోతే ఆ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. టైం సెన్స్ లేకపోతే నాన్నగారు మనల్ని ఎప్పుడు విడిచిపెడతారని మిగిలి అనుకుంటారు. అంటే రోడ్డు సెన్స్ అవసరమే, టైం సెన్స్ కూడా అవసరమే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒకటి నీకు గురువు యొక్క ఉపాసన అవసరం. ఉపాసన లేకుండా ఆత్మజ్ఞానం రాదు. ఎవరికో కొంతమంది గిఫ్టెడ్ సోల్స్ ఉన్నాడు, రమణ మహర్షి ఉన్నాడు, ఉపాసన ఏమి లేదు. ఉపాసన లేకపోయినా వచ్చింది, అలా ఎవరికో వచ్చిందని మనం కంపేర్ చేసుకోక్కర్లేదు. ఉపాసన అవసరం. ఉపాసన లేకపోతే మనకు జ్ఞానం వచ్చే అవకాశం లేదు. ఆత్మ ఆత్మానుభవం కలిగే అవకాశం లేదు. తర్వాత ఏమంటున్నాడంటే, తర్వాత నీకు శుచిగా ఉండమంటున్నాడు. శుచిగా అంటే అందమైన బట్టలు వేసుకోమని కాదు, తర్వాత ఎక్కువ అందమైన బట్టలు వేసుకోకూడదు. మన మామూలు కామన్ కాదు ఉండాలి. మీరు కూడా డబ్బుని దాచుకోండి బ్యాంకులో, 2,000, 3,000, 10,000 పెట్టాలి శారీస్ కొనేయకండి. మీకు డబ్బుంటే దాచుకోండి, డబ్బుంటే బ్యాంకులో దాచుకుంటే మీకు అకౌంట్ పెరిగిపోతుంది. అలా అకౌంట్ పెరిగిపోతుంది అంటే, రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, ఆ మనిషికి గర్వం లేదనుకుంటాం. మీరు ఆయన ఏం చేస్తారంటే, బజార్ దగ్గర 10,000 రూపాయలు చేరుకొని ఇచ్చి ఆవిడకి ఇచ్చి కట్టుకోమనండి, ఆ రోజున గర్వం వచ్చేస్తుందని చెప్పాడు. ఎంచేదంటే 10,000 చేరాలి, అర్థంలో చూసుకుంటుంది, అర్థంలో చూసుకుంటే బాగున్నామనుకుంటుంది. అక్కడి నుంచి అందరికంటే మనలో ఏదో ప్రత్యేకత ఉందనుకుంటుంది, ఆ ఇండివిజువల్ అయి పెరిగిపోతుంది. ఇంకా ఆ రోజున గర్వం వచ్చేస్తుంది. అంటే బట్టల కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అంటే మన సాధారణ మనం తినే ఫుడ్డు సామాన్యంగా ఉండాలి, ధరించే బట్ట కూడా సామాన్యంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే బాడీ బాగుండే పెరిగిపోతాం. మనం ఎక్కువ ఖరీదైన బట్టలు, కాస్ట్లీ ఫుడ్లు అవి తింటాం అనుకోండి, 5 స్టార్లకెళ్ళి ఫుడ్ తింటాం, ఎవరు నేర్చుకుంటాం అనుకోండి, దీనివల్ల దేహాలు మనం పెరిగిపోతాం. దేహాభిమానం తగ్గదు, దేహాభిమానం పెరిగిపోతుంది. అంటే మనం ధరించే బట్టల విషయంలో కూడా సామాన్యంగా ఉండాలి. మీకు డబ్బు ఉంటే దాచుకోండి, తినే ఫుడ్ విషయంలో కూడా సామాన్యంగానే ఉండాలి. లగ్జరీ ఫుడ్ తీసుకోకూడదు. వేషధారంలో అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకు కలిసి వచ్చేది ఏంటంటే, ఈ బాహ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మైండ్కి శుచి పెరుగుతుంది. అంటే పరిశుద్ధంగా ఉండాలి. కుండ లోపల తోమాలి, బయట తోమాలి. మనం రోజు 2 పూటలు స్నానం చేస్తే సరిపోదు, మనసును కూడా స్నానం చేయించాలి. రోజు 2 పూటలు కూడా మనసును స్నానం చేయించాలి. ఏం చేయాలంటే మన అభివృద్ధిలోకి రావడానికి మన మనస్సే కారణం, పాడైపోవడానికి కూడా మన మనస్సే కారణం. ఒక మనిషి భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తున్నాడంటే వాడి మైండ్లో ఏదో ప్రత్యేకత ఉంది. అందుచేత మనం బయట తోమాలి, లోపల తోమాలి. అంటే దేహానికి స్నానం ఎటువంటిదో మనస్సుకు కూడా స్నానం అటువంటిది. దేవుడి పట్ల, ఈశ్వరుడి పట్ల మీరు చేసి ఉపాసన కూడా దానివల్ల కూడా మీ మనసుకు చేయించే స్నానం అది. అది అంచేది ఉపాసన అవసరం. తర్వాత ఉపాసన వల్ల ఏమవుతుందంటే మనకు ఈశ్వరుడితో సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. మన కిచెన్ క్యాబినెట్లోకి వెళ్ళిపోతాం. ఈశ్వరుడు లోపల అంతరంగ భక్తులు అంటారు వాళ్ళకి, ఈశ్వర కోట్లోకి వెళ్ళిపోతారు. రామకృష్ణ పరమహంస గారు ఒకసారి నేకెడ్గా కూర్చుని ఉండేవాడు. ఆయన గదిలో ఒకసారి నేకెడ్గానే కూర్చున్నాడు. బయటకు వచ్చినప్పుడు ఏదో తుండి కొట్టు కట్టుకుని వచ్చి టీచ్ చేసేవాడు. వీళ్ళు మహేంద్రనాథ్ గుప్తా ఒకడు, స్వామీజీ ఒకడు, వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ కూర్చోమన్నాడు, నువ్వు బయటకు వచ్చేప్పుడు అని. లోపల నేకెడ్గా ఉన్నప్పుడు ఈ మహేంద్రనాథ్ గుప్తా కానీ అంటే ఇన్నర్ సర్కిల్ అంటారు, వాళ్ళు లోపలికి వచ్చేయమన్నాడు. అలా ఈ స్పిరిచువాలిటీ నేకెడ్ స్పిరిచువాలిటీ. అలా ఆయన చెప్పిన టీచింగ్ అది నేకెడ్. అది ఏదైనా మంచి మాటలు చెప్పారనుకోండి రామకృష్ణుడు విని వెళ్ళిపోతా ఉండదు. ఇదేంటి విని వెళ్ళిపోవటం ఏంటండి? అంటే గురువు గారు థ్యాంక్స్ అని చెప్పాలి కదా, ఆ మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అంటే ఇదేం పద్ధతోయా అంటే వాడికి నేర్పటం అని అన్నాడు. మీరు చాలా బాగా చెప్పారని గురువు గారని వెళ్ళిపోతా ఉండవు శిష్యులు, వెళ్ళిపోతానని పిలిచివాడు. ఆయన పిలిచి ఏంటే మీరు నేను బాగా చెప్పాను అంటున్నారు, ఏమండి గురువు గారు థ్యాంక్స్ మీకు, ఐ థ్యాంక్స్ యూ అని చెప్పకుండా ఏంటి అలా వెళ్ళిపోతున్నారండి, మరి నాకు థ్యాంక్స్ చెప్పాలి కదా అన్నాడు. అంటే వాళ్ళకి నేర్పటం అన్ని అంటే కృత గ్రాటిట్యూడ్ వాళ్ళకి నేర్పటం. ఆయనకి థ్యాంక్స్ ఎందుకు? ఆయన ద్వైతి ఉంటే థ్యాంక్స్, కానీ ద్వితీయం లేని వాడు థ్యాంక్స్ ఏంటి వాడికి? ఇప్పుడు కన్ను లేని వాడికి చూపు లేదు, మనసు లేని వాడికి దృశ్యం లేదు. కన్ను లేని వాడికి చూపేముంది, చూపేము లేదు. అలాగే మనసు ఉన్నవాడికి దృశ్యం, కానీ మనసు లేని వాడికి అసలు దృశ్యం లేదు. అంటే రమణ మహర్షి గారిని ఎవరైనా యాత్రకు తీసుకెళ్తామని అంటే ఆయన ఏమన్నాడంటే, నాకు చూడటానికి ఏమీ లేదు, వినటానికి కూడా ఏమీ లేదు. నాకు వినటానికి కూడా ఏమీ లేదు, చూడటానికి కూడా ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళినా నన్ను నేనే చూసుకుంటాను, ఎందుకంటే ఇందులో వెళ్ళటానికి గోయింగ్ కమింగ్ అక్కర్లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను నేనే చూసుకుంటాను. ఉన్నది ఒకటంటే ఒకటే, ఆ ద్వితీయం లేనే లేదు, రెండవది అనేది లేనే లేదు. ఆ ద్వైతంలోంచి బంధం వస్తుంది. ఇప్పుడు రెండు ఉంటే కలహం, ఉన్నది ఒకటే అయితే కలహం ఏముంది? రెండు ఉంటే మాయ, ఉన్నది ఒకటే అయితే ఇంకా మాయ ఎక్కడుంది? వన్నస్సులో ఏమో, వన్నస్సులో మాయ లేదు. ఆ స్థితిని మనం అందుకోవాలి. అంటే అద్వైతానుభవం అంటే అమృతానుభవమే. అద్వైతానుభవం అంటే అమృతానుభవం పొందటమే. ఇప్పుడు కూడా అమృత స్థితిని మీరు పొందొచ్చు. ఇప్పుడు కూడా ఈ లైఫ్లోనే మీరు అమృత స్థితిని పొందొచ్చు. కానీ పొందలేము పొందలేము అని అనుకోక్కర్లేదు. మీ మైండ్ దానికి ప్యూరిఫై చేయాలి. మైండ్కి ప్యూరిఫికేషన్ అవసరం. ఈ స్పిరిచువల్ ప్రోగ్రెస్ అంతా మైండ్ మీద ఆధారపడదు. అందుకే హోలీ కంపెనీ కూడా అంతకే. తర్వాత మీ అంతా మీరు సాధన చేసేదన బలహీనతలోంచి బయటకు రాలేకపోతున్నారనుకోండి, హోలీ కంపెనీ వల్ల అది పోతుంది. రామకృష్ణ అంటాడు, న్యాచురల్గా నార్మల్గా ఎయిర్ వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు సీలింగ్ ఫ్యాన్ తోటి పనే ఉంది, టేబుల్ ఫ్యాన్ తోటి పనే ఉంది. నీకు సహజంగానే గాలి వచ్చేస్తుంది గుమ్మాల్లోంచి కిటికీల్లోంచి. వచ్చినప్పుడు నీకు టేబుల్ ఫ్యాన్ తోటి సీలింగ్ ఫ్యాన్ తోటి నీకు పనే ఉంది. అంటే హోలీ కంపెనీ వల్ల నీకు ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది. అది ఆ సద్వస్తువుని పొందాలంటే ఇన్స్పిరేషన్ వస్తుంది. అంతేకాదు ఆ స్ట్రెంగ్త్ హోలీ కంపెనీ వాళ్ళ వైబ్రేషన్స్ మనమే పనిచేస్తాయి. హోలీ కంపెనీలో వాళ్ళ వైబ్రేషన్స్ మనమే పనిచేసి అది పొందాలనే, అది పొందాలనే జిజ్ఞాసే కాదు, ఆ జిజ్ఞాసే కాకుండా అది పొందుతాం కూడా. మనం ఏదైతే పొందాం అనుకుంటున్నామో అది పొందింపజేస్తుంది. ఏది హోలీ కంపెనీ అంత దూరం తీసుకెళ్తుందని. కానీ ఆ హోలీ కంపెనీ చెయ్యాలనే తపన కూడా నీకు ఈశ్వర అనుగ్రహం ఉండాలి. మనం సజ్జన సాంగత్యం చెయ్యాలనే తపన కూడా ఈశ్వరుని దయ లేకపోతే సాధ్యం కాదు. అంతా ఈశ్వరుని దయ్యాడు. ఈశ్వరుని దయకి అసాధ్యం అంటే ఏమి లేదు. మనం సంపాదించవలసింది, ఈ సృష్టిలో మనం సంపాదించవలసింది ఏదని ఉంటే అది ఈశ్వరుని దయ ఒకటి. ఈ ఒక్క వాక్యం మీరు గుర్తించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటి అన్నాడు, స్థిరత్వం ఉండాలి. కొంతమంది రోజుకో రకంగా ఉంటారు, గంటకో రకంగా ఉంటారు. వాళ్ళకి బ్యాలెన్స్డ్ మైండ్ ఉండదు. రోజుకో రకంగా గంటకో రకంగా ఉంటారు. ఆలోచనలో స్థిరత్వం ఉండదు, మాటలో స్థిరత్వం ఉండదు. అలా ఉండకూడదు. తర్వాత మనకు భగవంతుడు కాళ్ళు చేతులు ఎలా ఇచ్చాడు, బుద్ధిని కూడా అలా ఇచ్చాడు. కానీ చేత మనం బుద్ధిని ఎందుకు ఇచ్చాడు, ఆలోచించుకోమని ఇచ్చాడు. అయితే మన బుద్ధిని చూడ ఆలోచి మనం కూడా సొంత కొంత ఆలోచించుకుంటా ఉండాలి. ఎవరో చెప్పుడు మాటలు, ఎవరో ఏదో చెప్పారని అది బుధాన్ని వేసుకుని వెళ్ళకూడదు. అర్జున, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోను. నువ్వు బాగుపడాలంటే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో. అందుకని ఎవరో చెప్పాడు, ఆ చెప్పినాడు జ్ఞానే అజ్ఞానే. అజ్ఞాని చెప్పిన మాటకు ప్రమాణం ఏంటి? ఒక రియలైజ్డ్ సోల్ ఏదైనా చెప్తే ఆ వాక్యానికి ప్రమాణం. కానీ ఇగ్నోరెన్స్లో ఉండేదని వాక్యం చెప్తే అది ప్రమాణం ఎలా అవుతుంది అసలు? అర్జున, ఇది ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది చెయ్యకూడనిది, ఇది చెయ్యదగినది అని నీకు ఏదైనా డౌట్ వస్తాంటే ఎవరు చెప్పిన మాట నువ్వు తీసుకోవద్దు, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో. తర్వాత ఇంకోటి, ఆయనకు దేని ఈశ్వరుడి మీద గౌరవం లేదనుకోండి, శాస్త్రం మీద గౌరవం వస్తుందనుకోండి, శాస్త్రం చూస్తున్నాం అనుకోండి, ఆ శాస్త్రం మీద మనకు గౌరవం పెరుగుతుంటే సహజంగా ఈశ్వరుడి మీద కూడా గౌరవం వచ్చేస్తుంది. మనకి మనం శాస్త్రం చదివేటప్పుడు దాని మీద అసలు గౌరవం కలుగుతుంటే శాస్త్రం మీద న్యాచురల్గా ఈశ్వరుడు ఉన్నాడే, ఈశ్వరుడు యొక్క అస్తిత్వం మీద సజీవమైన విశ్వాసం వచ్చేస్తుంది. అది ఏం అక్కర్లేదు, నీకు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనే పూర్తి నమ్మిక మీకు కలిగితే 150 మార్కులు వచ్చినట్టే స్పిరిచువల్ సైడ్, మీకు 50% మార్కులు వచ్చేసినట్టే. ఇదేం పాండిత్యంతో సంబంధం లేదు, ఐశ్వర్యంతో సంబంధం లేదు. ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మరణానంతర జీవితం ఉంది, ధర్మం అనేది ఒకటి ఉంది అని వీటి పట్ల మీకు సజీవమైన విశ్వాసం కనుక కలిగితే మీకు 150 మార్కులు వచ్చినట్టే స్పిరిచువల్ సైడ్లో. అయితే మనం సంపాదించుకోవాల్సింది ఆయన దయ. ఏమంటున్నాడు, స్థిరత్వం ఉండాలంటాడు. తర్వాత మనోనిగ్రహం, ఎంత అధికారంలో ఉన్నా శాస్త్రంలో చెప్తాడు, ఎంత అధికారంలో ఉన్నా, ఎంత ఐశ్వర్యవంతుడైనా, ఎంత పండితుడైనా, ఎంత యశస్సున్నా మనోనిగ్రహం లేని వాడు పశువుతోడు సమానము. ఈ శాస్త్రం ఎవడు దారిపోయాడు చెప్పిన మాటలు కాదు. వాడు ఎంత పెద్ద అధికారంలో ఉన్నా, వాడి పెద్ద పండితులైనా, లేకపోతే వాడికి పెద్ద ధనమున్నా, ఐశ్వర్యవంతులైనా, ఏదున్నా భాష్యంగా ఎన్నున్నా, వాడికి మనోనిగ్రహం లేకపోతే వాడు పశువుతోడు సమానం. అంటే మైండ్ కంట్రోల్ దీనికి చాలా ముఖ్యం. అంతేగా మనం మాటకాడ కూడా జాగ్రత్తగా ఉండాలి. వాడికి కంట్రోల్ ఉందా లేదా అంటే వాడి మైండ్, వాడి మాటను బట్టి మనం చెప్పచ్చు. వాడు మనిషికి కంట్రోల్ ఎంతవరకు ఉందంటే వాడు మాట్లాడే మాటలు, వాడు మాట్లాడే మాటను బట్టి చెప్పచ్చు. మాట కూడా పొందిగ్గా ఉన్నవాడు మైండ్ వేరుగా ఉంటుంది, వాడు లూజ్ టాక్ ఉన్నవాడు మైండ్ వేరుగా ఉంటుంది. ఆ టాక్ను బట్టే మనం మైండ్ ఎలా ఉంది అక్కడ చెబుతూ ఉండవచ్చు. ఆంజనేయ స్వామి తను తాను పరిచయం చేసుకున్నప్పుడు రాముడితోటి ఆంజనేయ స్వామి, నా పేరు ఆంజనేయ స్వామి అంటారు, నేను సుగ్రీవుడు మంత్రిగా ఉన్నాను, సుగ్రీవుడికి సలహాదారుడిగా ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. ఆ భాష వింటాడు, ఆ పొందిక, ఆ భాషలో ఉన్న పొందిక విని, లక్ష్మణ వీడు అదృష్టవంతుడు కాదు, వీడు ఎవరికి సలహాదారుడిగా ఉన్నాడో వాడు అదృష్టవంతుడు అంటాడు. రాముడు అంటాడు మాటలు విని, ఆ మాటలు వినేటప్పటికి మైండ్ తెలుస్తుంది వీడికి. అంతకుముందు ఇద్దరికి పరిచయం లేదు రాముడికి ఆంజనేయ స్వామికి, అదే తొలి పరిచయం, అదే తొలిసారి అదే చూసుకోవటం. అది ఆ చూసుకున్నాక ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని మాట్లాడేస్తాడు. మాట్లాడాక నేను సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉన్నాను, సుగ్రీవుడి దగ్గర సలహాదారుడిగా ఉన్నానని చెప్తే అప్పుడు లక్ష్మణుడు రాముడు చెప్తాడు, వీడికి ఎవడైతే మంత్రిగా ఉన్నాడో, వీడు ఎవడికైతే మామూలుగా సలహాదారుడిగా ఉన్నాడో వాడు అదృష్టవంతుడు లక్ష్మణ అంటాడు. అంటే మన కర్మ కొద్ది జనం కూడా దొరుకుతారు మనకు. అంటే మనకు ఒకసారి చెడ్డ సలహాదారులు దొరుకుతారు, అది మనకు ఆలోచన లేదనుకోండి, వాళ్ళు కూడా పడి వెళ్తే చివరికి మరణానికి ముందేమో అశాంతి, మరణం అయిన తర్వాత నరకం, ఇంకా ఇంకెక్కడ సుఖం లేదు, అక్కడ సుఖం లేదు. సలహాదారులు కూడా చాలా ప్రమాదం. ఒకసారి సలహాదారులు మనకి మంచి సలహాదారులు లేకపోతే మనంతా మనం నరకానికి మెట్లు కట్టుకున్నట్టే. వాళ్ళు కూడా మన కర్మను బట్టి, మన ప్రారంభాన్ని బట్టి దొరుకుతారు వాళ్ళు. అంటే అడ్వైస్ చేసేటప్పుడు కూడా మంచి సలహాలు దొరికితే మనకు పూర్వపుణ్యం ఉన్నట్టు. మనకి ఎవరైనా మంచి సలహాదారులు దొరికితే, మనకు ఎవరైనా మంచి స్నేహితులు దొరికితే, హోలీ కంపెనీ కనుక దొరికితే మనకేదో పూర్వపుణ్యం ఉంది. ఆ అకౌంట్లో తీసిన వాళ్ళని వీళ్ళు దొరుకుతారు మనకు. ఆ పూర్వపుణ్యం లేదనుకోండి, ఇంకా అకౌంట్లోంచి మంచి స్నేహితులు, మంచి సలహాదారులు దొరక మనకు. ఏం చేస్తారంటే అకౌంట్లో తీయడానికి అక్కడ ఏమైనా ఉంటే కదా మనకు. మనకు మన అకౌంట్లో పుణ్యం ఉంటే మంచి సలహాలు దొరుకుతారు, మంచి వాళ్ళు దొరుకుతారు. ఆ అకౌంట్లో మనకు ఏమి లేదు, సున్నా ఉంది అక్కడ, అయిపోయింది. ఇంకా పుణ్యం ఏమైనా చేస్తే కదా అకౌంట్లో ఉండడానికి. ఇంకా ఈ జనం అందరూ దొరుకుతారు మనం, అందరం లౌకికులే. ఎక్కడ ఎక్కడికైనా లౌకిక మాటలు, లౌకిక విషయాలు చెప్పి ఉంటారు. ఈ వరల్డ్ పీపులే దొరుకుతారు మనకు అకౌంట్లో పుణ్యం లేకపోతే. వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తారంటే చివరికి ఎక్కడ నరకానికి వెళ్ళి మెట్లు కట్టి ఉంచుతారు మనకు. అది ఇక్కడ చెప్పాడు వీడియో, ఎవరికైతే మంత్రులు వీడు ఎవరికైతే సలహాదారుడిగా ఉన్నాడో వాడు అదృష్టవంతుడు లక్ష్మ. వీడికంటే వాడు అదృష్టవంతుడు లక్ష్మి. ఎవడు ఆంజనేయస్వామి కంటే వాడు అదృష్టవంతుడు. ఎవడు సుగ్రీవుడు అదృష్టవంతుడని రామచంద్రమూర్తి చెప్తాడు. ఇంకెక్కడ ఉన్నాము మన ఇదంటే మనోనిగ్రహం, మైండ్ కంట్రోల్ కూడా వచ్చేస్తుంది మనకు. అంటే ఎవడైతే ఎవరికైతే మైండ్ కంట్రోల్ ఉందో వాళ్ళకి, ఎవరికైతే సెన్స్ కంట్రోల్ ఉందో వాళ్ళతో ఎక్కువ సహవాసం చేయటం వల్ల న్యాచురల్గా వచ్చేస్తున్నది. మన ఎఫర్ట్ పెద్ద అవసరం లేదు, న్యాచురల్గానే నార్మల్గానే వచ్చేస్తుంది. అంతేత కంపెనీ మంచి కంపెనీ కూడా చూసుకోమని చెప్తున్నాడు ఇక్కడ. అది కూడా దానికి పుణ్యబలం ఉండాలి. పుణ్యబలం లేకపోతే మనం వెతుక్కున్న దొరకరు వాడు. తర్వాత మనిషి పుట్టాడంటే అడుగు మొసలతనం వస్తుంది, ఏదో రోజున మొసలతనం వస్తుంది. శరీరం పుట్టిందంటే చచ్చిపోతుంది. శరీరం పుట్టింది అనుకోండి, ఆ శరీరం చనిపోతుంది. దానికి ఏదో మొసలతనం వస్తుంది, శరీరానికి మొసలతనం వస్తుంది, శరీరం చనిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే పుట్టిక, చావు, తర్వాత మీకు మొసలితనం రావటం, ఆ శరీరానికి రోగాలు వస్తూ ఉంటాయి. శరీరం అయినాక రోగాలు వస్తూ ఉంటాయి, మనసుకేమో కష్టాలు వస్తూ ఉంటాయి, శరీరానికి రోగాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ సహజమే. ఇవన్నీ ఇందులో దోషాలు కూడా గ్రహించు. నీకు ప్రపంచంలో ఉన్న దోషాలు అలా చూస్తుంటే, ప్రపంచంలో ఉన్న దోషాలను మనం గ్రాస్ చేసే శక్తి మనకు ఉంటే ఆ మనిషికి వైరాగ్యం కలుగుతుంది. ప్రపంచంలో ఎన్ని దోషాలు ఉన్నాయో మనం అన్నీ అబ్జర్వ్ చేస్తుంటే అక్కడ తప్పనిసరిగా మనకు వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు ప్రపంచంలో అన్ని దోషాలు ఉన్నాయి మనం చూస్తానో తెలుస్తుంది. దీని కృష్ణుడు రెండు మాటలు వాడాడు ప్రపంచం గురించి, అనిత్యం అసుఖం. ఈ లోకంలో సుఖం ఉందని మీరు అనుకుంటున్నారు, అది మీకు ఏదైనా సుఖం కనిపిస్తున్నా భవిష్యత్తులో దుఃఖం తీసుకొచ్చే సుఖం అది. ఇది అనిత్యం. కొన్ని పెర్మనెంట్గా ఉంటుందంటే పెర్మనెంట్గా ఉంటుంది. నీ శరీరం పెర్మనెంట్ కాదు, వచ్చిందంటే పోతుంది. అలాగే రెండు విశేషణాలు వాడాడు భగవంతుడు ఈ శరీరం, ప్రపంచం గురించి. ఇది అనిత్యం, ఇది అసుఖం. ఇది సుఖ దుఃఖాలమే, ప్రపంచం అంతా దుఃఖాలమే. అయితే దీనికి ఒక మహాత్ముడు సవరణ పెట్టాడు. కృష్ణుడే చెప్పాడు ఆయన మాటను మనం కాదు ఎలా అంటాం, అమెండ్మెంట్స్ కుదరవు, భగవద్గీతకి అమెండ్మెంట్స్ ఏం కుదరవు, మన భారత రాజ్యాంగానికి చేసినట్టు. అది అనిత్యం, అది అసుఖం అన్నాడు. దేనికి? ప్రపంచాన్ని గురించి. నువ్వు కనుక ఎవడు సజ్జన సాంగత్యం అంటే ఇష్టపడేవాడు అక్కడ ఏం చేశాడంటే, భగవంతుడి అనిత్య అసుఖం అన్నాడా, సజ్జన సాంగత్యం దొరికితే ఈ అసుఖం కాదు సుఖమైన అయిపోతుంది ఇదంతా ప్రపంచం అంతా అన్నాడు. లోపలటండి నీ కల్మషం పోగొట్టుకుంటే, సజ్జన సాంగత్యం నీ లోపల కల్మషం పోగొట్టుకుంటే ఇది అసుఖమా, ప్రపంచమంతా సుఖమయంగా నీకు కనిపిస్తానడా అది వాడు చెప్పి. అసుఖం కాదు ఇది, సుఖమయం అన్నాడు. అది వాడాడు భగవంతుడు, వాడాడు జనరల్గా అది చెప్పాడు. కానీ ఇది నీ హోలీ కంపెనీ వల్ల సుఖమయం అయిపోతుంది. అసలు నీకు ఎటు చూసినా దుఃఖమే కనపడదు అయ్యా అన్నాడు. ఈ దుఃఖాలు ఏమన్నాడు కదా కృష్ణుడు, అసలు నీకు ఎప్పుడైతే లోపల అజ్ఞానం పోయిందో, సజ్జన సాంగత్యం చేసి దుర్జన సాంగత్యానికి దూరంగా ఉండి సజ్జన సాంగత్యం చేసి నీ లోపల అటండి ఈ ఇగ్నోరెన్స్ని అంటే ఈ ఫాల్స్ అయిన నువ్వు తొలగించుకోగలిగితే, బాడీ బాండ్లో నుంచి ఎలిమినేట్ అవ్వగలిగితే నువ్వు. ఇది ఏమని చెప్పాడవే కృష్ణుడు నీకు, అశోకం అని చెప్పాడా? ఈ దుఃఖాలనే నీకు అది అశోకమా? వాడు చెప్పింది అశోకం ఏంటవయ్యా, ఈ సుఖమాగి చేసేస్తాడంట వాడు. ఇది భక్తుడు, అది దేవుడు చెప్తే దేవుని దాటికని చెప్పాడు ఒకడు భక్తుడు, వాడు భక్తుడు. ఇది కృష్ణుడు విన్నాడు అనుకోండి కోపం తెచ్చుకోడు, ఏం వండర్ఫుల్గా చెప్పాడు అయ్యా అని అనుకుంటాడు వాడు దేవుడు. అంతేకాదు కోపం రాదు కృష్ణుడికి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు కృష్ణుడు వింటున్నాడు అనుకోండి, ఏంటి నన్ను కాదని చెబుతున్నారు, ఏంటి నాకే తోకలు పెట్టేస్తున్నారు వీళ్ళు, నాకే సవరణలు తెచ్చేస్తున్నారని అలా అనుకోడు. అలా అనుకుంటాడు దేవుడు కాదు అని సంతోషిస్తాడు. ఈ భక్తుడు చెప్పిన మాటలు ఏంటంటే, వాడు అశోకం అని చెప్పాడా, ఈ లోకం అంతా అశోకం అని చెప్పాడా, నీకు సజ్జన సాంగత్యాలు చేసి వాళ్ళ వైబ్రేషన్స్ నువ్వు పొందుతూ నీ లోపల కల్మషం అంతా బాగొట్టుకుంటే నీకు దేహాభిమానం లేకపోతే ఇది అశోకం కాదు అయ్యా. ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా ఎటు చూసినా శాంతే, ఎటు చూసినా ఆనందమే. నీకు అసలు లోకం ఉందా లేదనే స్పృహ లేని. ఇది లోకం ఉన్నా ఒకటే, లోకం లేకపోయినా ఒకటే. ఇంకా అసలు వరల్డ్ స్టేట్కి వెళ్ళినప్పుడు సుఖమే ఉంది దుఃఖమే ఉందవే, అది వరల్డ్లెస్ స్టేట్కి బాడీలెస్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఇంక ఇది అశోకమేంటి దుఃఖానికి దేవాలయం ఇటువంటి మాటలు. వాడు ఆ భక్తుడు ఏం చేశాడంటే భగవంతుని దూసుకుని వెళ్ళిపోయాడు రన్నింగ్ రేసుడు. అశోకమా సుఖమాయ చేస్తాడు వరల్. వాడు ఆ పరుగు పందులు భక్తుడు దాటిపోయాడు కృష్ణుడు. మనం ఎవరు చెప్పినా ఎవరు మనం గొడవ నేర్చుకోవాలి. ఎవరి ముఖంలోంచి జ్ఞానం వచ్చినా ఎంజాయ్ చేయాలి. అలా ఎంజాయ్ చేయలేకపోతున్నా మన మనసులో ఏదో లోపం ఉంది. ఎవరి ముఖంలోంచి జ్ఞానం వర్షిస్తున్నా అది ఇండియా వాడవచ్చు ఇంగ్లాండ్ వాడవచ్చు ఎవడ వాడేది ఎక్కడైనా సరే ఎవడో అమెరికా వాడు కనిపెట్టిన మందు మనం వాడుకుంటున్నాం కదా. అలా ఎవరు చెప్పినా సరే ఏ ముఖంలోంచి వచ్చినా సరే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినా అది మనం ఎంజాయ్ చేయవలసింది. అలా ఎంజాయ్ చేయలేకపోతున్నామంటే అక్కడ ఏదో మనలో దోషం ఉంది, లేకపోతే దోషం నుంచి ద్వేషం వస్తుంది. అది అంటే ఇక్కడ ఈ దుఃఖమయం వచ్చినాడు. ఇదంతా భక్తుడి మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. ఇక్కడ కృష్ణుడు ఏమన్నా అంటే ఇదంతా దుఃఖమయం, అందులో ఉన్న దోషాలు చూడండి ఇవన్నీ చెబుతున్నాడు. చెబుతంటే మరి పుట్టుకలో దోషం ఉంది, చావులో దోషం ఉంది, ముసలితనంలో దోషం ఉంది, శరీరం ఉందని చెప్పి ఏదో రోగం వస్తూ ఉంటుంది. ఈ ఇబ్బందులన్నీ కూడా మీరు పరిశీలనగా చూస్తుంటే అంటే ఈ మానవ జీవితంలో ఉన్న లోపాలు మానవ జీవితంలో ఉన్న మైనస్ పాయింట్స్ అన్ని ఆ డిఫెక్ట్స్ మీరు మామూలుగా పరిశీలనగా అబ్జర్వేషన్లో పెడితే మీకు కొంత వైరాగ్యం కలుగుతుంది. జన్మ దుఃఖం జరా దుఃఖం అన్నీ చెప్తూ ఉంటారు కదా కదా. ముసలితనంలో ఎవరు పట్టించుకోరు. ముసలితనం వచ్చాక వాళ్ళ మాటలు ఇంటి వాళ్ళు ఎవరే వినరు. ముసలితనం వచ్చేసాక వాళ్ళ మాటలు పెద్ద వాళ్ళు వినరు. మంచి మాట చెప్పిన వాళ్ళు వినరాడు. అది ఒక రకమైన ముసలితనం వచ్చాక ఒక రకమైన ఒంటరితనం మనల్ని ఎవరో పలకరించలేదంటే అని ఎలా అనుకుంటా ఉంటారు. అంటే అది ముసలితనం కూడా ఒక కర్స లాంటిది. అది ఇందాక జనరల్గా ఆ ముసలితనంలో ఓల్డ్ ఏజ్ వచ్చాక ఉన్న దోషాలు కూడా గమనించమంటున్నాడు. ఇవన్నీ కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడు అంటే అంటే ఆ దోషాలు గమనిస్తే ఏది ప్రపంచంలో ఉన్న దోషాలు మానవ జీవితంలో ఉన్న దోషాలు ఆ మైనస్ పాయింట్స్ అన్ని మీకు చూస్తుంటే వైరాగ్యం వస్తుంది అంటున్నాడు. ఆ దుఃఖాన్ని మీరు దర్శిస్తే ఏది లోకంలో ఉన్న ఆ దోషాలన్నీ మీరు దర్శించడం వల్ల మీకు వైరాగ్యం కలుగుతుంది అని చెబుతున్నాడు ఇక్కడ. అంటే వైరాగ్యం కూడా అంటే వైర జ్ఞాన సముపార్జనకి అది ఒక పనిముట్టు. వైరాగ్యం లేని వాడికి ఎవరికి జ్ఞానం రాలేదు ఇంతవరకు సృష్టిలో. ఇంతవరకు సృష్టిలో వైరాగ్యం లేకుండా ఎవడు బ్రాహ్మ అమృతానుభవం ఎవరికీ కలగలేదు. వరల్డ్ హిస్టరీలో ఎవరికీ కలగలేదు. వైరాగ్యం లేకుండా అమృతానుభవం పొందిన వాడు ఎవడు లేడు అసలు. ఇంకేమంటున్నాడు దుఃఖ దోషాన దర్శనం తన ఈగో సెల్ఫ్ సాధ్యమంతరకు తగ్గించుకుంటూ రండి. మన మాటలో మన ఈగోతో ఈగోలెస్గా మాట్లాడుతున్నాం. ఈగోగా మాట్లాడుతున్నాం మనకు తెలుస్తూ ఉంటాం. తర్వాత అవసరమైన మాట అవసరమైనప్పుడు మాట్లాడిన అవసరం లేకపోతే మాట్లాడద్దు. మీరు అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు. అవసరం లేనప్పుడు మాట్లాడుతుంటే ఈగో సెన్స్ పెరుగుతుంది, కామన్ సెన్స్ తగ్గిపోతూ ఉంటుంది, ఈగో సెన్స్ పెరుగుతూ ఉంటుంది. అంటే అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు అవసరం లేనప్పుడు మాటలు తగ్గించేయాలి, మాటలు పొడిగించక్కర్లేదు ఇంకా. అయితే నువ్వు నీ టాక్ కూడా నువ్వు మాట్లాడే విధానం కూడా ఎలా ఉండాలంటే నీ దేహాభిమానాన్ని పెంచేటట్టుగా ఉండకూడదు, దేహాభిమానం తగ్గేటట్టుగా ఉండాలి. మనం ఎక్కడైనా ప్రవచనం చెబుతున్నా అనుకోండి దానివల్ల మనం దేహాభిమానం తగ్గుతూ ఉండాలి కానీ దేహాభిమానం పెరుగుతూ ఉండకూడదు. అంటే ఇండివిజువల్ అయి తగ్గుతూ ఉండాలి. అంటే భగవంతుడు అంటే గురువు జ్ఞానము శాస్త్రము ఇవన్నీ చెప్పేది ఏంటంటే ఆ ఇండివిజువల్ అయిని కరిగించేసి ఇండివిజువల్ అయిని జ్ఞాన మార్గంలోనో భక్తి మార్గంలోనో ఏదో మార్గంలో ఇండివిజువల్ కరిగించేసి అది ఇండివిజువల్ అయి అడ్డొస్తుంది. ఆ ఇండివిజువల్ అయి కరిగిన తర్వాత ఆయనలో కలిపోవడానికి ఈశ్వరుడు చేసే ప్రయత్నమే అదే జ్ఞానం. ఆ ఇండివిజువల్ ఉన్నని చెప్పి మనకి ఈశ్వరుని స్వరూపం దొరకదు. మనమేం చేస్తున్నామంటే అది కావాలి విడిచిపెట్టలేం. మనకు యూనివర్సల్ అయి కావాలి, ఇండివిజువల్ అయి విడిచిపెట్టలేం. ఇండివిజువల్ అయినా విడిచిపెట్టలేకపోతున్నాం. ఆ యూనివర్సల్ అయితే ప్రయత్నం చేయటం మానతలేదు అని కానీ మనంతరం మనం విడిచిపెట్టలేదు కాబట్టి విడిచిపెట్టలేం కాబట్టి గురువు ఏం చేస్తాడు ఈశ్వరుడు ఈ గురు రూపంలో వచ్చిన ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మనతో మాట్లాడుతూ ఎప్పుడో మనకు తెలియకుండా ఇండివిజువల్ అయిన ఓడగొడతాడు. అదే అడే గురువు ఓడగొడతాడు. మనం ఓడగొట్టుకోలేము అది, ఆయన ఓడగొడతాడు. ఆ ఓడగొట్టేవాడు గురువు. అది కొన్ని లక్షలు ఇంకా చాలా ఉన్నాయి, టైం అవుతుంది, ముగిందాం. ఒక గంట కంటే ప్రవచనం ఎక్కువ రామకృష్ణ శాంతరసులు ఎవరైనా సరే 45 నిమిషాలు గంట కంటే ఎక్కువ చెప్పరు. మనం 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 8 గంటల ప్రవచనం చెప్పకూడదు. ఒక గంట చాలు, అదే అరగంట చాలు. అంటే ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏంటంటే మన డే టు డే లైఫ్లో మనం ఎంతవరకు బ్యాలెన్స్డ్గా ఉన్నాం, ఎంతవరకు బ్యాలెన్స్డ్ లేకుండా బ్యాలెన్స్డ్ తప్పి జీవిస్తున్నాం. మన అంటే సాధన అంటే డే టు డే లైఫ్ వాచింగ్ ఉండాలి. మన మాట ఎలా ఉంది, తర్వాత మన ముందు సత్వగుణం కూడా కల్టివేట్ చేయాలి. మన పని సాత్వికంగా ఉండాలి, మన మాట సాత్వికంగా ఉండాలి, మన బిహేవియర్ సాత్వికంగా ఉండాలి. ఈ సత్వగుణం ఆస్తి సంపాదించుకున్నాడు, ఆస్తి ఎలా సంపాదించుకుంటాడో ఈ సత్వగుణాన్ని బాగా సంపాదించుకోవాలి. ఎప్పుడైతే ఈ ఆస్తి సత్వగుణాన్ని సంపాదిస్తున్నామో మనకు తెలియకుండా రజగుణంలోంచి తమగుణంలోంచి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు డబ్బు సంపాదించేవాడు ఏమవుతాడు, పేదరికంలోంచి బయటకు వచ్చేస్తాడు. అక్కడికి పావర్టీ ఉందనుకోండి, అంతకుముందు ఈ డబ్బు సంపాదించేవాడు ఏం చేస్తాడు, పావర్టీలోంచి బయటకు వచ్చేస్తాడు. అలా మనం సత్వగుణం సంపాదిస్తున్నాం అనుకోండి, సత్వగుణం ఎలా చేసి కొలిది మనకు తెలియదు, రజగుణంలోంచి తమగుణంలోంచి బయటకు వచ్చేస్తాం మనం. సత్వగుణం ఏం చేస్తుందంటే, సత్వగుణం కూడా గుణమే, అది ఏం చేస్తుందంటే భగవంతుల దగ్గరికి వెళ్ళటానికి దారి చూపించి పక్క తప్పుకుంటుంది, గురువు దగ్గరికి వెళ్ళటానికి దారి చూపించి పక్క తప్పుకుంటుంది. అది కూడా గుణమే, అది కూడా మైండ్ పరిధిలోనే ఉంది. కానీ ఈశ్వరుడి సమీపం, ఈశ్వరుడి పాదాలు పొందడం, ఈశ్వరుడు యొక్క పాదాలు పట్టుకోవడానికి అనుకూలంగా, ఈశ్వరుడి పాదాలు లభించడానికి అనుకూలంగా ఆ ఈశ్వర స్థానాన్ని చూపించది ఆ గుణం పక్క తప్పుకుంటుంది. అంటే సత్వగుణం చేసి మీరు మనకది ముందు మనకి దైవ సాక్షాత్కారం కావాలంటే, బ్రాహ్మీ స్థితి పెరగాలంటే ముందు ఈ గుణం సంపాదించుకోవాలి. అంటే మాట సాత్వికంగా ఉండాలి. అంటే సత్వగుణం ఎక్కువ ఉన్న వాడికి యాక్షన్ ఉంటుంది, కానీ రియాక్షన్ ఉండదు. సత్వగుణం మనకు పెరుగుతుంది అనుకోండి, వాడికి యాక్షన్ ఉంటుంది కానీ రియాక్షన్ అనేది కనిపించదు. సత్వగుణం ఎక్కువ ఉన్నవాళ్ళు తర్వాత వాడు చెప్పి సబ్జెక్ట్ చెప్తాడు, ఎవరు ఏది క్రిటిసైజ్ చేశారని ఉద్రేకపడ్డు, ఏమి ఉద్రేకపడ్డు. అందుచేత మనకు ఆ సత్వగుణం పెంచుకోవాలి. పెంచుకుంటే పాజిటివ్ థింకింగ్ వస్తుంది, నెగిటివ్ థింకింగ్ మనకు ఉండదు. కొంతమందికి లైఫ్లో అసలు అంతా నెగిటివ్ థింకింగ్. ఈ సత్వగుణం పెంచుకున్న వాడికి పాజిటివ్ థింకింగ్ నెమ్మదిగా వస్తుంది. తర్వాత మనకి ఆ ఉన్నవాడు ఉన్నాడో లేడో అని సందేహం ఉన్నవాళ్ళు అందరూ కూడా ఉన్నాడో లేడో అనుకున్నవాడు ఉన్నాడు అనేటువంటి ఒక స్థిర బుద్ధి కలుగుతుంది. తర్వాత ఒక విధంగా ఆ టీచింగ్లో రామకృష్ణ పరమహంస ఉన్నాడు, సింపుల్గా చెప్తాడు, సింపుల్గా చెప్పిన కన్విన్సింగ్గా ఉంటుంది. కొంతమంది జడ్జిమెంట్స్ చెప్తే 100 సంవత్సరాల తర్వాత కూడా మన ఫుల్ స్టాప్ కామ మార్చరు. కొంతమంది జడ్జిమెంట్ రాస్తారు, ఆ జడ్జిమెంట్ రాస్తే 100 సంవత్సరాల తర్వాత కూడా అందరూ ఫుల్ స్టాప్ కామ మార్చరు. అది ఫర్ ఎవర్ అనిపిస్తుంది మనకు. తర్వాత మనం మాట్లాడేప్పుడు కూడా సత్వగుణం మాట్లాడుతున్నాం, రజగుణంగా మాట్లాడుతున్నాం, మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెబుతున్నాం అమ్మ, ఇక్కడ ఏం చెబుతున్నాం అమ్మ రోజున, అది సత్వగుణం సంపాదించాలి. సత్వగుణం మనం సంపాదించాలి. అది మామూలుగా సత్వగుణం సంపాదించగలిగితే ఏమవుతుందంటే మనకి హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. అంతే మనకి ఈ రోజున గురు పౌర్ణమి రోజున ముఖ్యంగా ఏంటంటే, ఒకటి గురువు పట్ల మనకు మనకున్న కృతజ్ఞతని వ్యక్తం చేయటం, మనకున్న కృతజ్ఞతని వ్యక్తం చేయటం. ఇప్పుడు మన బళ్ళో మాస్టర్లు ఏం చెప్తారంటే మనకు పాఠం చెప్తారు, మనకే పాఠాలు చెప్తారు. నేర్చుకున్నాడు నేర్చుకుంటాడు, లేనాడు. ఇప్పుడు కాలేజీలు అంతే కదా, వాళ్ళు ఏదో లెక్చర్ చెప్తారు, నేర్చుకున్నాడు నేర్చుకుంటాడు, లేనివాడికి లేదు. ఇక్కడ ఇది గురువు అంటే ఈ గురువు కాదు, అక్కడ క్లాసులో చెప్పే గురువు కాదు. వీడు ఏం చేస్తాడంటే పర్సనల్ కూడా చూస్తూ ఉంటాడు. ఆ డే టు డే లైఫ్లో వాడి బిహేవియర్ ఎలా ఉందో చూస్తూ ఉంటాడు, ఇవన్నీ చూస్తూ ఉంటాడు. ఇది వేరు, వీడు ఏం చేస్తాడో చూస్తూ ఉంటా ఉంటాడు. వాడు కేవలం ఎడ్యుకేషన్ కాకుండా వాడు బిహేవియర్ చూస్తూ ఉంటాడు. ఆ లోపాలు ఏమంటే అన్ని సవరిస్తూ ఉంటాడు. వాడికి తెలియకుండానే వాడికి సవరి చెప్పకుండా చెప్పటం అంటారు దాన్ని. వాడు చెప్పినట్టు కనిపించడం, బోధించినట్టు కనిపించడం, కానీ బోధిస్తూ ఉంటాడు, చెప్పకుండా చెప్పటం అంటారు దాన్ని. ఇవన్నీ చూస్తూ ఇప్పుడు గురువు అంటే కాలేజీ లెక్చరర్ వాడు కాదు, వాడు ఏదో అరగంట మాట్లాడతాడు వెళ్ళిపోతాడు అలా కాదు. వీడు చాలా బాధ్యత తీసుకుంటాడు. ఎవడు బాధ్యత తీసుకుంటాడు? తర్వాత అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వచ్చే వరకు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు వాడి గురు. దీని అన్నారు ఇప్పుడు గురువుతో మనకున్న అనుబంధం జన్మాంతరం నుంచి వస్తుంది. వీడేం చెప్పాడంటే గురువు అంటే ఎవడంటే బోయేవాడు వేటగాడు. బోయే వేటగాడు ఆ జంతువుని ఎలా వేటాడతాడు, వేటగాడు ఆ జంతువుని ఎలా వెంటాడుతూ ఉంటాడు, మన గురువు మనలో ఉన్న అజ్ఞానాలు అలా వెంటాడుతూ ఉంటాడు వాడు గురువు అంటే. మన గురువు మనలో ఉన్న అజ్ఞానాన్ని వెంటాడుతూ ఉంటాడు. వెంటాడి వెంటాడి ఆ అజ్ఞానంలోంచి మనల్ని విడుదల చేసే వరకు మనం విడిచిపెట్టడు వాడు గురువు. అంటే దేహానికి ఇప్పుడు దేహం చనిపోతుంది ఏదో రోజున. దేహం ఎప్పుడైతే చనిపోయిందో మన బంధువులతోటి మన స్నేహితులతోటి మన కుటుంబ సభ్యులతోటి అందరితోటి దేహం సంబంధం చెగిపోతుంది. మన డొమెస్టిక్ మెంబర్సు లేకపోతే రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎన్మీస్ వీళ్ళందరితోటి సంబంధాలు తెగిపోతాయి మనకి. ఇంకా సంబంధం తెగదంటే గురువుతోటి సంబంధం తెగదు. ఏం చేద్దంటే వాడు ఆ సోల్ రిఫైన్డ్ సోల్ చేసే వరకు వచ్చి జన్మలో కూడా మనం ఎక్కడున్నామో చూసి మనల్ని వెంటాడుతుంటాడు. వెంటాడుతుంటాడు గురువు ఏ స్థాయి పొందాడో ఆ స్థాయి మన చేత పొందింపజేసే వరకు వెంటాడుతూ ఉంటాడు వాడు గురువు అంటే. గురువు అంటే మన మా దేహ సంబంధం లాంటిది కాదు. మన దేహంతో సంబంధించిన వాళ్ళందరితోటి చావుతోటి తగ్గిపోతుంది. మన స్నేహితులు విరోధులు బంధువులు స్నేహితులు అందరితోటి మన దేహయాత్ర ఎప్పుడైతే ముగిసిపోయిందో దేహాన్ని బట్టే కదా బంధువులు. దేహం లేకపోతే బంధువులు ఏంటి? అంటే దేహం పోయినప్పుడు బంధువులతో కూడా సంబంధం తెగిపోతుంది. ఇంకా సంబంధం తెగదల ఒక గురువుతో, ఆ గురువుతో నిత్య సంబంధం అలా వెంటాడుతూనే ఉంటాడు. అలాగా వెంటాడుతూనే ఉంటాడు. మన అజ్ఞానం నుంచి విడుదల చేయడానికి ఆ ఇండివిజువల్ ఐడో నుంచి బయటకు లాగి యూనివర్సల్ ఐడో మనల్ని కలపడానికి ఆ గురువు చేసే ప్రయత్నం మనకు తెలుస్తా. నెమ్మదిగా స్లోగా చేస్తాడు గురువు, స్టడీగా చేస్తాడు. నువ్వు కంగారు పడినా వాడికి కంగారు పడ్డు, ఎలా డిజర్వ్ అవుతున్నావో లేదో చూసుకుని నొక్కుతూ ఉంటాడు నిన్ను అప్పుడప్పుడుని. నువ్వు డిజర్వ్ అవుతున్నావో లేదో చూసుకుంటాడు. నువ్వు డిజర్వ్ అవ్వకపోతే వెయిట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ కొంతకాలం నువ్వు డిజర్వ్ అవుతున్నావో చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఎప్పుడైతే నీకు బాగా ముగ్గావో నేను మొగ్గేస్తూ ఉంటాడు నేను బాగా నువ్వు ఎప్పుడైతే మెచ్యూరిటీని ఆయన మెచ్యూరిటీ కలగజేస్తాడు. నువ్వు ఎప్పుడైతే నీలో ఉన్న చేదుతనం నీలో ఉన్న పులుపుతనం నీలో ఉన్నటువంటి ఇవన్నీ ఎప్పుడైతే పోయింది కంప్లీట్గా 100% ఎప్పుడైతే నువ్వు స్వీట్ అయిపోయావో నిన్ను స్వాగతం చేసేస్తాడు వాడు గురువు. మీరు పుల్లగా ఉంటే మింగడం, చేదుగా ఉంటే మింగడం, మీరు బాగా తీగా అయిపోవాలి. అంటే మీ మైండ్ బాగా స్వీట్గా ఉండాలి. స్వీట్గా ఉంటే మీతో చెప్పడం మీకు తెలియకుండా మీ మైండ్ని స్వాగతం చేసేస్తాడు వాడు గురువు. అంటే మనకు బ్రాహ్మీ స్థితిని మనం పొందడానికి మైండే కదా అడ్డొచ్చింది. ఆ మైండే మనకు అడ్డొస్తుంది, మన మైండే మనకు అడ్డొస్తుంది బ్రాహ్మీ స్థితి పొందడానికి. అంటే ఉపనిషత్తులు ఏమని చెప్పాడంటే ఇక్కడ ఉంది ఈ బంగారం, ఇక్కడ ఉంది నీ హృదయంలోనే బంగారం ఉంది, ఎక్కడో లేదు. ఆ బంగారానికి ఈ మనస్సు అనే మూత ఉంది. ఆ బంగారం పైన ఈ మనస్సు అనే మూత పెట్టాడు ఈశ్వరుడు. నీ మనస్సు నీకు బాగా ఇష్టం అని చెప్పి నీ మనస్సు అంటే నువ్వు బాగా ఇష్టం కాబట్టి ఆ మూత తిగిలేపోతున్నావు. ఆ మూత కనుక నీ మనస్సు అనే మూత కనుక తిరిగితే అక్కడ ఉన్నదంతా జ్ఞానమే, అక్కడ ఉన్నదంతా శాంతే. నీకు సముద్రంలో ఎంత నీరుందో అంత శాంతి అనిపిస్తాను, మామూలు శాంతి కాదు. తర్వాత ఆ శాంతిని ఆ సుఖాన్ని పొంది ఆత్మసుఖాన్ని పొందాక దైవీ సుఖాన్ని పొందాక అప్పుడు కృష్ణుడు చెబుతాడు దాన్ని. ఏమని చెబుతాడంటే ఆ సుఖం పొందాక నీకు ప్రపంచంలో ఏ సుఖం మీదకి నీ మైండ్ వాడదను. ఆ సుఖం పొందాక దీనికి మించిన సుఖం కానీ దీనితో సమానమైన సుఖం కానీ దీనికి మించిన సుఖం లేదని కూడా నీకు నీ యొక్క ఇంట్యూషన్ నీకు చెబుతూ ఉంటుంది. ఇతరులు చెప్పక్కర్లేదు, నీ అంతటా నీకే తెలుస్తుంది. ఏ సుఖాన్ని పొందిన తర్వాత దీనితో సమానమైన సుఖం కానీ దీనికంటే ఎక్కువైన సుఖం కానీ ఏది దాంతో సమానమైన సుఖం లేనప్పుడు దానికంటే ఎక్కువైన సుఖం ఎలా ఉంటుంది? నీవు ఆత్మసుఖం పొందిన తర్వాత దీంతో సమానమైన సుఖం ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఏమి లేదని నీకు తెలుస్తా, నీకే తెలుస్తూ ఉంటుంది. దానికి రుజువులు సాక్ష్యాలు అక్కర్లేదు, శాస్త్రం చదవక్కర్లేదు. అట్టి సుఖంలోకి, అభౌతిక సుఖంలోకి, అభౌతిక శాంతిలోకి, అట్టి శాంతిలోకి, అట్టి సుఖంలోకి, అభౌతిక ఆనందంలోకి నేను తీసుకెళ్లి మేలుకొల పుట్టడానికి చేస్తున్న ప్రయత్నమే గురువు అనుగ్రహం, గురువు దైవ. అదే గురువు పూర్ణిమ రోజున మనం చేసేది. అంటే గురువు చేసే పని ఏం కనపడదు మీకు, అంటే అలా అన్సీన్, నీ కళ్ళకు కనపడదు, చెవులకి వినపడదు. గురువు లోపల పని చేస్తూ ఉంటాడు, కానీ గురువు పని చేస్తున్నాడని మీరు తెలుసుకోవాలని అడుకోడు వాడు. గురువు లోపల నుండి పని చేస్తాడు, కానీ మీరు తెలుసుకోవాలి, వాడు చేసే పని మీరు తెలుసుకోవాలని అనుకోడు. వాడికి ద్వితీయం లేదు. మనకి ద్వైత భావం ఉంటే మనం చేసి మంచి పని ఆయనకు తెలియటాలని అనుకుంటాం. గురువు అలాగేం అనుకోడు. అది మీకు గుర్తింపు అక్కర్లేదు, మీకు తెలియాలని అనుకోడు. మీకు తెలియాలని అనుకోవడానికి అసలు మీకంటే ఆయనకంటే మిమ్మల్ని భిన్నంగా చూడదు అసలు. అయితే అది తెలియటం తెలియపోవటం కాదు. అది గురువు ఎక్కడ నెలకొల్పడతాడు? అభౌతికం, అది అలౌకికం, అట్టి జ్ఞానం అంటుంది. అది అబ్సల్యూట్ నాలెడ్జ్. మనం మనస్తోటి ఏదో పుస్తకాలు చదివి లా నేర్చుకుంటాం, లేకపోతే మెడిసిన్ నేర్చుకుంటాం, లేకపోతే ఏదో సైన్స్, బాటనీ నేర్చుకుంటాం, కెమిస్ట్రీ నేర్చుకుంటాం. దీని అంతా రిలేటివ్ నాలెడ్జ్ అంటారు. దీనివల్ల నేను తెలియడం రాదు. అబ్సల్యూట్ నాలెడ్జ్ అంటే నీ స్వరూప జ్ఞానం. అబ్సల్యూట్ నాలెడ్జ్ వల్ల నీకు మోక్షం వస్తుంది, కానీ రిలేటివ్ నాలెడ్జ్ వల్ల నీకు మోక్షం రాదు. ఇప్పుడు రిలేటివ్ నాలెడ్జ్ కావాలంటే కాలేజీలో ప్రొఫెసర్లే చెప్తారు, కానీ అబ్సల్యూట్ నాలెడ్జ్ని ఎవడ చెప్పగలడంటే దాన్ని పొంది చెప్పాలి. అది ఇమాజినేషన్ కుదరదు. వాడు ఏ సబ్జెక్ట్ అయితే చెప్తున్నాడో అది పొంది వాడు చెప్పాలి. త్యాగరాజు గురించి రాముడు ఏమన్నాడంటే, ఆయన పాటలు పాడి పొందలేదు, పొంది పాడాడు. త్యాగరాజు గురించి రమణ మహర్షి గారు ఏమన్నారంటే, రాముడి మీద చాలా పాటలు పాడాడు, ఆయన పాటలు పాడి పొందవలసింది పొందలేదు, ఆయన పొందవలసింది పొంది పాటలు పాడాడు. అయితే నువ్వు ఏదైతే చెబుతున్నావో అబ్సల్యూట్, వాడు ఏదైతే చెప్తే అది వాడు అయ్యి ఉండి చెప్పాలి, అప్పుడు దాని రుచి తెలుస్తుంది. ఇమాజినేషన్ కాదు. రామకృష్ణుడు నేను డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసి చెబుతున్నా, ఆయన చెప్పే మాటలు నేను ఎక్స్పీరియన్స్ తీసే చెప్పాడు. ఆయన చెప్పే మాటలన్నీ కూడా ఆయన అనుభవంలోంచి తీసే చెప్పాడు. ప్రతిదీ తన అనుభవంలోంచి తీసే చెప్పాడు. అంచేది మనకి ఆ రిలేటివ్ నాలెడ్జ్ గురువు ద్వారా, మామూలు భౌతికమైన గురువుల ద్వారా నేర్చుకోవచ్చాం, కానీ అబ్సల్యూట్ నాలెడ్జ్ మటుకి, అంటే స్వరూప జ్ఞానం, ఆ సత్య జ్ఞానం, ఆ సత్య పదార్థానికి ఆ అండయింగ్, ఆ స్పిరిట్ తాలూకు జ్ఞానం మటుకి భౌతికమైన గురువులు నేర్పలేరు. అది అలౌకిక గురువు. ఒక రియలైజరు అది ఎవడో వ్యాధి వ్యాసులు లాంటి వాడు, ఎవడో మహర్షులు యోగులు టీచ్ చేయవలసిందే. కానీ కొంతమందికి టీచింగ్ లేకపోయినా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళ ప్రజెన్స్ చాలు. వాళ్ళ నోటితో ఏం మాట చెప్పక్కర్లేదు, ఏమి వాళ్ళ ప్రజెన్స్ చాలు మనకు. కొంతమంది టీచింగ్ ఉండదు, కానీ వస్తువుని పొందుతారు. ఏదైతే పొందాలో అది పొంది ఉంటారు. అక్కడ వాళ్ళకి టీచింగ్ అక్కర్లేదు, వాళ్ళ ప్రజెన్స్ చాలు. ఆ స్థితికి మనల్ని తీసుకుపోతారు. వన్ టచ్ ఈ జనం, వన్ లుక్ ఈ జనం, వన్ వరడ్ ఈ జనం. ఆ స్థాయిలో చెప్పినప్పుడు వాళ్ళు మనకు ప్రత్యేకంగా మౌత్ ఓపెన్ చేసి చెప్పక్కర్లేదు. వాళ్ళ ప్రజెన్స్ మనకు ఆత్మజ్ఞానం, అంటే మనకు జ్ఞానోదయం కలగటానికి, మన హృదయంలో మనం మేలుకోవటానికి వాళ్ళ ప్రజెన్స్, ప్రజెన్స్ అనప్పు, ప్రజెన్స్ ఈజ్ అనప్పు. అందుకంటే ఏం అక్కర్లేదు. నీలో శక్తి మేర్కొన్నప్పుడు ఒక ఉపనిషత్తులో చెబుతాడు, నీలో శక్తి మేర్కొన్నప్పుడు ఆ శక్తిని చూసి ఇతరులు లాభం పొందకుండా ఎలా ఉండగలరు? నువ్వు పంచిపెట్టాలని పంచిపెట్టవు, వీళ్ళందరికీ ఏదో పంచిపెట్టాలని అనుకో. నీలోనే ఆ శక్తి, ఒక మహాశక్తి లోపల ఉంది. అది బ్రహ్మమును, ఎనర్జీ శక్తి అను. ఆ శక్తి నీలోంచి మేలుకొందది. మేలుకొంచి వచ్చినప్పుడు నీ ద్వారా ఇతరులకు సహాయ సహకారములు అందకుండా ఎలా ఆపు చేయగలవు నువ్వు? యేసుక్రీస్తు అన్నాడు, కొండ మీద దీపం పెట్టి ఎవరో చూడకుండా కళ్ళు మూసుకోండి అంటే ఎలా కుదురుతుంది? యేసుక్రీస్తు అన్నాడు, దీపం కొండ మీద పెట్టారు, దీపం కొండ మీద పెడితే మన కళ్ళకు కనిపిస్తానంటుంది కదా. కొండ మీదే పెట్టిన దీపం మనం ఎవరో చూడకుండా ఎలా చేయగలం? అలాగే నీకు ఒక మహాశక్తి నీలోంచి ఉద్భవించినప్పుడు వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా, రచనలు చేసినా రచనలు చేయకపోయినా, వాడి శక్తి తాలూకు పని, ఆ శక్తి తాలూకు వచ్చే అందులోంచి వచ్చినటువంటి ఆ సుగుణ సంపద, ఆ శక్తిలోంచి వచ్చే ఆ శక్తిలోంచి వచ్చే శక్తి మళ్ళీ అందులోంచి కూడా శక్తి సప్లై దాని ఆ శక్తి మీకు లోపల వాడి శక్తి ఎప్పుడెప్పుడు అయిందో మీరు కూడా ఆటోమేటిక్గా శక్తి వంతులు అయిపోతారు. మీరు జ్ఞానికి చుట్టాలుగా ఉంటాం కదా, జ్ఞానే అయిపోతారు. అంటే వాళ్ళు ఉన్న మహాశక్తి ఆ చైతన్య శక్తి ఎప్పుడైతే మేల్కొందో, అందరిలోనూ ఉంటుంది ఆ శక్తి, ఒక్కొక్కళ్ళు మేల్కొంటుంది అది. ఆ మేల్కొన్నప్పుడు దాని ద్వారా వచ్చే ఎనర్జీ, ఒకవేళ వాడు మన ఎనర్జీ ఆవిడికి పంచిపెట్టకూడదు అనుకున్నా, అలా అనుకునేవాడు లోపల ఉండడు, ఆ ఎనర్జీ తాలూకు లాభాలు పొందకుండా మీరు ఉండలేరన్నాడు ఉపనిషత్తు. ఆ ఎనర్జీ, ఆ శక్తి నుంచి వచ్చే ఎనర్జీని దాని తాలూకు లాభాలు పొందకుండా నువ్వు ఆఫ్ చేయలేవు. ఒకలాడి మనం ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వకూడదు అని సాధ్యం కాదు. ఆ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి వాడి దగ్గర నుంచి. ఇప్పుడు మల్లెపువ్వు దగ్గర మనం కూర్చున్నాం, ఆ మల్లెపువ్వు నేను ఎవరికి, నా వాసన ఎవరికి ఇవ్వకూడదు అంటే సాధ్యం అవుతుందా? దాని గురించి ఆ వాసన స్మెల్ మనకు వచ్చేస్తుంది. అలా హోలీ మేళ నుంచి కూడా అలా వచ్చేస్తా శక్తి. ఆ శక్తి ఒక చోట నీకు శక్తి మేలుకుంటే, ఒక్క వ్యక్తిలో నీకు ఆ శక్తి కనుక మేలుకుంటే, ఇతరులు కూడా అనేక మంది దాన్ని బట్టి లాభాలు పొందుతారు అయ్యా అని ఉపనిషత్తు చెప్పింది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచలం. నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచలం. అరుణాచలం, 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 దైవ మనసు నిన్ను దరిజేరగా నన్ను పూర్ణనాశమనర్చితి అరుణాచల. దేవుడు 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 అని నీ దగ్గరికి వచ్చాను నేను. ఏ నేనైతే నాకు బాగా ఇష్టము, ఏ నేను కోసమైతే నేను బతుకుతున్నాను, ఏ నేను కోసమైతే నేను ఏ నేనైనా జీవితం పొడుకుని, ఏ నేనైతే ఫీడ్ చేస్తున్నావు, ఆ నేను నా నాయన నాకు కాకుండా చేసేసేవారు నాచల, నా కొంప ముంచేసేవారు నాచల, నాలో ఒక నేనుంది, ఆ నేను కోసం నేను బతుకుతున్నాను, నా నేను నాకు కాకుండా చేసేసావు, ఇలా చేస్తావని ప్రవర్తించలేదు. దేవుడని నేను, దేవుడని నీ దగ్గరికి వచ్చాను, నన్ను ఉద్ధరిస్తావేమో అనుకున్నావు, ఉద్ధరించలేదు, నా నేను లాగేసుకున్నాను, అది పీకేశావు, నన్ను ఇలా చేసేసావంటారు. సరే, ఇహానికి పనికి రాకుండా, పరానికి పనికి రాకుండా ఇలా చేసేసావంటారు, నా చేసాడు, నా కొంప ముంచేసావు, నాకు కొత్తగా కొంప కట్టేవలేదు, ఉన్న కొంప లాగేశావు, నువ్వు నాకు కొత్త బట్టలు ఇవ్వక్కర్లేదు, ఉన్న బట్టలు పీకేశావు, ఇలా చేశావంటే హరినాచలేశ్వరుడా, నన్ను ఏదో ఉద్ధరిస్తావు అనుకున్నావు, నన్ను ఏదో అందరిలోని పేరు ప్రఖ్యాతులు గౌరవాలను తీసుకొస్తావు అనుకున్నావు, కానీ ఈ బాడీ బౌండ్ అయిని, ఈ ఫాల్స్ అయిని, ఈ ఇండివిజువల్ అయిని, ఈ పర్సనల్ అయిని, నన్ను నాకు ఏ నేనైతే నాకు బాగా ఇష్టమో దాన్ని శుభ్రంగా లాగేశావు అరుణాచల, దాన్ని పీకేసావు అరుణాచల. పోనీ ఈ పని చేసినప్పుడు నాకు పెయిన్ ఉండాలి కదా, నొప్పించకుండా చేసేసావు అరుణాచల. 10వ తరగతి పిల్లవాడిని ఇంట్లో ఉన్నాను నేను, ఇంట్లో ఉన్న పిల్లవాడిని లాక్కొచ్చేసి నువ్వేం చేసావు, మామూలు వాడినే చదువుకునే పిల్లవాడిని ఒక్కసారి చేసేసావేంటి అరుణాచల, మోటర్ స్టేట్లోంచి ఇమ్మోటర్ స్టేట్లోకి తీసుకొచ్చేసావు, నాకు చాలా ఎలా ఉంటుందో తెలియని స్థితికి తీసుకొచ్చేసావు, చదువుకునే పిల్లవాడిని ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఏమైనా తపస్సులు చేశారంటే తపస్సులు చేశావు, ఎవరినో ఉద్ధరించాలని పొరపాటని నా తప్పుడు అడ్రస్కి నా దగ్గరికి వచ్చావా నువ్వు, రాంగ్ అడ్రస్కి వచ్చావు నువ్వు, ఎవరినో ఉద్ధరించాలనుకుని అడ్రస్ తప్పు నన్ను ఉద్ధరించాలంటే నువ్వు, నేను 10వ తరగతి చదువుకునే పిల్లవాడిని, పైగా యోగాభ్యాసాలు లేవు, నాకు తపస్సులు లేవు, నేనేం పొరపాటు చేయలేదు, ఒకటి చేసిన పొరపాటు ఏంటంటే అరుణాచలమని స్మరించాను అంతే, అంతకంటే నేనేం చేయలేదు. అరుణాచలమని స్మరించినంత మాత్రం చేస్తే నన్ను ఇండివిజువల్ అయిన నుంచి బయటకు లాగే యూనివర్సల్ అయి యూనివర్సల్ చేసి పడేసావు నన్ను. ఇప్పటికీ నేను ఏమనలేదు, చేసిన పొరపాటు ఒకటి అరుణాచలం అన్నాను అంతే. ఏం చేశావు నువ్వు, ఇగ్నరెన్స్ నుంచి నాలెడ్జ్లోకి తీసుకొచ్చావు, మార్టాలిటీ మార్టాలిటీలోంచి ఇమ్మోర్టాలిటీ తీసుకొచ్చేసావు, కటికి చీకటిలోంచి మహావిరితుల్లోకి తీసుకొచ్చావు, కటికి చీకట్లో ఉన్న నన్ను మహావిరితుల్లోకి తీసుకొచ్చావు. ఇలా చేస్తావని అనుకోలేదు, నన్ను ఏదో ఉద్ధరిస్తావనుకున్నావు, ఈ నేను నీ గ్లోరిఫై చేస్తావు, నీ దగ్గరికి వస్తే మొత్తానికి లాగేసుకున్నావంటి అని అక్షర మండమాలలో చెప్తాడు. నీవు నేను దైవ మనుషు నిన్ను దైవ మనుషు నిన్ను దరిజారగా దాన్ని పూర్ణ నాశమనర్చితి వారి నాచల. దైవ మనుషు నిన్ను దరిజారగా దాన్ని పూర్ణ నాశమనర్చితి వారి నాచల. వేరుతో సహా తీసవసర పడేసావు పని వేరేమో మొదలేమో ఈ నేనికి మొదలేమన్నా మిగిలిచ్చావంటే అది కూడా మొదలు కూడా నరికేశావు, వేరు లేకుండా చేసేసావు. వరిణాచలేశ్వడా, ఈ నేనున్న వాడికి ఇహం పరమని, ఈ నేనే లేని వాడికి ఇహం లేదు పరం లేదు. వీడేం చేశావంటే ఈ 10వ తరగతి చదువుకున్న వాడిని తీసుకొచ్చి బాడీ లెస్ మైండ్ లెస్ వరల్డ్ లెస్ గాడ్లెస్ స్టేట్ తీసుకొచ్చి పడేసావు. ఏం సుప్రీం స్టేట్ తీసుకొచ్చావయ్యా? ఈ స్టేట్ని ఇంకో స్టేట్ తోటి కంపేర్ చేయడానికి అవకాశం ఉందని స్టేట్ తీసుకొచ్చావు. ఎంత పని చేసేవారు అరుణాచల్ ఇస్తాడు నువ్వు? ఇంత పని చేస్తావు నువ్వు అనుకోలేదు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ, 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 ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ, ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ, ఓ మూడు శాంతులు చెప్తారు. ఈ గాలి వాళ్ళు భూకంపాలు రాకుండా ఒక శాంతి, మీ ఇంట్లో గొడవలు లేకుండా ఒక శాంతి, మీ తలకాయలో గొడవలు లేకుండా ఒక శాంతి. ఇంట్లో పరిస్థితులు బాగానే వాళ్ళ తలకాయ చోట ఏదో ఊహించుకుని గొడవలు తెచ్చేసుకుంటుంటారు. ఇమాజినేషన్. ఓం శాంతికి మూడు శాంతులు ఇందుకే. ఓం శాంతికి, ఓం శాంతికి, ఓం శాంతికి. మీ తలకాయల నుంచి గొడవ బయటకు రావటానికి ఓం శాంతికి, ఓం శాంతికి, ఓం శాంతికి. థ్యాంక్ యూ ఆల్. లవ్ టు యూ, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ. థ్యాంక్ యూ ఆల్.